మనం తలలు ఉంచుకుందాము. మన తలలతో పాటు మన తలలతో పాటు మన యొక్క హృదయాలను కూడా ప్రార్థనలో ఎంతమంది జ్ఞాపకించుకోవాలని ఆశపడుతున్నారు? అలాగైతే చేతులెత్తి, ప్రభువా నన్ను జ్ఞాపకించుకోండి, ఓ ప్రభువా అని చెప్పండి. అనేకములైన విన్నపములు ఇక్కడ ఉన్నవి, చేతి రుమాళ్లు బల్ల మీద పెట్టబడి ఉన్నవి. ప్రేమైన పరలోకపు తండ్రి, ఎక్కడైతే అనేకమైన సార్లు మమ్మల్ని కలుసుకుని మాకు నీ ప్రేమను కనపరిచావో, అట్టు ఈ కప్పు కింద ఈ సాయంకాల వేళ మేము కూడుకుని ఉన్నాము. నీవు మా ఇళ్ళ చేసిన దాని కొరకై మా ప్రేమను వ్యక్తపరుస్తూ నీకు దీనత్వంతో కృతదాసులు తెలియచేయటకు ప్రయత్నం చేస్తున్నాము. ప్రభువా, ఈ రాత్రి వేళ ఒక అక్కడతోన్న ప్రజలుగా తిరిగి మేము వచ్చుచున్నాము. ఎల్లప్పుడూ నీవు మాకు అవసరమే. మేమిక్కడ భూమి మీద ఉన్నత కాలము అది మొర్రయే అని మాకు తెలుసును. ఎందుకనగా మేము యుద్ధ భూమిలో ఉన్నాము కనుక. యుద్ధము రేగి ఉన్నది, నీవు మాకు వాగ్దానం చేసి ఉందివి. గర్జించు సింహవలే శత్రువు ఎలాగ వచ్చుచున్నది, ప్రజల మధ్య వాడు విడిచిపెట్టబడటం మేము చూస్తున్నాము. అతడు చెప్పిన రీతిగా లింగవలనట్టుగా ఉన్న గర్జించు సింహము ప్రతి చోట దానిని మేము చుచ్చుచున్నాము. ఎందుకంటే దాని కాలము కొంచెమే అని దానికి తెలుసును. అయితే తన చిన్నవారి కొరకు జాగ్రత్త తీసుకునే ఒక తండ్రి మాకున్నాడు. ఆయన యొద్దకి రాత్రి మా విన్నపములు పెట్టుకుంటున్నాము ప్రభువా, వాటిని అనుగ్రహిస్తావని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక్కడ చేతి రుమాలు పెట్టబడి ఉన్నవి, దాని భావం దేశంలో ఒక చోట వ్యాధిగ్రస్తులు ఉన్నారు అని. ప్రార్థన కావాలి, నీవు కావాలి, నీ యందు నమ్మకముంచి ఈ చేతి రుమాలు ఇక్కడికి పంపట ద్వారా వారి యొక్క విశ్వాసాన్ని వారు సాధకం చేసుకున్నారు. దేవా, వారిలో ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకునేదిగా అది దయచేయండి. ప్రభువా, కొద్ది నిమిషాల క్రితమే ఆ యొక్క గదిలో నీ గంభీరమైన శక్తిని మేము చూశాము. మతి తప్పిన ఆ అబ్బాయి పరిపూర్ణంగా కోలుకునుట జ్ఞాపక శక్తిని పొందుకుంట మేము చూశాము. ప్రతిసారి కూడా రోగములు వెడలిపోవుట, హృదయ రహస్యాలు తెలియపరచబడుట, ప్రజలకు చూయించబడి వారిని క్రమపరచుట, అట్టి గొప్ప శక్తిని మేము చూచుచున్నాము. ప్రభువైన దేవా, నీకు మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఎందుకంటే అది ఏ మానవునికైనా అసాధారణమైనది, అది మేము ఎరిగిన ఏ దానికైనా అతీతమై ఉన్నది. అది నీవెంతగా బయలుపరుచుచున్నావో, అది ఏమి చేసినదో, అది ఏ విధంగా ఉన్నదో అది నీవే తండ్రి. వాక్యము హృదయాలను పరిశోధించును, హృదయం యొక్క ఆలోచనలు తలంపులను పరిశోధించును. అందుకని ఇందుకొరకై మేము వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, తరల వచ్చిన ప్రజలు ఈ విషయాల గురించి ఆలోచన చేయుచున్నారు. వారితో మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మయే అని మేము నమ్ముతున్నాము. వారి విన్నపాలన్నీ అంగీకరించండి, జవాబు పొందుకుందరు కాక రక్షణ పొందు వారిని రక్షించండి ప్రభువా. ఈ రాత్రి తప్పిపోయిన వారు లోపలికి వచ్చి రక్షించబడదురు కాక. అక్కడ ఉన్న ఆ పెద్ద తడిచిన వస్త్రముల కుప్పను బట్టి మీకెంతగానో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. సమాధి తెరవబడుట ఎరిగిన వారమై వారిలో అనేకుల్లో పాత పాప పురుషుడు సమాధి చేయబడి ఉన్నాడని ఎరిగిన వారమై మీకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అందుకొరకై నేను నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారు మిగతా దినాలల్లా వారు నూతన జీవము కలిగి నడుచుదురు కాక. యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును. మీ హృదయాలలో ఉన్న విన్నపము మన్నించి జవాబు అనుగ్రహించబడు కాక. సహోదరి వీలర్కు ఒక చిన్న బిడ్డ పుట్టాడని బెల్లి చెప్పాడని అనుకుంటున్నాను, అది నిజమేనా లేక నేను పొరబడుతున్నానా? ప్రతిష్ట చేయబట్టుకు లేక మరేదో. మంచిదే, మీరు వారిని పైకి తీసుకుని రావాలనుకున్నట్లయితే మాకు సంతోషమే. పెద్దలు ముందుకు వచ్చి ప్రతిష్ట కార్యక్రమం కొరకై చిన్న పిల్లలపైన చేతులు పెట్టాలని కోరుతున్నాను. చాలా సంక్షిప్తంగా చేరుకొనే ప్రయత్నం చేద్దాము. ప్రభుని యేసు యొద్దకు రావాలని కోరే చిన్న పిల్లలు, దేవుడు వారికి అనుగ్రహించిన ఆ చిన్న ఆభరణాలు వారిని తీసుకుని రావాలని ఆశించేవారు వారిని తీసుకుని వచ్చుచున్నారు. ఎల్లప్పుడు కూడా వారికి మనం మార్గాన్ని సిద్ధం చేద్దాము. ఎందుకంటే రేపేమి జరగనో మనకు తెలియదు. నా తల్లి తరచుగా నాతో చెప్తూ ఉండేది, ఈ రోజు చేయగలిగినది రేపటికి వాయిదా వేయకు అని. అవునది, నిజమే. ఎందుకనగా రేపేమి ఉన్నదో నీకు తెలియదు, అదే ప్రాముఖ్యమైన పాత్ర. రేపుని ఎవరు పట్టుకుని ఉన్నారో మనకు తెలుసు. సహోదరు వీలర్, ప్రభువైన దేవుడు నిన్ను దీవించును. ఏమే సహోదరి వీలర్, నేను మిమ్మల్ని కలుసుకున్నందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను. నా యొక్క ఘనమైన తరుణము, నేను ఎరిగినంత వరకు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలుసుకున్నందుకే అని భావిస్తున్నాను. ఇది మీ బిడ్డ, ఆమె పేరేంటి? కోర్లీన్ రెబెకా. ఎంత మంచి చిన్న బిడ్డ, ఎంతో అందంగా ఉన్నది. చిన్న కోర్లీన్ రెబెకా వీలర్ సహోదరుడు వీలర్ ఇక్కడ సంఘంలో ఉన్న పెద్దలలో ఒకరు. ఈ చిన్న బిడ్డ కొరకై దేవుడు వారి కలయికను ఆశీర్వదించాడు. నేను అనుకుంటున్నాను నీకు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అవునా? ఇంకా ముగ్గురు ఆడపిల్లలు. నేను అర్థం చేసుకున్నంత వరకు వారెంతో మంచి ఆడవారు. దేవుడు రెబెకాను మిగతా వారి వలె చేయాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను, అవునా? అప్పుడంతా మీకు సంతృప్తికరంగా ఉంటుంది, అవును కదా? మంచిది. వారెంతో మాధుర్యమైన బిడ్డలు. ఆమె నన్ను పట్టుకుంటుందో లేదో నాకు తెలియదు, అయితే ఆమె అలా పట్టుకునకపోతే మనం ఆమె పైన చేతులు చూద్దాం. రెబెకా, నీవు నా దగ్గర రావటానికి ఇష్టపడతావా? నేనే నిన్ను పట్టుకోవాలని ఆశపడుతున్నావా? అదింకా మంచిది. ఓ, ఎంత మంచి బిడ్డ. మనం ఇప్పుడు తలలు వంచుకుందాము. కృపాభర్తులకు పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఈ సంఘ పరిచారకుని ఎదుట మేము నిలబడి ఉన్నాము. నిజంగా అతడి కలిగి ఉన్నది ఒక మంచి బాధ్యత. ఎందుకనగా సంఘ పరిచారకుడు అనిందుడును ఏకపత్ని వ్రతుడును తన ఇంటిని బాగుగా పరిపాలించువాడై ఉండవలెను. ఎందుకంటే తన సొంతంటినే తాను స్వాధీనం చేసుకుంటూ చేతకకపోతే దేవుడిని అతడు ఎలాగూ స్వాధీనపరచుకునగలడు? ఏ సహోదరుడు ఈ గుణగణాలన్నీ కలిగి ఉన్నాడని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అతనిలో దేవుని ఆత్మ ఉండుట మేము కనుగొంటున్నాము. అతనిప్పుడు తన యొక్క చిన్న కుమార్తెను ప్రతిష్ఠ చేయించుకుంటు కొరకై తీసుకుని వచ్చి ఉన్నాడు. పెంచుడి కొరకు దానిని వారి హస్తాల్లో పెట్టి ఉన్నావు. దేవా, ఆమె మిగతా తన సహోదరుల వలె ఉండాలని వారు ఆశించినందు కొరకై అది మేము చెప్పుటకు ఎంత ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఇది అలాగున్నట్లా అనుగ్రహం చూపండి. బిడ్డ పెరిగి నీకు గొప్ప పరిచారకులలా ఉనుగాక తండ్రి. ఇప్పుడే పరిచర్య జీవితము కొరకై యేసుక్రీస్తు నామమున ఈ బిడ్డను మేము నీకు అప్పజెప్పుచున్నాము. ఆమెను బలవంతురాలిగా ఆరోగ్యవంతురాలుగా చేయండి. ఆమెకు దీర్ఘాయువు కలిగి ఆమె దీర్ఘాయువును కలిగి అది సాధ్యమైతే యేసు వచ్చే వరకు జీవించుడుగాక. తరువాత తండ్రి, క్రీస్తు యొక్క పెంపకములో ఆమె పెంచబడాలని మేము నమ్ముతున్నాము. పరిచర్య జీవితము కొరకై ఆమె జీవితాన్ని నీకు అప్పజెప్పుచున్నాము. ఆమేన్. దేవుడు నిన్ను దీవించుడుగాక. రెబెకా, సహోదరి వీలర్, సహోదరి వీలర్, దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. ప్రభు మీతో ఉండునుగాక. ఎలా ఉన్నారు? ఇప్పుడు మరొక చిన్న బాలిక పెద్ద నవ్వు నవ్వుతూ ఉంది. ఆమె పేరేంటి? రోండా రేనా కోర్స్, అవునా? జెస్సి కోర్స్, మీకు ఏదైనా బంధుత్వం ఉన్నదా? ఇక్కడ పట్టణంలో కొందరు కోర్స్ నాకు తెలుసు. వారు నాకు బాగా తెలుసు. ఎంతో కాలం నుండి వారు నన్ను నాకు స్నేహితులు. రాండా రాండా రెనే రాండా, నీవు నా ఎదుకు వచ్చినట్లయితే అద్భుతం. ప్రభుని యేసుకు మేము నిన్ను అప్పచెప్పిన వెంటనే నేరుగా నిన్ను మీ అమ్మకు ఇచ్చేస్తాం. ఈమె అందంగా లేదా? ఇప్పుడు మనం తల వంచుకుందాము. పరలోకపు తండ్రి, సువార్త ఏకస్వరముతోను ఏకత్వంతోను ఈ రాత్రి యొక్క పరిచారకుడు నేను కలిసి నిలబడి ఉన్నాము. ఈ తల్లి తన చిన్న రౌండా రేణేని నీ దగ్గరకు ప్రతిష్టకై తెచ్చున్నది. భద్రత కొరకై నీవు దాన్ని ఆమె హస్తాలకు అప్పజెప్పి ఉన్నావు. మొదటిగా ఆమె చేయవలసింది దాన్ని తిరిగి నీకే ఇచ్చుటై ఉంటున్నది. పితరుడైన యోగు చెప్పినట్లు, ప్రభువా, వీటిని ఇచ్చెను, ప్రభువే వీటిని ఇచ్చెను. నీవు తీసుకున్నంత వరకు ఆ ఘడియ వరకు ఆమెను నీవు క్షేమంగా కాపాడమని దేవా నీకు ప్రార్థన చేస్తున్నాము. దేవా, ఆమె నిజమైన క్రైస్తవ జీవితం జీవించి ఎదుగునప్పుడు ఇతరులకు మాదిరిగా ఉండులాగున అనుగ్రహము చూపండి. ఆమె ఇంటిని ఆశీర్వదించండి. నిజమైన హృదయంతో సంపూర్ణ పరిచర్యతో ఆమె నీకు ప్రతిష్ఠించబడుగాక. దేవా, పరిచర్య జీవితము కొరకై ఈ చిన్న రౌండా రేని కోర్సును యేసుక్రీస్తు నామమున నీకే అప్పజెప్పుచున్నాము. ఆమేన్. చాలా బాగున్నావు. దేవుని నిన్ను దీవించుడుగాక సహోదరి. బాగున్నారా? రాబర్ట్ పాల్ షేనే శామ్యుయల్, నీవింకా చిన్నదానివిగా ఉన్నావు, దాన్ని గుర్చి నీవు గడబిడలు చేయవు కదా అని నేను అనుకుంటున్నాను. అలాగే నన్ను చూచి నవ్వొద్దు. ఎటు చూడు, నీవు నవ్వాలనుకుంటే రాబర్ట్ పాల్ ఎంతో అందమైన పేరు. తల వంచుకుందాము. దేవా, ఈ చిన్న బాలిక ఇక్కడికి వచ్చుచున్నది. మాకైతే అది ఒక చిన్న బిడ్డయే. ఓ దేవా, ఆమె యొక్క చిన్న బాలుని నీకు పరిచర్యగా ఆమె అర్పించుచున్నది. ఇది వారి యొక్క ఐక్యతకు రుజువు ఫలమవుతున్నది. అతని యొక్క జీవితము నీకు ప్రతిష్ఠగినట్లుగా నీ యొక్క పరిచారకుడు నేను ఈ చిన్న బిడ్డ మీద చేతులుంచి దేవా నీకు ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, రేపు అనేది ఉన్నట్లయితే తన యొక్క తల్లిదండ్రులు వింటున్న వర్తమానం పట్టుకున్నట్లుగా దయచూపండి. దేవా దయచూపండి. వారి గృహాలు దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని యందు భయభక్తులతో పెంచబడి నీ యొక్క ప్రియమైన శిష్యుడు ఉనుగాక. యేసుక్రీస్తు నామమున నీకు అర్పణ చేసుకుంటున్నాము. ఆమేన్. ఇతను చాలా మంచి బాలుడు అంతే, అవునండి. ఏ మధురమైంది ఇంకొకటి అడగలేదు. అడుగుతారా? లోకంలో మరొక మధురమైనది ఉండలేదు. అవునా? ఈ చిన్నబిడ్డ కంటే అన్ని చిరునవ్వులే, అది మధురమే. ఒకసారి నేను ఆ బిడ్డలు ఎత్తుకున్నప్పుడు నా పనిని చూచి నా భార్య ఓర్వలేకపోయింది. వాని ఎత్తుకుంటానికి ఆమె ఇష్టపడుతుంది. నేను కూడా నేను వాని పడవేస్తానేమోనని నేను ఎల్లప్పుడూ భయపడతాను. వారెంతో చక్కగా సౌమ్యంగా అగుపడతారు. అవునా? అయితే వారు మనకంటే కరుకుగా ఉంటారు సుమా. నాకు 35 నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది, నేను త్వరపడవలసి ఉన్నది. సరేనా, మనం చూద్దాము. నేను దేన్ని కూడా మరో విధంగా తీర్పు తీర్చాలని కాని ఇంకొక విధంగా చెప్పాలని కాదు నా యొక్క భావం. అయితే నేను నిజంగా గట్టిగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, మనము రహదారిపైకి ఎక్కిన తర్వాత మనం మామూలుగా హుషారుగా ఉన్నట్లుగా ఉండం. అవునా? దారిలోని మైళ్ళు కొన్నిసార్లు కఠినమవుతవి. ఒక దినానికి 2-3 ఊగిడిలవుతవి. ఎందుకు? ప్రాముఖ్య భాగము ఏమై ఉంటున్నది? ఆ దర్శనాలు. బోధ నన్ను గాయపరచదు. దినమంతా నేను ఇక్కడ నిలబడగలను, అది నాకు బాధ కలిగించదు. అయితే ఆ దర్శనాలే. ప్రజలు ఈ పరస్పర భేటీ కలిగి ఉన్నప్పుడు అది వారికి కావలసినది. చూశారా? అందుకే వారు ఇక్కడ ఉన్నది. అది కేవలము చేతులపైన పెట్టుట ద్వారా వెంటనే సాధ్యపడినది. అది ఎరగవలసినది వేరు. దాని యొక్క ఆరంభం ఏది? దానికి కారణాలేంటి? అది ఏమి చేసినది? ఆ తర్వాత దాని నుండి బయటకు రావాలంటే ఏమి చేయాలి? అందుకొరకే వారు ఇక్కడ ఉంటున్నారు. ఎల్లుండి కూటము ఆరంభమవుతుంది. కాదు, క్షమించండి, అది బుధవారం రాత్రి లూసియానాలోని షీవ్పోర్ట్ లో. ఆ చుట్టుప్రక్కల మీకు స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడికి రమ్మని వారికి చెప్పండి. లైఫ్ టాబ్లెట్ లో అది ఎక్కడ ఆరంభమవుతుందనగా ఆడిటోరియం ను అది తాకినంత వరకు వారు అది తీసుకోగలిగినట్లయితే అది ఇంకా కొంచెం ఎక్కువ కూర్చొని స్థలం లభ్యమవుతుంది. అయితే పైన బాల్కనీ ఉన్నది, పెద్దది ముఖ్యమైనది, విడిది ఉన్నది, దాని కింద నట్టిల్లు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎంత మంది అక్కడ కూర్చోగలుగుతారో నాకు తెలియదు. అయితే అది పొందడానికి ఆరంభమైతే దాని యొద్ నుండి ప్రక్కనే ఉన్న ఆడిటోరియం ను మనం పొందుకోగలుగుతాము. ఎందరు కూర్చోగలుగుతారో నాకు తెలియదు. అక్కడ కూడికలు జరిగించాను, అయితే నాకు జ్ఞాపకం లేదు. ఇది సంవత్సరాంతపు మహాసభ. 3 సంవత్సరాల క్రితము నేను అక్కడ ఉన్నాను. ప్రభు నామున ఉద్యోగాన్ని మేము ఆరంభం చేశాము. అప్పటి నుండి అది ఆగిపోలేదు, అలాగే అది కొనసాగుతున్నది. ప్రతిదినము కొనసాగుతున్నది. ప్రజలు వస్తున్నారు, రక్షించబడుతున్నారు, బాప్తిసాలు తీసుకుంటున్నారు, ప్రభుతో అలాగే వెళ్తున్నారు. సేవకులు తదితరులు వచ్చుతున్నారు. అది ఆ విధంగా ఉచిత కాలము నేను ఇక్కడ ఉంటాను. అన్ని వేళల్లో నేను దాన్ని దర్శించుకుంటున్నాను, దర్శించాలనుకుంటాను. నా కొద్ది మాటలు పెట్టి ముందుకు సాగుదా. అది బుధవారం ఆరంభమై ఆదివారం ముగుస్తుంది. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ ప్రాతకాల పలహారంతో హోటల్ పేరు మర్చాను. అది మీరెక్కడకు చేరుకున్న తర్వాత వారు మీకు చెప్తారు. అది బిజినెస్ మ్యాన్ వారి ప్రాతకాల వేళ పలహారం. బిజినెస్ మ్యాన్ వారైన మీతో ఉండటం గంభీరమైన సమయమే. అక్కడ ఆఖరిగా జరిగినది ప్రభు ఆ నగరంలో నుండి ఒక రబ్బీని రక్షించాడు. మిగతా ఏమి జరిగినదో నాకు తెలియదు. ప్రభువులో అది గంభీరమైన సమయం. అక్కడ రక్త నిబంధన గురించి మాట్లాడును గంభీరమైన సమయం. అదే యూదులు ఎరిగి ఉన్నది. అది రక్తం. రక్తం వచ్చి నింపకుండా క్షమాపణ లేదు. చూస్తున్నారా? ఇప్పుడు నేరుగా మన వాక్యంలోనికి వెళ్దాము. నాకు సాధ్యమైనంత వరకు మీ ఎడల నా మాటను నేను నిలబెట్టుకుంటాను. క్రిస్మస్ తర్వాత ఆదివారము ప్రభుచితమైనట్లయితే మీరు సెలవుల్లో అటు ఇటు వెళ్ళకపోతే లేక బాగలేకపోతే మీరెక్కడ దగ్గరగా ఉండినట్లయితే వచ్చేసేయండి. క్రిస్మస్ అయిన తర్వాత ఆదివారం ఇక్కడ ఆదివారం ఉదయం కూడికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అప్పుడు తారీఖు ఎంత? 29వ రోజు. అది క్రిస్మస్ తర్వాత ఆదివారం 29వ రోజు. ఏదైనా జరిగినట్లయితే ఒకటి మనకు కాదు, జరగకూడదు, మనకు తెలియదు భవిష్యత్తు. అయితే ఏదైనా జరిగినట్లయితే పట్టణానికి ఆవలి ఉండి రావాలనుకుంటున్న వారు మెంఫిస్ నుండి వచ్చే వారి వలే హౌ గ్రేట్ ద వాట్, నీవెంత గరుడవో అనుపాట సహోదరు అన్గ్రెన్ పాడుట నేను వినాలనుకుంటున్నాను. కాబట్టి నాకు చాలా విషయాలున్నవి, అవన్నీ నేను చేయలేను, అన్ని చేయలేను. ప్రజలారా, దేవుడు మనం దీవించుడు కాక. ఇప్పుడు మనం లేఖనం కొరకు తిప్పుదాము. కొద్ది లేఖనం కొరకు నా మాటలు గతించను, ఇది గతించదు. ఆయన యొక్క వాక్యం మీరు వినటి కొరకై ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును. వినటి వల్ల విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యమూలముగా కలుగును. మీరు పరిశుద్ధ యోహాను సువార్త 6వ అధ్యాయం తిప్పండి, 60వ వచనం నుండి 71వ వచనం వరకు దానితో కలిపి పరిశుద్ధ యోహాను 6:60. కొంచెం సేపటి క్రితమే కిటికీలో గుండా చూస్తూ సూర్యుడు అస్తమితను చూచాను. ఏ విధంగా సృష్టికి నియమం ఉన్నది అని ఆలోచన చేస్తున్నాను. చలికాలం, హేమంతం, చలికాలం వచ్చినప్పుడు దాని నియమం ప్రకృతి నియమం, ప్రకృతి నియమం. యథాతథంగా చెట్లు సారము వాటి వేళ్లలోకి వెళ్లిపోతుంది, అది సమాధి చేయబడుతుంది. యోగు చెప్పినట్లుగా నీవు పాతాళంలో దాచిడేలా ఎంతో మేలు, నీ కోపం చల్లారే వరకు నన్ను చాటున ఉంచినేలా ఎంతో మేలు. అది నీవు నన్ను దాచినట్లయితే తుషరా, అతడు ప్రకృతిని, ప్రకృతిలోని చెట్టును తుషాడు. ప్రాణం వేళ్లలోనికి వెళ్తున్నది. సహోదరవే, కోపము చల్లారే వరకు నన్ను చాటున ఉంచు. నాకు ఇంతకాలమని నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. ప్రకృతికి చట్టమున్నది, సృష్టికి నియమమున్నది. దానిని చేరుకోవటానికి వేరే దారి లేదు. అది ప్రకృతి నియమము. ఆ తర్వాత ఆత్మ నియమం కూడా ఉన్నది. అక్కడ కూడా నేరుగా చేరుకోవడానికి వేరే దారి లేదు. ఈ మధ్యాహ్న వేళ నేను ఒక జంటతో మాట్లాడుతూ ఉన్నాను. నీవు దేన్ని కూడా సంపూర్తిగా ధ్వంసము చేయలేవు. మానవులు ధ్వంసము చేయబడరు, వారు ముక్కలు ముక్కలవుతారు. అయితే నాశనం అనగా ధ్వంసము కారు. ఒకరు అన్నారు, ఏంటి ఒక కాగితపు ముక్క కాల్చివేయబడుతున్న గుచ్చి అది ధ్వంసం పోదా, ధ్వంసమైపోదా? లేదండి, అగ్ని వేడిమి చేత అది రసాయనాలను విడదీస్తున్నది. తిరిగి అది ఇంధనంలోనికి వెళ్లిపోతుంది. ఆరంభంలో ఏమైనదో అందులోకి. నీవు ధ్వంసము చేయలేవు. ప్రపంచము నిటారుగా నిలిచి ఉంటే ఆ ఇంధనాలే, ఆ కాగితంలో ఉన్న రసాయనాలే తిరిగి వచ్చేసి ఒక కాగిత ముక్క తిరిగి కగలదు. అది ఖచ్చితం. నీవు ధ్వంసము చేయలేవు, ఖచ్చితం. దేవా, అడు తరువాత ఇక ప్రతి ఒక్క దానికి పునరుద్ధానం ఉన్నట్లయితే తిరిగి ధ్వంసము అనేది ఉండదు. నీతిమంతుల పునరుద్ధానం ఒకటి ఉన్నది. అవును, మనం తిరిగి రావలసి ఉన్నది. అది దానికి ఉన్నది. అదంతా చేటుకి దారి లేదు. నీవు కాల్చబడినప్పటికీ, నీవు నీటిలో మునిగిపోయినప్పటికీ, ఎక్కడ ఏమి జరిగినను అవి ధ్వంసము కావు. అది నీవు జ్ఞాపకం ఉంచుకో. లోకము కలుగుగా అక్కడ దేవుడు పలికినప్పుడు నీ యొక్క ప్రతి భాగము ఇక్కడే ఉన్నది. అప్పుడే నీ శరీరాన్ని ఆయన పెట్టి ఉన్నాడు. దేవుడు తప్ప మరి ఒకటి దాన్ని తీసివేయలేడు. అదంతా ఆయన హస్తాల్లోకి తిరిగి వెళ్తుంది. అవునా? ఆయనే సృష్టికర్త, ఆయనే వాగ్దానం చేసిన వాడు, ఆయనే. కాబట్టి నిత్య జీవమున్నదని మనము నిత్యం కలిగి ఉన్నాము. మనకు నిత్య జీవమున్నదని, మరణించినటువంటి, మరణించినటువంటి నిత్య జీవం మనకు ఉన్నదని మనలో, మన హృదయంలో నిశ్చితని కలిగి ఉంటున్నాము. సరే, పరిశుద్ధ యోహాను సువార్త 6. ఇప్పుడు మనము 6వ అధ్యాయము యోహాను సువార్త ఆరంభించుకుందాము. 60వ వచనం నుండి, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునిది. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినలా ఏమందరు? ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు అది ఆయనే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునయున్నవి. ఆయన ఏమని చెప్పాడు? నేనే సత్యమును జీవమునయున్నాను. అవి ఆత్మయు జీవమునయున్నవి, గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా ఎద్దుకు రాలేడని ఈ హేతును బట్టి మీతో చెప్పితేనేను. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన్ను వెంబడింపలేదు. కఠినమైన మాట అది, అతడు తీసుకోలేడు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్లిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సిమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళదము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎంత భాగ్యము! అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడైయుండి ఆయన అప్పగిపోబోచుండెను. కనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఈ రాత్రి పట్టమును నేను ఈ విధముగా పిలుచుచున్నాను, నా శక్తి కొలది దానిని అర్ధగంటలో చేయాలనుకుంటున్నాను. మూడు రకముల విశ్వాసాల గురించి నేను సంభాషించాలనుకుంటున్నాను. నేను తరచుగా ఆ వివరణ చేస్తుంటాను. ఈ మధ్యాహ్నం నేను అలా తలంచాను, ఒకసారి దాని మీద నేను బోధిస్తాను అని అనుకున్నాను. అది అలా తలంచాను. మొదటిది విశ్వాసులు, తయారు చేసుకునే విశ్వాసులు మరియు అవిశ్వాసులు. అది ఒక మంచి అంశము. అయితే మనం ఇక్కడ కూర్చుని ఉండుట ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా ఆ వర్గపు వారు ఎల్లప్పుడూ కూడా కలిసి ఉంటారు. ఎక్కడ జనులు కూడుకున్నప్పటికీ కూడా ఈ వర్గాన్ని మనం కనుగొనగలము. ఎల్ల వేళలా ఉంటారు, ప్రభు రకరి వరకు ఉంటారు. ఈ రాత్రి ఈ మూడు వర్గముల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, మన పాఠములను చుచ్చుకున్నప్పుడు ఏ వర్గానికి మనం చెందియున్నామో తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. జ్ఞాపకముచ్చుకోండి, ఇక్కడ ఈ రాత్రి ఈ గోడల వరుసలలో తిరిగి కూడుకున్న వారితో నేను మాట్లాడుతున్నాను. అయితే నేను ప్రపంచంలో ఉన్న వారందరితో మాట్లాడుతున్నాను కూడా. గమనించండి, టేపుల పరిచర్య పరిచారకుల ద్వారా ప్రపంచమంతటికి ఈ టేపులు వెళ్ళుచున్న పలు ప్రాంతముల వారితో నేను మాట్లాడుతున్నాను. మూడు రకములైన పోలికల గల విశ్వాసుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. జ్ఞాపకముచ్చుకోండి, విశ్వాసులు నా పాఠ్యాంశము. విశ్వాసులు అందులో ఒకరు నిజమైన విశ్వాసి, తరువాత తయారు చేసుకున్న విశ్వాసులు, ఆ తరువాత అవిశ్వాసులు. అవునా? మనం మాట్లాడడానికి ఇష్టపడు మొదటి వర్గము విశ్వాసి, ఎందుకంటే అతడే ముందుగా ఉండవలసిన వాడై ఉంటున్నాడు. ఎందుకనగా నిజముగా విశ్వసించిన వాడు అతడే. ఇక్కడ ఉన్న శిష్యులు విశ్వసించినట్లుగా విశ్వసించిన వాడు. ఉదాహరణకు ఈ లేఖన భాగాన్ని మనం వాడబోతున్నాము. మొదటిది విశ్వాసులు, నిజమైన విశ్వాసులు. వెనుక వల్ల విశ్వాసము కలుగును, వెనుట దేవుని వాక్యం వల్ల కలుగును. దేవుని వాక్యము అనగా క్రీస్తు. చూశారా విశ్వాసులు, ఈ విశ్వాసించినటువంటి ఈ గంభీరమైన వివరణను మీరు గమనించారా? ఒక విశ్వాసి లోకములో ఉన్నట్లుగా తెలివి తేటలు గల వ్యక్తిగా ఉండలేడు. నీవు తప్పక ఇలా ఉండవలనని ప్రజలు చెప్పుకున్నట్లు ప్రజలు చెప్పుకున్న వ్యక్తిగా ఒక విద్యావంతుడై ఉండడు అతడు. అయితే నీవు అలా ఉండవు. ఈ వివరణ ఇచ్చిన మనిషి సాక్షాత్ బైబిల్ లాగా చెప్తుంది అతని గురించి. అతడు విద్య లేని పామరుడు అని పేతురు. అతడు వాస్తవముగా ఒక తెలివిగల వ్యక్తిగా పరిగణింపబడ్డాడు. యెషయా 35 తెలుపుతున్నది, అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. ఈ మధ్యాహ్నం సంఘ పరిచారకులు ఒకరితో మాట్లాడుతున్నాను, అడ్డంగా పరిచిన వంతెనలను గుర్చి, ఈ కొత్త దారిని గుర్చి. నేను చెప్పాను నీటికి అడ్డంగా అనేకమైన విస్తరణలు ఉన్నవి. ఈనాడు చిన్న వంతెనలు, అయితే భూమిని మహిమలోకి ఒకటి గొప్ప విస్తరణ లేక వంతెన ఉన్నది. అది రాజమార్గముగా పిలువబడుతుంది, అది అపవిత్రులు పోకూడని మార్గము. అవును, అది మన ప్రభువుకు క్రీస్తు ద్వారా కట్టబడిన రహదారి. ఈ భూమి నుండి మరొక లోకానికి తయారు కాబడిన విరివి లేక విస్తీర్ణం, అది విస్తీర్ణం, అది అపవిత్రులు అది దాటలేరు. పేతురు, ఈ అవిద్యపడిన వ్యక్తి దగ్గర నిలబడి ఉండి ఒకరు పుట్టునని, వారి మధ్య ఆయన ప్రవక్త ఇండునని, దేవుడు ఆ దినానికి వాగ్దానం చేసిన అట్టి దానిని రుజువు చేయబడిన వాక్యమును సంపూర్ణంగా అతను చూశాడు. అది నమ్మటానికి సీమోనుకు కఠినంగా ఉండేది, ఎందుకంటే అలాంటి అనుకరణ గల అనేక మంది అక్కడ ఉండేది. అయితే నిజమైన దానిని ఆ కలమునకై తెరవబడిన వాక్యమును అతను చూచి ఆయన గుర్చి యుక్తముగా విని ఆయన గుర్తించి ఆయన ఎవరైనది నిజంగా అతను ఒప్పించబడ్డాడు. ప్రభువా, ఎవరి యుద్ధకు వెళ్ళుదాము అని చెప్పిన వాడు అతడే. అతను అడిగినప్పుడు విశ్వాసులు అవిశ్వాసులు తయారు చేసుకున్న విశ్వాసులు ఒకరి గుంపు నుండి ఒకరు వేరైపోతున్నప్పుడు ఆ ఒక్క ప్రజల సమాఖ్యం మధ్య ఆ మూడు రకాలైన వారు అక్కడ నిలబడి ఉన్నారు. ఇక్కడే ఈ అధ్యాయంలో విశ్వాసులు తయారు చేసుకున్న విశ్వాసులు అవిశ్వాసులు అక్కడ వారిని కనుగొనగలము. ఎందుకనగా యేసే ఆ విధమైన మాటలు మాట్లాడాడు, అది ఆయనకు సభను వేరు చేసినది. అయితే అది జరగవలసి ఉన్నది. ఆయన రోగులు స్వస్థపరిచినంత కాలము ఆయన గొప్పవాడే. అయితే సిద్ధాంతానికి ప్రవచనానికి వచ్చినప్పటికీ అదే గోధుమ నుండి పొట్టును వేరు చేసేది. పొట్టు గోధుమకు చుట్టుకుని ఉంటున్నది. అది గోధుమ కాదు, అది ఉపయోగపడలేదు, అందులో ఏమీ లేదు, అందులో జీవము లేదు. అది పొట్టు, అది గోధుమతో నిలవలేదు, అది గోధుమతో వారసత్వం పొందదు. మనం కేవలం గింజను గుర్చి మాట్లాడుతున్నది, గోధుమ గింజ యొక్క గుండెను గుర్చి. గమనించండి, ఆయన మెస్సయ్యని పేతురు ఒప్పించబడ్డాడు. మిగతా వారంతా చెప్పినది అతనేమి వ్యత్యాసం చేయలేదు. యాజకులు చెప్పినది అతనేమి వ్యత్యాసపరచలేదు. సంఘము చెప్పినది సీమోను పేతురుకు అలక్షత కలుగు చేయలేదు. అతడు తనకు తానే ఒప్పించబడ్డాడు. యేసు అడిగాడు అతన్ని ఒక చోట. ఆయన అడిగాడు, నేను ఎవరని మనుషులు చెప్పుకొనుచున్నారు? నీవు ప్రవక్తవని కొందరు చెప్పుకొనుచున్నారు, పాతకాల ప్రవక్తలో తిరిగి లేచిన వాడవు నీవు అని కొందరు చెప్పుకొనుచున్నారు అని అన్నారు. నీవు మోషేవు లేక ఏలియావు అని మరొకరు అని అన్నారు. ఆయన అడిగాడు, నేను నిన్ను అడుగుతున్నాను, నీవేమనుకుంటున్నావు? పేతురు చెప్పాడు, నీవు జీవముగల దేవుని కుమారుడవైన క్రీస్తువు అని. యోనా కుమారుడవైన సిమోను, నీవు ధనిడు, రక్త మాంసములివి నీకు తెలియచేయలేదు. నీవు దీన్ని ఎన్నడూ పుస్తకం నుండి కాని లేక ఒక మూఢభక్తి నుండి కాని లేక సంఘ భక్తి వల్ల కాని దీన్ని తెచ్చుకోలేదు. పరలోకములో నా తండ్రి వీటిని నీకు బయలుపరిచాడు. ఒక నిజమైన విశ్వాసం ఉన్నాడు, వాక్యం యొక్క ఆత్మ సంబంధం ప్రత్యక్ష గలవాడు అతడు. చూస్తున్నారా, నీవు సీమోనువు, నేను ఎవరై ఉన్నది అను ప్రత్యక్షతయగు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదురు నిలవనేరవు. చూస్తున్నారా, మేము ఎవరి ఎద్దుకు వెళ్ళదము అని సీమోను చెప్పిన దానిలో ఆశ్చర్యము ఏమీ లేదు. యేసు తిరిగి అడిగాడు, మీరును వెళ్ళవలని ఉన్నారా? వారన్నారు, ప్రభువా, ఎవరి ఎద్దుకు మేము వెళ్ళదము? నీవే నిత్య జీవు మాట్లాడగలవాడవు, నీ ఒక్కడూ మాత్రమే. ఆయన నిత్య జీవు మాట్లాడగలవాడు మాత్రమే కాదు, కాని ఆయన జీవ వాక్యమై ఉన్నాడు. ఆయన జీవ వాక్యమై ఉన్నాడు. సీమోను ఇది ఎంతగానో గుర్తించాడు. దానిని అతను గుర్తించినప్పుడు అది అతనిని భద్రంగా కాపాడి ఉన్నది, ఎందుకంటే ఆయన జీవం గల వాక్యమని అది అతనికి బయలుపరచబడి ఉన్నది. అదే విశ్వాస అనుభవం అవుతున్నది. పరిశుద్ధాత్మ ద్వారా మరికల ద్వారా ప్రేరేపించబట్టు కాదు, ఏదో మరొక దాని ద్వారా ప్రేరేపించబట్టు కాదు. అయితే పరిశుద్ధాత్మయే వాక్యమని నీకు బయలుపరచినప్పుడు వాక్యమే నీకు విశదంగా ప్రత్యక్షపరచబడుతుంది. తరువాత దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆ కాలములోకి తీసుకుని వెళ్తుంది. ఆ కాలం యొక్క వాక్యములకు తీసుకుని వెళ్లి దాన్ని రుజువు చేస్తున్నది. అతను ఎదిగిన వాడైతే లూథర్ను నమ్మకుండా అతను ఎలా ఉండగలుగుతాడు? లూథర్ దిద్దుపాటు చేసిన వాడు. మనిషి ఆత్మ అక్కడ దిద్దుపాటు చేయడం కొరకై బయలుపరచబడిను, బయలువెడలను. వెస్లీ కూడా అలాగే, వారు దాన్ని నమ్మవలసి ఉండెను. చూస్తున్నారా, సంఘకాలానికి అది వర్తమానమై ఉండెను. జరగవలసింది ఖచ్చితంగా అదే, జరిగినది అది. నీవు దాన్ని నమ్మవలసి ఉండెను. ఇక్కడ మనము లౌదికే కాలంలో ఉన్నాము. లౌదికే కాలమందు క్రీస్తు ఆయన సంఘము వెలుపల ఉంచబడినని మనకి బోధించబడుతున్నది. చిట్ట చివరకు లోపలికి వచ్చిన కొరకై తలుపు తట్టుచున్నాడు. కాబట్టి ఆనాటిది జరిగిన మనం చూస్తున్నప్పుడు ఏ కాలంలో మనం జీవిస్తున్నామో మనకు తెలియను. అడి తర్వాత ప్రపంచ చరిత్ర ముగింపులో మనమున్నాము. ఇప్పుడు గ్రంథము ముగినయున్నది. ఒకనొక దినాన దానికి అడ్డంగా వ్రాయబడబోతున్నది. ఆమె ముగించబడినది. ఇక సమయం ఉండదు. ఒక గొప్ప నాటకము పెట్టబడి ఉన్నది. దేవదూతులు ఆకాశానికి అడ్డంగా నిలబడి గమనిస్తున్నారు. ఆ నాటకం ఏదో మీకు తెలుసును. నటులు సంసిద్ధంగా ఉన్నారు. వారు నటించడం మీరు చూడగలరు. దుష్టుడు నటించడం మీరు చూడగలరు. నాటకంలోని దుర్మార్గుడు తన యొక్క మోసముతో యుక్తితో రంగం మీదకి వచ్చడం మీరు చూడగలరు. అయితే ఎత్తబడి సంఘము తనకు తాను సిద్ధపడినట్టు కూడా మీరు చూడగలరు. అది గొప్ప రంగస్థలి. ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో ముందుగా తెలియచేయబడిన గంభీరమైన నాటకమును దేవుని సన్నిధి రుజువుపరచి తెలియచేయబడటం మీరు చూడగలరు. తానే నటించడం అది మహామహిమకర సమయములో మనము నివసించడం ఎంత ధన్యత. అన్ని కళలలో ఉన్న ప్రజలు ఈ సమయము కొరకై ఎదురు తెన్నులు చూశారు. పురాతన కాల ప్రవక్తలు ఈ ఘడియను చూచుటకు తృష్ణకు ఉన్నారు. అయితే తరుణం లేకపోయిన వారికి ఇప్పుడు విశ్వాసం. ఎందుకనగా దానిని అతను చూశాడు, దానిని అతడు నమ్మియున్నాడు. నీవు మెస్సయగో క్రీస్తు అని మేము నిజముగా ఎరిగియున్నాము. ఈ దినపు వాక్యము అని అది మేము నమ్మియున్నాము. చూశారా, అదే నిజమైన విశ్వాసి. మనము తరువాత పాత్రకు వెళ్లక ముందు త్వరగా మరికొద్ది మంది విశ్వాసులు తీసుకుందాము. ప్రవక్త అయిన నోహును తీసుకుందాము. బహుశా అతడు వ్యవసాయదారుడై ఉంటున్నాడు. ఒక వ్యవసాయదారునిగా వారి దినాల్లో బహుశా అతడు ఉండవచ్చు. అయితే ఆ దినమున ఉన్న అపహాసకులు మత సంబంధుల మధ్య అతడి ఉన్నాడు. సంఘము అధోస్థితికి దిగజారిపోయినది. దేవుడు నోహుతో మాట్లాడి ఒక ఓడను కట్టమని దేవుడు అతనితో చెప్పాడు. నోహు దేవునితో ఎన్నడూ వాదించలేదు. దాన్ని అతను నమ్మి, అతని దేవుని యొక్క వాక్యమని నమ్మి వెళ్లిపోయి త్వరగా కార్యములు సంసిద్ధపరిచాడు. అదే నిజమైన విశ్వాసి. దాన్ని గురించి గడబడులు చేయవద్దు. నీవు విఫలముగా ఒప్పించబడిన తర్వాత అది అదే ఎవరైనప్పటికీ, ఏ విశ్వాసైనప్పటికీ, ఏ మార్గమైనప్పటికీ అలాగే ఉంటున్నది. వెనుట వలన విశ్వాసము కలుగుతుంది. నీవిక్కడ నిలబడినట్లయితే ఏ విధమైన లోపమున్నదని, ఏలాంటి లోపమున్నదని వైద్యుడు చెప్పినా పర్వాలేదు. ఆ మనుషుడు వ్యాధిని గుర్తిస్తాడు. బహుశా తన యొక్క ఉపకరణాలు, తన జ్ఞానమును బట్టి, బహుశా ఎరుగుటకు ఇచ్చిన అనుమతిని బట్టి అతను ఎరుగుతాడు. అయితే అతను చేస్తాడు, చెప్తాడు, మరణం తప్ప ఇక వేరేది నీకు లేదు అని అంటాడు. అయితే నీవు ప్రార్థించు. సుదూరానున్న ఆరోగ్యముతోనున్న స్త్రీ లేక పురుషుడు నిలబడి ఉంటే నీవు చూడగలుగుతావు. అవును, అది అదే నిజంగా, అది అదే నిశ్చయంగా. వారు నడవాలో అంత నిశ్చయంగా వారు నడిచి వెళ్తారు. ఎందుకంటే నీవది నమ్మి ఉన్నావు కాబట్టి. దేవుడిని మాట్లాడి ఉన్నాడు, అది అలాగనే నీవు నమ్మి ఉన్నావు. క్యాన్సర్ వలన ఆ చిన్న స్త్రీ దగ్గుతో ఉన్న రీతిగా చూస్తున్నారా? ఆమె మనసులో ఇలాంటి అనుమానం లేదు. అది జరగబోతున్నది. క్యాన్సర్ చచ్చిపోయినది, అది విడిచిపెట్టబడినది, అది వెళ్లిపోయినది. చూస్తున్నారా? అది అంతే. నీవు నమ్ము. అక్కడ కొంచెం సేపటి క్రితము ఒక తండ్రి తన చిన్న కుమారుని తెచ్చినట్లుగా బహుశా అతని భవనంలో ఇప్పుడు ఒక చోట ఉండి ఉండవచ్చును. ఆ చిన్న బిడ్డ కింద పడిపోయి తన జ్ఞాపక శక్తిని పోగొట్టుకున్నాడు. అతడు దేనిని జ్ఞాపకంచుకోలేకపోయాడు. ప్రార్థన చేసిన కొద్ది నిమిషాల తర్వాత అతని పేరు అడిగాను. అతని వయస్సెంతో నాకు చెప్పాడు. మామూలు బాలుడు ఎలాగుంటాడో అలాగే ఉన్నాడు. అతడు చూస్తున్నారా? వారు నమ్మారు. దేవుడు ఏదైనా చెప్తే అది అలాగే ఉండవలసి ఉన్నది. నోవహు దేవుని నమ్మి ఉండను. దేవుని నమ్మి ఉన్నాడు. నోవహు ఒక విశ్వాసిగా లెక్కించబడ్డాడు. దానియేలు సంఘము బబులోనులో బబులోను చెరలో ఉన్నప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు దేవుని ఎందు విశ్వాసముంచెను. మేము ఒక ప్రకటన చేయించదని వారెంతగా చెప్పినప్పటికీ అక్కడ ఉన్న ఈ ప్రతిమకు, ఈ పరిశుద్ధునికి అది ఏమైనప్పటికీ తప్ప మరొక దేవునికి ప్రార్థన చేయరాదని వారు ప్రకటన చెప్పినప్పటికీ దానియేలు దానికి ఎటువంటి శ్రద్ధాశక్తులను కనపరచలేదు. దేవుని మాట విన్నాడు. ఎందుకంటే అతని ప్రవక్త వాక్యం అతని ఎదుగు వచ్చను. ఆలయం ప్రతిష్ఠ చేయబడినప్పుడు ఈ విధంగా అది చెంబడి ఉన్నది. ఎవరైనా ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ పరిశుద్ధ స్థలం వైపు చూచి ప్రార్థించగా నేను ఆకాశం నుండి వారి మొర్ర వింటాను. దానియేలు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడు. అతని నిజమైన విశ్వాసి. చివరికి సింహాలు అతన్ని తినలేకపోయినవి. అవునది వాస్తవం. చూశారా? అతని విశ్వాసి. ఒకటి వాస్తవమైనది అతనికి ఉన్నది, నిజమైన దాని అతనికి కలిగి ఉన్నాడు. అతని విశ్వాసి దావీదు మరొక విశ్వాసి. దేనికి ఉపయోగం లేని బాలుడు. నేటి నవీన సంఘ స్థానాన్ని దానియేలు స్వీకరించాడు లేక నోవహు స్వీకరించాడు? నవీన సంఘ స్థానాన్ని స్వీకరించాడు. నేనే లేదు. దేవుడు సత్యమని ఏది చెప్పినాడో దానియేలు విశ్వాసం ఉంచిన వారు. వారు నవనాగరితంలో ఏమని చెప్పినప్పటికీ అనవసరం. దేవుడు ఏది చెప్పినాడో అది సత్యమని వారు నమ్మి ఉన్నారు. అదే నిజమైన విశ్వాసులు. పేతురు ఎలాగో చేశాడో అలాగే, అపోస్తులు ఏ విధంగా చేశారో అలాగే ఆయన జీవ వాక్యమును కలిగి ఉన్నాడని, జీవవాక్యము ఆయనే అని వారు నమ్మున్నారు. నేను ఈ దినాన అదే నమ్ముతున్నాను. ధోనికి వ్యతిరేక్తమైన ప్రతిదీ విరుద్ధమైనదే. అది కాదు, అది మరణమే. ఇది ఒక్కటి మాత్రమే జీవ వాక్యము, మరియు క్రీస్తే వాక్యము. దావీదు ఒక ఎర్రనివాడు. మొదటిగా బహుశా అతను తన సహోదరులతో ఏరివేయబడినవాడు. ఎందుకనగా అతను చిన్నవాడు. ఒక సర్వంగ కవచం ధరించుకోవడానికి అతను సరిపోయినవాడు కాదు. అతను యుద్ధానికి వెళ్ళలేడు. అతను చాలా చిన్నవాడు, సన్ననివాడు. అయినప్పటికీ ఒక విశ్వాసిగా అతను అక్కడికి వచ్చాడు. తన తండ్రి మేపుడు కొరకై తన తండ్రి మేపడానికే తనకిచ్చిన కొన్ని డజన్ల గొర్రెలను మేపుతూ అరణ్యంలో ఆ చివర అతని కూర్చుని ఉన్నాడు. ఎక్కడైతే సింహాలు, ఎలుగుబంట్లు, తోడేలున్నావో అట్టి పల్లెటూరు ప్రాంతంలో ఒక వరుస పట్టుకుని ఉన్నాడు. ఆ పచ్చని పచ్చిక నీడలను దావీదు చూస్తూ ఉన్నాడు. ఆ నీడల్లో మండుటేళ్లలో గొర్రెలు ఎక్కడ పండుకుంటావో ఆ భావం అతనికి తెలుసు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని అతడు పలికినట్లుగా చల్లని మంచి లేవో దానిక భావమేదో అతనికి తెలుసు. చూస్తున్నారా? అతడు మొరపెట్టాడు, ప్రార్థించాడు. ఒకరోజు అత్యవసర పరిస్థితి వచ్చినది. ఒక సింహం తన గొర్రెను తటావల్ల లాక్కుని వెళ్లిపోయినది. అతడు అనుకున్నాడు, సింహము కంటే అధిక స్థితిలో దేవుడు నన్ను చేశాడు. చూస్తున్నారా? వరుసలు తీసుకుని సింహాన్ని పడగొట్టాడు. వరుసల్లోని చిన్న రాయి చేత. ఎవరైనా కానీ ఎప్పుడైనా సింహాన్ని చూసినట్లయితే, కొన్ని ఆఫ్రికా దేశపు సింహాలు పాలస్తీనా దేశంలో, ఆసియాలో ఉండేవి, మెడనిండా ఆ ఉన్ని బొచ్చు కలిగి ఉంటవి. ఒక పెద్ద 300 మ్యాగ్నమ్ బరువు బలము గలదానని అతడు కింద పడవేశాడు. అతడు దాన్ని రాత్తో పడగొట్టాడు. అతని మీదకి సింహం పైకి లేవగానే గడ్డంతో దాన్ని కిందికి లాగి దాన్ని చంపాడు. అందుచేతనే అతను దేని గురించి మాట్లాడుతున్నాడు, అది ఎరిగి ఉన్నాడు. అతను ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఓ ఆయన వాక్యం కొరకై దేవునికి అతను పరీక్ష పెట్టాడు. అతని గొల్లియాతు నిమిత్తమై భయపడలేదు, ఎందుకనగా అతడు సున్నత లేనివాడు, అతడు విశ్వాసి కాదు. గొల్లియాతు వచ్చి తన యొక్క దేవుల నామమున శపించినప్పుడు అతను భయపడలేదు. అతని కంటే గొల్లియాతు అనేక విషయాల్లో పెద్దవాడు, పెద్ద ఎత్తైన వాడు. 14 అంగుళాల వ్రేళ్లు అతనికి ఉన్నవి. వ్రేళ్లే అంత పొడవుగా ఉన్నట్లయితే చూస్తున్నారా, 14 అంగుళాల వ్రేళ్లు. ఒక యోధుడు అతడు. బహుశా అతడు ఇనుప శిలల వస్త్రం ధరించి ఉండవచ్చునేమో. బహుశా 300 పౌండ్ల బరువు, ఇంకా ఎక్కువ ఉండవచ్చునేమో. అతని యొక్క శిరస్త్రాణము బహుశా 1.5 అంగుళాల మందము కల లోహముతో చేస్తున్నదేమో. ఒక పెద్ద రాక్షసుని వల్లే ఉన్నాడు అతడు. నేతగాని వంటే కలిగి ఉన్నాడు. అది 20 అడుగులను చెబడుతుంది. తన చేతిలో 20 అడుగుల ఈటిని కలిగి ఉన్నాడు. ఒక్కసారిగా 12 మందిని పట్టుకుని అలా విసిరివేయగల మనిషిగా అతని కనిపిస్తున్నాడు. ఓ ఇటువంటి ఎదురు విరోధి అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. తనకు తాను డబ్బాలు కొడుతూ ప్రజ్ఞలు పలుకుతున్నాడు. హగద అగబెట్లుగా అగుపిస్తూ రక్తపాతం వద్దు అని అంటున్నాడు. ఒకరు వచ్చి నాతో పోట్లాడండి, నేను జయించితే మీరంతా నాకు సేవ చేయాలి, నీవు జయించితే మేము నీకు బానిసలవుతాం. తుషరా తుషరా, దయ్యము నీ మీద ఎక్కువ బలముతో పోట్లాడాను అని అనుకుంటే అప్పుడు తన గప్పాలు చెప్పుకుంటాము ఇష్టపడుతుంది. అయితే అతడు తప్పుడు మనిషిని కలుసుకున్నాడు. దేశంలోని అతి చిన్న వాడిని, భుజాలు వెంగినవనని, ఎర్రగా కనిపిస్తున్న వ్యక్తిని అతడి కలుసుకున్నాడు. అతడి అన్నాడు, జీవుగల దేవుని సైన్యాన్ని అక్కడ నిలబడి ఉండగా సున్నతులనే ఫిలిస్త్రీలు జీవుగల దేవుని సైన్యాన్ని తృణీకరించగలరని నీ యొక్క భావమా అని అన్నాడు అతడు. దాన్ని బట్టి అతడు నిశ్చేషుడైపోయాడు. ఎందుకని అతడి విశ్వాసి, మిగతా వారు అవిశ్వాసులు. చూస్తున్నారా తుషారా, అతడు నిజమైన విశ్వాసి. అతడి అన్నాడు, నీవు భయపడితే నేను వెళ్లి పోరాడుతాను. చూస్తున్నారా, అలాంటి చిన్నవాడి యొక్క గొప్ప సవాలు ఎంతటి గొప్పదో. దేవుడు ఏది చేయనని అతడు ఎరిగిన్నాడో ఖచ్చితంగా అదే అతడు చేశాడు. సున్నతలేని ఫిలిస్తీయుడు అతని దేవుళ్ళు బట్టి అతను శపించినప్పుడు అతను చెప్పాడు, నేను ఒక కుక్కన చిన్న బుడత వస్తువైన చిన్నపిల్లవాడివి అలాగ వచ్చుట ఏంటి అన్నాడు అతడు. నేను నా ఈట కొనకు నిన్ను ఎత్తివేస్తాను, నిన్ను అక్కడ చెట్టుకు వెళ్లాడిస్తాను, పక్షులు నీ మాంసాలు తినివేస్తవి. ఎంతటి భీకరమైన వాడు వీడు. దావీదు అన్నాడు, నీవు నా మీదకి కత్తితోను ఈటతోను సర్వాంగ కవచంతోను వస్తున్నావు, ఫిలిస్తీన్ నమూన నీవు నన్ను ఎదుర్కొంటున్నావు. నేనైతే కత్తితోను కవచంతో గాని ఈటతో గాని వచ్చట్లేదు, కానీ ఇశ్రాయేలుల ప్రభువు దేవుని నామాన వచ్చుచున్నాను. అక్కడ నీవు ఉన్నావు, అదే విశ్వాసి, అదే అతని యొక్క దుర్గము, అదే అతని యొక్క డాలు, అదే అతని యొక్క ఆశ్రయము, అదే అమేన్, అదే సంఘం యొక్క రక్షకమై ఉండవలసి ఉన్నది. ఏ విశ్వాసికైనా అది అతని రక్షణ దుర్గము. ఏమి జరిగినప్పటికీ, ప్రపంచం ఏమని చెప్పినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ, నీ ఆశ్రయ దుర్గము ప్రభువు ఇశ్రాయేలు దేవుడే. అది అదే యేసుక్రీస్తు నామము బలమైన దుర్గము. నీతి మధురు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండను మన యొక్క ఆశ్రయము యేసుక్రీస్తే. గమనించండి, అది జరిగినప్పుడు ఏమి జరిగిందో మనకు తెలుసును. దావీదు ఇక్కడ కొట్టడానికి ఒకే ఒక స్థలం ఉన్నది, అక్కడ ముఖం పైన ముసుగు వేసుకున్నాడు. అతని కొట్టడానికి ఉన్నటువంటి ఒకే ఒక స్థలము, అది నస్సులు మాత్రమే. ఎలాంటి దూరముతో అతడు ఆ రాక్షసుని సమీపించక మునుపు చంపే గుర్తు యొద్దకు దేవుడు తను నడిపించాడు, ఆ రాక్షసును చంపాడు. చూశారా, దేవుడే అది చేశాడు. అతని విశ్వాసిని మనం గమనిస్తున్నాము. మరొక విశ్వాసి అబ్రహాము. ఉర్ అను నగరం యొక్క కల్దీయుడు అతడు. అతడి ఒకటి చేయటానికి లేదా భౌతికంగా సంపూర్తిగా అసాధ్యమైనది ఒకటి నమ్మటానికి అతడు పిలువబడ్డాడు. అయితే అవిశ్వాసం వల్ల దేవుని యొక్క వాగ్దానమును అతడు సందేహింపక రోమ 4 చెప్తుంది, విశ్వాసమందు బలము పొంది దేవుని స్తుతించెను. అబ్రహాముకు 75 సంవత్సరాలు, అతనికి భార్యకు 65 సంవత్సరాలు. వారు చిన్న వయస్సు నుండి కలిసి ఉండేవారు. ఆమె అతనికి సగం సహోదరి. యవన బాలుడు, యవన బాలిక, వారు కలిసి జీవించేవారు. అయినా పిల్లలు లేరు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అవిశ్వాసులతో నీవు వేరే ఉండు. దేవుడు ఎల్లప్పుడూ కూడా వేరుగా ఉండటానికే పిలుస్తాడు. అవిశ్వాసంతో వేరైపోయి నాతో నడువు, అనేక జనాంగాలకు నేను నిన్ను తండ్రిగా చేస్తాను. నేను ఎప్పుడూ అది చేశాను. అబ్రహాము దాని నమ్మాడు, అదే విశ్వాసి. నీవిప్పుడు దాన్ని చేస్తావు ప్రభువా అని అతను ఎన్నడూ ప్రశ్న చేయలేదు. అది చేస్తానని దేవుడు చెప్పాడు. ఇక అది అంతే. మొదటి నెల దాటిపోయినది. ఆమెకు స్త్రీ ఋతుధర్మము ఆగిపోయినది. ఏదైనా వ్యత్యాసముందా? ఏ ఒక్కట్లేదు. అయితే అబ్రహాం ఇంకా నమ్మి ఉన్నాడు. 25 సంవత్సరాలు గతించిన తర్వాత ఇంకా ఇటువంటి మార్పు కాలేదు, మార్పు లేదు. అయితే అబ్రహాం ఇంకా నమ్మాడు. అది విశ్వాసి. అది తయారు చేసుకున్న విశ్వాసి కాదు, అది విశ్వాసి. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము ఆరుమము కంటే ముందర దానికంటే ఇంకా బలవంతముగా బలవంతుడుగా ఉండెను. అతను దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అది నిజమైన విశ్వాసి. కొద్దిసేపైన తర్వాత మీరు ఏ తరగతికి చెంది ఉన్నారో పరిశోధించి చుచ్చుకోవాలని నేను కోరుతున్నాను. అబ్రహాము ఏమి చేశాడు? దేవుని వాక్యమును సందేహించలేదు. అసాధ్యమైనవి. 75 సంవత్సరాల పురుషుడు, 65 సంవత్సరాల స్త్రీ ఒక వైద్యుని దగ్గరికి వెళ్లి మాకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, ఆసుపత్రిలో మాకు అన్ని ఏర్పాట్లు కావాలి అని అడిగితే ఎలా ఉంటుంది? 25 సంవత్సరాల తర్వాత, డాక్ నీవింకా ఆసుపత్రి తెరిచే ఉంచావా? తుషారా, తుషారా, అది నీకు తమాష కలిగిస్తున్నది. నీ యొక్క తీర్మానాలు లోకమునొక విడ్డూరంగా ఉంటున్నవి. అయితే అది విశ్వాసి. అది ఎంత వింతగా అగుపించిన అనవసరం. బైబిల్ తెలియజేస్తున్నది, దేవుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని అతను రూఢిగా విశ్వసించాడు. ఈ మధ్యాహ్న వేళలో ప్రతి ఒక్క విశ్వాసిలో అది గురి అయి ఉండవలను. దేవుడు ఆయన చేస్తానని చెప్పిన ప్రతి మాట దేవుడు నిలబెట్టుకోగల సమర్థుడు. ఏ సంఘర్షక మాటలు ఎలా చెప్పినా నాకు అనవసరము. అద్భుతకాల దినాలు గతించినవి. ఇదంతా కూడా టెలిపతి, ఇదంతా సోది చెప్పుట అని అంటారు. వారేమి చెప్పినా నాకు అనవసరం. నేను ఇంకో అది నమ్ముతాను. తుపాకిని గురి మీద లక్ష్యం పెట్టినట్లయితే అది లక్ష్యాన్ని కొడుతుంది, గురిని కొడుతుంది. నేను అనుకుంటాను దేవుని వాక్యం మీదనే విశ్వాసి గురి పెట్టినట్లయితే అదే దానినే తగ్గుతున్నది. దేవుని వాక్యము దానిని వాగ్దానం చేసినట్లయితే అది తిరిగి అదే చేస్తున్నది. నేను రోటిగా నమ్ముతున్నాను. మనం ఏ కాలంలో ఉన్నామని గ్రహించి ఒకవేళ అది ఇక్కడే ఉండవలసినట్లయితే అది ఇక్కడే ఉంటున్నది. ఈ విషయాలన్నీ జరగవలసి ఉన్నవి. ఓ హేతు చేతనే పెళ్లి కుమార్తె పిలువబడి ఏర్పరచబడినప్పుడు, జీవగంధములో ఉంచబడినప్పుడు పరలోకమైన ఒక శబ్దం వచ్చును, తల్లి కుమార్తెను భూమి మీద నుండి ఎత్తబడి కృపలో పైకి తీసుకుని వెళ్ళటకు అమితమైన పరిశుద్ధాత్మ బాప్తిసం పెళ్లి కుమార్తెలోకి వచ్చును. దేవుడే దాన్ని వాగ్దానం చేసినాడు. ఎన్ని విజ్ఞాన శాస్త్రాలు ఉన్నా, ఎందరు వాయుమండలములో స్వారీ చేయవారు సంతకము చేసినా, ఎన్ని లక్షల లక్షల మైళ్ళు వారు చూడగలిగినా దాని గురించి నాకు లెక్కలేదు. ఒక్క పరలోకం ఉన్నది. శరీర రూపంలో తన సంఘమును స్వీకరించడానికి వచ్చు అక్షరార్థంగా ఉన్న యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ కథ ఎంత పాతదిగా కనిపించిన పర్వాలేదు, అది ఇంకా సత్యమై ఉంటున్నది. దేవుడు ఆ విధముగా చెప్పాడు కాబట్టి. విశ్వాసులు నమ్మేది, నీ రోగముల నుండి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, నేను దేవుడును, నేను మార్పు లేని వాడను అని దేవుడు చెప్పాడు. ఆమేన్. దేవుడే వాక్యమై ఉన్నాడు. దేవుడు మారనట్లయితే వాక్యం ఎలా మారుతుంది? చూశారా, నేను దేవుడును, నేను మార్పు లేని వాడను. అది లేఖనము చెప్పుచున్నది. దేవుడు ఆయనే చెప్పాడు. ఆయన మార్పు చెందకపోతే అలాగైతే ఆయన వాక్యం ఎలా మార్పు చెందుతుంది? అది ఇందు వాక్యమండెను, వాక్యము దేవుని యుద్ధమండెను, వాక్యము దేవుడే ఉండెను. మార్పు చెందని వాక్యము, వాక్యము శరీరధారి మన మధ్య వసించను. ఆమేన్. అవునండి, ఎక్కడైతే ఆయన వాక్యము తాత్కాలికముగా వచ్చినో ఆ అన్ని కాలాలలో మోషే, ఎహెజ్కేలు, యిర్మీయా, యెషయా, ఏలీయా మొదలైన వారందరి శరీరాలు ఆయన లేపను. అయితే సంపూర్తి వాక్యము ఈ మనుషులకు యేసుక్రీస్తులో ప్రత్యక్షమాయను. అది ఆయన దేవుడే. శరీరంలో దైవత్వము నిండుగా ఉన్న దేవుడు అక్కడ ఆయన శరీరధారి అయ్యాడు. నేను ప్రతి వాక్యమును నమ్ముతాను. యోబు మరొక విశ్వాసి. కొన్నిసార్లు విశ్వాసులు పరీక్షించబడతారు, కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుని ఆయన గద్దించి పరీక్షించును. బిడ్డ యొక్క తర్ఫీతు అది. జ్ఞాపకముచ్చుకో, శ్రమలు, దుమ్ము, ధూళిలాంటి దారులు, సూర్యుని ఎండల్లాంటి హింసలు. అయితే నీ హృదయం యొక్క నమ్మకత్వము ఆ లోహపు వస్తువు ఆమె రూపమునకు సంక్షిప్తపడే వరకు కొట్టును. దేవుని బిడ్డలు ఆయన వాక్యం మీద చక్కగా తయారు చేయబడదురు. ఎందుకనగా వారు జీవుల దేవుని సాక్ష్యాలు. దేవుని యొక్క వాక్యము వారిలో నుండి జీవించుచున్నది. చూస్తున్నారా, నిన్ను ఊపిడి కొరకై శ్రమలు వస్తవి, అడుగునకు నిన్ను తీసుకుని వెళ్ళటకు. ఎక్కడ నీవు నిలబడి ఉన్నావో చూడటానికి నీకు శ్రమలు సంభవిస్తవి, అవి పరీక్షిస్తవి. దేవుని యొక్క దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుని శిక్షించను. శ్రమలు పరీక్షల ద్వారా యోబు గడిపాడు. అతని బిడ్డలు తీసివేయబడ్డారు, సమస్తము తీసివేయబడినది. సంఘ సభ్యులు వచ్చారు, రహస్య పాపి అతడు అని అతను దూషించారు. అతనికి వ్యతిరేకంగా ప్రతిదీ చెప్పారు. అయితే అయినప్పటికీ వాటిలో ఏ ఒక్క దానిని అతడు ఆలకించలేదు. దేవుడు కోరినవి అతడు చేయవలసి ఉన్నదని అతనికి తెలుసును. సాతానుడు అతన్ని శోధించ అవసరం లేదని అతనికి తెలుసును. అది దయ్యమే అని అతనికి తెలుసు. అతని యొక్క వ్యాధి దేవుని వల్ల కలిగినదని అతడు నమ్మునట్లు సాతానుడు చేసి అతన్ని మొత్తినది. అయితే ఒకసారి ఆ ప్రత్యక్షత అతను తాకిన తర్వాత, అది అనగా ఆ శ్రమలు శోధనలు తాకిన తర్వాత, దేవుని ద్వారా కాదు, అది అతని శ్రమల ద్వారా వెళ్ళుట అతను ఒకటి చేయడు కొరకే. అది చేయనది దేవుడు కాదు, అది చేయనది సాతానుడు. ఈనాడు అదే ఈ శ్రమల గురించి అతను నీకు చెప్పుటకు ప్రయత్నిస్తాడు. నీ దేవుడు నీ మీద శిక్షించబోతున్నాడు అని. అది అలాగూ కాదు కదండి, అది చేయనిది సాతానుడు. దేవుడు నిన్ను, నీకు దేవుడు అనుమతిస్తాడు నిన్ను సరిచేయటానికి. నీవు ఈ లోకానికి కట్టబడి ఉన్నావా, లేక భూవాసి వలన ఈ లోకానికి నీవు కట్టబడి ఉన్నావా? నీ ధనము పరలోకమందున్నదా అని చూచుటకు. ఎందుకనగా నీ ధనము ఎక్కడున్నదో అక్కడే నీవు కూడా ఉంటావు. అవును, నీ ధనం ఎక్కడ ఉన్నదో అక్కడే నీ హృదయం ఉన్నది. యోబు పరీక్షించబడ్డాడు. ఆయన అతనన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, కడవర దినాలలో ఆయన భూమి మీద నిలుచును. నా శరీరము, నా శరీరాన్ని చర్మపు పురుగులు తినివేసినప్పటికీ, మీరు గమనిస్తున్నారా, చర్మపు పురుగులు అతనిలో ముందుగానే ఉండి ఉన్నవి. నీ చర్మపు పురుగులు నీలోనే ఉన్నవి. నీవు ఎటువంటి గాలి లేకుండా ఉండినా మూత పెట్టబడి ఉన్నావు. ఎలాగైనా చర్మపు పురుగులు ముందుగానే అందులో ఉన్నవి, అవి నీలోనే ఉన్నవి. ఏ సమయంలోనైనా వాటి విధిని నిర్వర్తించడానికి పిలువబడతావి. సీజన్ గుర్తుంచుకో, వేధిలోనే అతడు పురుగులు పట్టి కుళ్లిపోయాడు. వేధిలోనే చర్మ పురుగులు తన స్వంత శరీరంలోని పురుగులు అతను తినివేసినవి. అవి అక్కడే సంసిద్ధంగా ఉన్నవి. నా యొక్క చర్మ పురుగులు ఈ శరీరాన్ని నశింప చేసినప్పటికీ నా శరీరముతో దేవుని చుచ్చేదను. ఆమేన్. నీవు దాన్ని ధ్వంసము చేయలేవు. చర్మ పురుగులు దాన్ని తినివేసినప్పటికీ అది తిరిగి వచ్చును. నా మట్టుకు నేనే చుచ్చదను, మరి ఎవరూ కాదు. నేనే కన్నులారా ఆయన చుచ్చదను. అది యోబు చెప్పాడు. ఎందుకని? అతని విశ్వాసయుండెను. శ్రమలో అతను విశ్వాసయుండెను, హింసల్లో అతను విశ్వాసయుండెను. అతను నిజమైన విశ్వాసి యోసేపు. మరొక విశ్వాసి అతను ఏమయుండెను? తనకు తాను సహాయం చేసుకోలేక ఉండెను. అతనికి ప్రవక్త, దేవుడే అతను ప్రవక్తగా చేశాడు. అతని సహోదరులో అతను వ్యత్యాసకరంగా ఉండాలనుకోలేదు. అయితే అతని వ్యత్యాసపరుడే. అతను ఏమయుండెను? దేవుడే అతను ఆ విధంగా చేశాడు. మరెవరు అతని యొక్క స్థానాన్ని తీసుకోలేరు. అదంత చిన్నదైనప్పటికీ నీ యొక్క స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. నీవు చెప్తావు, నేను కేవలం ఒక గృహిణిని, నీ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. దేవుడు ఆయన యొక్క ఘనమైన గృహ నిర్వాహకములో క్రీస్తు యొక్క శరీరమును ఎంతో క్రమములో ఉంచి ఉన్నాడు. ఎంతవరకనగా నీ యొక్క స్థానమును మరొకరు తీసుకోకున్నట్లుగా ఉంచి ఉన్నాడు. నేను బలిగ్రహం స్థానాన్ని కాని మరొక దేవసేవకుని స్థానాన్ని కాని ఏ విధంగా తీసుకుంటానని ఇష్టపడతాను? మరి మనం అది చేయలేము. అయితే గుర్తుంచుకో, బిల్లీ మన స్థానాన్ని తీసుకోలేడు. గమనిస్తున్నారా, మనందరికి ఒక స్థానం ఉన్నది. మనలో కొందరు సువార్తికులు, మరికొందరు ప్రవక్తలు, మరికొందరు ఉపదేశకులు, మరికొందరు కాపరులు. మరి ఏమై ఉన్నామో అదే. కొందరు గృహిణులు, కొందరు మెకానికులు, కొందరు వ్యవసాయదారులు, ఇంకా ఏమై ఉన్నారో అవే. దేవుడు నిన్ను నీ స్థానంలో ఉంచి ఉన్నాడు. చూస్తున్నారా, యోసేపు ప్రవక్త. అతని సహాయం చేయలేడు ఎందుకనగా అతడు కలలకు అర్థము చెప్పగలడు. అతని సహాయం చేయలేడు ఎందుకనగా అతడు దర్శనము చూశాడు. అతని ఎంత నిజమో గమనించండి. అతని సహవాసము తన అన్నలతో ఏమైనప్పటికీ అతను నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే అతడు ఆ కలలు నమ్మి ఉన్నాడు కాబట్టి. అతనిది నమ్మాడు తాను కనిన కలలను. పనుల వలె వారందరూ అతనికి సగిలబడుట అది నెరవేరినది. ఎందుకంటే అది అతడు నమ్మాడు కాబట్టి. అతడు నిజమైన విశ్వాసి. నాకు 5 నిమిషాలు ఉన్నవి. 10 పేజీలు గమనించండి. ఇక్కడ వ్రాసుకున్న లేఖనాలు, లేఖనము, ఆ స్త్రీ నతానియేలు. అతడు ఒక విశ్వాసి అవునా? నతానియేలు ఏమి జరిగిందో అది చూశాడు. అతడు ఎవరై ఉన్నాడో యేసు చెప్పినది అది అతనిలో నెరవేరినది. ఇతను ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదు అని ఆయన చెప్పినది క్రితం దినము ఎక్కడ ఉన్నది? చెట్టు కింద ఉండి ప్రార్థన చేయనది. ఫిలిప్ అతని పిలిచినప్పుడు అతని ఆయన చూశాడు. అతని విశ్వాసి. అనేక మంది అక్కడ నిలబడి ఇలా అంటున్నారు, ఇది దయ్యపు ఆత్మ, దయ్యము దైవిక స్వస్థతను చేస్తున్నది. ఆ పాత దయ్యం ఇంకా చావలేదు, దయ్యము దైవిక స్వస్థతను చేయునని వారు నమ్ముతున్నారు. యేసు చెప్పాడు, సాతాను సాతాను వెళ్లగొట్టినట్లా అలాగైతే వాడి రాజ్యము విడిపోవును, ఆ రాజ్యం నిలవరేరదు. అవునా? వాడది చేయలేడు. సాతాను సాతాను వెళ్లగొట్టదు. కనుక నతానయులు విశ్వాసి, వాక్యము శరీరధారీ చూడగానే అతని విశ్వాసిని రుజువు చేయబడ్డాడు. అతడు అన్నాడు, నీవు రబ్బీవి, నీవు క్రీస్తువు, నీవు ఇశ్రాయేలు రాజువు. అది అతను నమ్మాడు. బావి దగ్గర ఉన్న స్త్రీ అది చుట్టినది, ఆమె నమ్మినది. ఆమె ఒక విశ్వాసి. గుడ్డి బతుకమ్మయ్య, ప్రతి ఒక్కరూ కేకలు పెడుతూ వెడుతున్నారు. కొందరు అంటున్నారు, నీవు చనిపోయిన వారిని లేపవని నేను విన్నాను. అలాంటి వారితో సమాధుల తోట బాగా నిండి ఉన్నది. వచ్చి వారిని లేపు, నీవు చేయటి మేము చూస్తాం. చూసారా, నీవు దేవుడి కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా అగ్నపించము. అది అదే దయ్యమని అనిపించినది అన్నది. అదే ఆయన ముఖానికి గుడ్డ పేలిక చుట్టి ఆయన తల మీద కొట్టి ఒకరు ఒకరు కర్ర మార్చుకుంటూ, నీవైనట్లయితే నిన్ను కొట్టిన వారెవరో మాకు చెప్పు, మేము నిన్ను నమ్ముతాము అని అన్నారు. అక్కడ ఉన్న సైనికులు చూడండి, ఆయన ఎగతాళి చేశారు. అది ఆయన దురదృష్టమని వారు అనుకున్నారు. అయితే జ్ఞాపకపుచ్చుకో, దేవుడు ఎల్లప్పుడూ రంగం మీదకి వస్తాడు. అవునా, ఏ సమయమైనా ఆయన అక్కడే ఉంటాడు. ఇప్పుడు నేను నా తండ్రితో మాట్లాడగలను. ఆయన నేరుగా 12 సేనా వ్యూహముల దేవదూతల పంపును. ఓ, ఒక్క దేవదూత ఎంత చేస్తుంది, ఎంత చేయను, చూశారా? అయితే గమనించండి, ఆయన ఆజ్ఞిస్తే ఆయన 12 సేనా వ్యూహములను పంపును, పంపగలడు. అయితే ఆయన చేయవలసిన విధి ఒకటి ఉన్నది. ఆయన చేయవలసింది ఒకటి ఉన్నది. ఆయన దాని ద్వారానే వెళ్లవలసి ఉన్నది. నీవు చేయవలసింది ఒకటి ఉన్నది. నీవు చేటుకై దేవుడు ఒకటి ఉంచి ఉన్నాడు. నీకు కొన్ని కుండి జబ్బులు, కొన్ని సమస్యలు ఉండవచ్చును, కొన్ని నిరాశ నిస్పృహలు ఉండవచ్చును. అయితే వాటిని నిలుపు చేయమని మనం ప్రార్థన చేద్దామా? వద్దు ప్రభువా, వాటి గుండా నన్ను తీసుకెళ్ళు. అవి ఏమైనప్పటికీ, అది ఏమైనప్పటికీ, వాటి నుండి నన్ను తప్పించవద్దు. అవి నాలో ఉంచినట్లయితే వాటి ద్వారా సాగిపోవటకు నాకు కృపనివ్వు. అంతే. ఇప్పుడు గమనించు, గుడ్డి భర్తలవయ్య, అది అతనికి తెలుసు, ఈయన గలిలయ యొక్క ప్రవక్త అని వారు చెప్పారు. ఈయన దావీదు కుమారుడు, మేమది నమ్ముతున్నాము. కొందరు విశ్వాసులు తప్పక అది చెప్పి ఉండవచ్చును. విశ్వాసులనే మనకు ఆయన దావీదు కుమారుడు అనే మనకు తెలుసు. ఆయన వాక్యమే అయినని అతని ఎదిగిండెను. ఆయన వాక్యమే అయినట్లయితే ఆయన హృదయం ఒక తలంపులను ఎరుగుగలడని అతనికి తెలుసును. అందుచేత దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాడు. అవిశ్వాసులు, సంఘ సభ్యులు ఇది అది కేకలు వేస్తారు. అలాంటిదేమి గుడ్డి బత్తలమైన నిలపలేదు. అతడన్నాడు, ఓ యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. బహుశా ఆయన అతని మొర వినలేకపోయిను. అయితే అతను మొర పెడుతున్నాడని ఆయనకు తెలుసును. ఆయన ఆగి వెనుదిరిగాడు. అక్కడ ఒక విశ్వాసి ఉన్నాడు. ఆయన అన్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించను. ఆమేన్. రక్తస్రావ రోగి ఆ స్త్రీతో అదే ఆయన చెప్పాడు, నీ విశ్వాసము అని. కారణం, ఆమె హృదయములో ఆమె ఆయన వస్త్రమును ముట్టినట్లయితే నేను బాగుపడదును అని ఆమె అనుకున్నది. నీ విశ్వాసం నిన్ను రక్షించను. చూశారా, ఆమె విశ్వాసి. విలియం డౌను రక్షించినది. 91 వృద్ధుడు గుండె పొడుతూ ఒక రోజు అక్కడ కూర్చుని ఉన్నాడు. నీ విశ్వాసం నిన్ను రక్షించినది. ఎందుకని? అతని విశ్వాసి రెవరెండ్ టామ్ కిడ్. ఇక్కడ నేను ఊహిస్తున్నాను, 90 సమీపిస్తున్నది. అతను 79 వయస్సున్నప్పుడు క్యాన్సర్ దెబ్బతో, ప్రోస్టేట్ క్యాన్సర్ తో అతను ఉండగా అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఇక అతనికి లాభం లేదు అని వైద్యులు చెప్పారు. అయితే ఆ ఉదయం అతడు నడుస్తున్నప్పుడు తన భుజాలపై దుప్పటి కప్పుకుని అక్కడ కూర్చుని చిన్న చేతి బెత్తముతో కొట్టుచున్న ఒక చిన్న గోత్రకర్తను చూశాడు. అతను తన ప్రక్కనే ఉన్నాడు. అక్కడ కూర్చుని ఉన్న ఒక వృద్ధ స్త్రీని అతను చూశాడు. ఆమె అతడు నానమ్మ అని పిలుస్తాడు. ఆమెకు తెలుసు తన యొక్క సంఘ సభ్యురాలు ఆమె సంవత్సరాల తరబడిగా ఉన్నది. అక్కడ నీవు మంచు వల్లే తెల్లగా ఉన్నావు అన్నాడు. అది అతని మానసిక తలంపునకు దాటిపోయినది. అయినప్పటికీ దేవుని యొక్క శక్తి గదిని తాకిన వెంటనే ఈ రాత్రిలో అతను బ్రతికిన్నాడు. 4 జరిగినది. 80 వృద్ధుడు ఈ రాత్రి క్యాన్సర్ జబ్బు నుండి సంపూర్తిగా బాగుపడి క్షేమంగా ఇక్కడ కూర్చుని ఉన్నాడు. చూడండి, తయారు చేసుకున్న విశ్వాసి కాదు, ఒక విశ్వాసి. అది అదే నమ్ము. అతడు ఆయన వాక్యమును దేవుని తీసుకున్నాడు. గుడ్డి భర్తలమై ఎలాగో అలాగే గుడ్డివాడు. అయితే అతడు ఎరిగిన వాడు. యేసుక్రీస్తు యొక్క సిద్ధపడు చేత అతడు ఆకర్షించబడిన వాడైతే అతనికేమి కావాలో అతను పొందుకుంటాడు. ఆ స్త్రీకి తెలుసు, ఆయన వస్త్రమును ఆమె ముట్టినట్లయితే ఆమెకు ఏమి కావాలో అది పొందుకుంటుందని ఆమె ఎరిగను. తోమకు తెలుసు, అతనికి విశ్వాసం ఉన్నది. నేను అతని కొరకే ప్రార్థించదే, అతనికేమి కావాలనో అతను పొందుకును. వార్త చెప్పినది అలాంటి విశ్వాసమే కదా. అవును ప్రభువా, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినప్పటికీ దేవుడు నీ కొరకై అది చేస్తాడు. నా సహోదరుడు చనిపోయి సమాధిలో పెట్టబడి 4 దినములైపోయినది. అయితే నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీ కొరకు అది చేస్తాడు. నీ సహోదరుడు తిరిగి లేచును. ఆమె అన్నది, అవును ప్రభువా, కడవర దినాలలో పునరుద్ధానమందు అతను తిరిగి లేచును. అతను మంచివాడు. ఆయన చెప్పాడు, అయితే నేనే ఆ పునరుద్ధానమును జీవనై ఉన్నాను. అవును ప్రభువా, అది కూడా నేను నమ్ముతున్నాను. అతని ఎక్కడ సమాధి చేశారు? అంతే, అయిపోయినది. అవునండి, ఆ తరములో అవిశ్వాసుల మధ్య నుండి దక్షిణ దేశపురాణి వచ్చినది. అవునా? దేవుని గురించి ఏమని చెప్పబడినదో అది చూచి ఆమె నమ్మియున్నది. బైబిల్ చెప్తుంది, ఆఖరి దినాలలో ఇతర వారి మీద ఆమె నేరారోపణ చేయును, ఎందుకనగా సలోమోను యొక్క జ్ఞానంలో గురించి వినుటకు ఆమె భూమంతరం నుండి వచ్చినది. మోషే ఒక విశ్వాసి, అతనింతగా జ్ఞానంతో ప్రయత్నించినప్పటికీ, అతడు చేయగల ప్రతి పన్నాగం నుండి ప్రయత్నం చేసినప్పటికీ అదేమీ పనిచేయలేదు. అతను ఇస్రాయల్ ని బయటకు తెచ్చుటకు పిలువబడ్డని ఎదిగి అందుకు ప్రయత్నం చేశాడు. వారిని బయటకు తీసుకురావడానికి అతని గణాంకాల పద్ధతిని ప్రయత్నం చేశాడు. అతని సైనిక పద్ధతిని ప్రయత్నించాడు. అతను తన విద్యా పద్ధతులతో ప్రయత్నం చేశాడు. ప్రతి ఒక్క మార్గమున ప్రయత్నం చేశాడు, అయితే అదేమీ పనిచేయలేదు. ఆ తర్వాత అతడు దేవుని మార్గాన్ని, దేవుని పద్ధతిని తీసుకున్నాడు. జరిగిందేంటి? ఒకనొక దినాన విడిచిపెట్టినటువంటి అగ్ని అక్కడ ఆ పదలో కల్పించను, అక్కడి నుండే వాక్యవతంతో మాట్లాడను. నేను ఉన్నవాడను, నేను ఉంటిని, నేను ఉందును అని కాదు, నేను ఉన్నవాడను అనే. ఆయన ఇంకా ఉన్నవాడే, ఆయన వాక్యమై ఉన్నాడు. నిత్యమైన నిరంతరం ఉండు వాక్యమే. మోషే అనుమానపడలేదు. ఇబ్బందులు అతనికి ఎదురైనవి, ప్రకృతి అతనికి ఎదురైనది, ప్రతిదీ అతనికి వ్యతిరేకమైనది. అయితే ఒక వంకరి కర్ర తన చేత పట్టుకుని వెళ్లిపోయి దేశమంతా స్వాధీనపరుచుకున్నాడు. దానిని మృత సముద్రంలో ముచ్చివేసి ఇశ్రాయేలును వాగ్దాన భూమికి నడిపించాడు. ఎందుకని? అతడు దేవుణ్ణి నమ్మిన్నాడు. అవును, అది విశ్వాసి అంటే. నేను అర్ధగంట సేపు విశ్వాసులపైనే మాట్లాడాను. ఇక మరి రెండు తరగతులు, వాటిని త్వరితంగా చూద్దాము, ఎందుకంటే అవి అంత ప్రాముఖ్యమైనవి కావు కనుక. ఎలాగైనా ఆ తర్వాత రెండవదిగా అవిశ్వాసి వస్తాడు. తర్వాతది అవిశ్వాసిని గుర్చి మాట్లాడుకుందాం. అవిశ్వాసి ఏమి చేస్తాడు? మనం విశ్వాసం చూశాము, ఏంటి? వాక్యమును అంగీకరించిన వానిగా చూశాము. ప్రతి జాతిలోనూ, ప్రతి వంశంలోనూ, నోహు యొద్దు నుండి మార్గమంతటా చూశాము ఆ గుణగణముల వ్యక్తులను. దాని మీదనే 6 మాసములు ఉజ్జీవంగా మనం అది తీసుకునగలుగుతాం. వారు నమ్మియున్నారు. విశ్వాసి ప్రశ్నించదు. అది ఏ విధంగా వినిపించినప్పటికీ, దాని గురించి ఎవరేమి చెప్పినప్పటికీ, అది ఎంత అసాధ్యంగా కనిపించినప్పటికీ, విశ్వాసి దానిని నమ్ముతాడు. దేనిని నమ్ముతాడు? వాక్యము నమ్ముతాడు. ఊడ సిద్ధాంతాన్ని కాదు, వాక్యమును. సంఘశేఖడు కాదు, వాక్యమును. ఎవరేది చెప్పిన దాని గురించి కాదు, వాక్యము చెప్పిన దాని గురించి నమ్ముతాడు. జ్ఞాపకం ఉంచుకో, అదే విశ్వాసి. విశ్వాసి ప్రశ్నించడు, అది ఎలాగ సాధ్యమా అని విశ్వాసి చెప్పడు. నేను ఇది వివరించినట్లయితే అని విశ్వాసి అన్నాడు. అది అవిశ్వాసి. చూస్తున్నారా? అది ఏమైనప్పటికీ అది వాక్యమైతే అది వాక్యమే. అదే విశ్వాసి, అది నిజం, అదే విశ్వాసి. ఇప్పుడు అవిశ్వాసి, ఇప్పుడు మనం అవిశ్వాసులు తీసుకుందాము. వారిని ఎంతకాలం వెనకాల వెన్ను తట్టుకున్నంత కాలము, అనగా జోకుట్టునంత కాలము వారు బాగానే చేస్తారు, బాగానే ఉంటారు అని మనము గమనించగలం. వారు శిష్యులుగా పిలుచుకుంటారు. వారికి అన్ని బాగా జరిగినంత కాలము వారు బాగానే ఉంటారు. అయితే ఈ ప్రవక్త ఒక ప్రవక్త అని వారు నమ్మి ఎరిగిన తర్వాత, రోగులు స్వస్థపరిచి తదితరమైనవి చేసి ఉండినని ఎరిగిన తర్వాత ఆయన ఏమి చేశాడు? నిజమైన సత్యము గద్దింపు వచ్చిన తర్వాత, వారి యొక్క నమ్మకానికి గద్దింపు వచ్చినట్లయితే వారు వాక్యాన్ని స్వీకరించలేరు. వారు అద్భుతాలు తీసుకోగలరు, వాటిని వారి మధ్య వారు చేస్తారు. వారు వెళ్లిపోయి దయ్యాలు వెళ్లగొడతారు, వాక్యని ప్రకటిస్తారు. అయినప్పటికీ వారు అవిశ్వాసులే. మత్తయి 10:70 మందిని ఆయన ఇద్దరిద్దరిగా పంపియున్నాడు. ఎంతవరకనగా యేసు ఆనందించి ఇలాగూ చెప్పాడు, సాతాను ఆకాశం నుండి పరలోకం నుండి మెరుపు వలె పడుట నేను తుషితిని. తుషరా? వారు దయ్యాలు వెళ్లగొట్టారు. యూదా వారిలోనే ఉన్నాడు. ఇక్కడ అవిశ్వాసులు వస్తున్నారు. ఆయన ఒకటే ఉన్నాడుని, ఆయన పునరుత్థానము జీవము నేనే అని ఎప్పుడు యేసు చెప్పిన్నాడో, మనిషి కుమారుడు ఎక్కడి వచ్చున్నాడో అక్కడికి ఎక్కిపోవటం మీరు చూసినట్లయితే, ఈ మనిషి ఏంటి పరలోకమైన దిగ్గుబడ్చని చెప్తున్నాడు? అది మాకు మించిపోయినదే, మేము దానిని నమ్మము. ఆయన చెప్పాడు, మీరు మాట్లాడుతున్న శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయ జీవింపు చేయను. అక్కడేని ఉన్నావు, ఆ వాక్యమును జీవింప చేస్తుంది. అది ఆత్మ, మూడ సిద్ధాంతము కాదు. ఆత్మ అశుద్ధాత్మ నీలోన వాక్యమును జీవింప చేస్తున్నది, నిన్ను జీవించువానిగా చేస్తున్నది. అక్కడేని ఉన్నావు. మీరు అది చూశారా? అయితే విశ్వాసము ద్వారా మీరు చూస్తారు. అది అలాగనే మీకు తెలుస్తును, ఎందుకంటే అలాగని వాక్యము చెప్పినది. ఆత్మ నీలో వాక్యమును జీవింపజేస్తున్నది. అక్కడేని ఉన్నావు. అవిశ్వాసుల గురించి మనం ఇలాగ చూస్తున్నాము, వారు అంగీకరించిన దానిని వారికి చెప్పినట్లయితే నిన్ను విడిచిపెట్టి వారు వెళ్లిపోతారు. నేనది ఇష్టపడను. అది ఈనాడు లోకానికి ఎంతో నిరాక్షేపంగా ఉన్నది. ఆరంభించి ఒకటి చెప్తే వారు కుడుతారు. పెద్ద గుంపుగా కుడుకుంటా నేను ఒక కుటుంబంలో చూశాను. నీవు లేచి ఒకటి చెప్పడం ప్రారంభం చేస్తే అక్కడే అతని కూర్చుని వేచి ఉండి కనిపెడుతూ ఉంటాడు. తరువాత యేసుక్రీస్తు మెస్సయగా తను తాను గుర్తించబడ్డాడని చెప్పిన వెంటనే, ఎందుకనగా ఆయన ప్రవక్త, ఆ కూజ నిండిపోతుంది, తొలగిపోతుంది, వెళ్లిపోతారు. ఏంటది, అవిశ్వాసులు నీవు దాన్ని తయారు చేస్తున్నావు అని చెప్తావు. నేను కాదు, ఇక్కడ బైబిల్ ఏమని చెప్పినదో ఖచ్చితంగా అదే చెప్తున్నాను. వారు అవిశ్వాసులు, వారు వెళ్లిపోయారు. వారు శిష్యులైనప్పటికీ దేనికది విరోధమైనది, వారికది విరోధమైపోయినది. ఇదా ఇలాంటి ఎవరు నమ్ముతారు? హుషారా, వారు బయటకు వచ్చిన పరిషయులు, సద్దూకయులు కలిసి ఆయనతో వెళ్లిపోయారు. ఎందుకనగా పరలోక సంబంధమైనది లేక అతీతమైనది ఒకటి కనబడగానే అది మూడు విధాలైన పోలికలను ఉత్పత్తి చేస్తున్నది. అది ఐగుప్తులో చేసినది, అది అవిశ్వాసులను, విశ్వాసని, తయారు చేసుకున్న విశ్వాసని ఉత్పత్తి చేసినది. ఆ మూడు తరగతులు అది చేసినది. ఇక్కడే వ్రాసుకుని ఉన్నాను, రాత్రులు అది వివరింపు చెప్పుకుంటకు ఎలాగా అది అవుతుందని ప్రతి చోట నీవు చూస్తావు. వారిని ముగ్గురుగా నీవు చూడగలుగుతావు. ఎల్లప్పుడూ కూడా అలాగే ఉంటున్నది. నీవు వారిని కనుగొనగలవు. ఇప్పుడు గమనించు, ఈ 70 మంది వారు వెళ్లిపోయారు. ఎందుకనగా వారు సరి అని ఏది నమ్మారో దానికి వ్యతిరేకంగా అది అంగీకరించబడలేదు. కాబట్టి వచ్చినటువంటి తలంపు ఏమీ లేదు, అది ఆయన చెప్పినదే. నీవు నీ సొంత తలంపును తృణీకరిస్తున్నావు. ఆయన చెప్పినదేదో అదే చెప్పు. అదే నిజమైన ఒప్పుకోలు. ఒప్పుకోలు అనగా ఒకే విషయాన్ని చెప్పటం. ఒకటి జరిగిందని నేను ఒప్పుకున్నట్లయితే జరిగినది ఏదో అదే నేను చెప్తాను. అదే నిజమైన ఒప్పుకోలు. మనం ఒప్పుకున్న దానికి ఆయన ప్రధాన యాజకుడు. అవునా, దేవుడు చెప్పిన దాన్ని చెప్పడం చూసారా, అది సరి అవుతుంది. ఎందుకంటే నీవు దేవుని వాక్యమును తిరిగి ఉచ్చారణ చేస్తున్నావు. ఇప్పుడు గమనించు, 70 మంది వెళ్లిపోయారు. వారేమి చేశారు? వారు వెళ్లిపోయారు. ఎందుకనగా వారు అంగీకరించలేదు. వారి యొక్క జ్ఞానము అమితమైనది. వారి యొక్క సంఘ సంబంధము విడనాడిన బంధమై ఉన్నది. అది ఆలోచించడానికి ఎంతో పెద్దదైపోయినది. ఇక్కడ నిలబడి ఈ వ్యక్తిని గుర్చి అతడు అక్రమంగా పుట్టినవాడే అని మిగతా వారంతా అనుకుంటున్నారే. తను దేవుడిగా పిలుచుకోవడానికి ఆయనకు ఎలాంటి హక్కు లేదు. అతడు కేవలం మానవుడు. నీవు చేయు మంచి కార్యం కొరకు నీ మీద రాయివేయము. నీవు మానవుడు వేయండి, నిన్ను నీవు దేవుడిగా చేసుకుంటున్నావు కనుక నీపై రాయివేస్తాం. వాక్యము ఆయన దేవుడిని చెప్పుచున్నది. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుకు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడిను. వారు చదువుతున్న లేఖనాలు అవే. దినదిన వారు పడుతున్న పాట 22వ కీర్తన, నా దేవా నా దేవా నన్నేలా చేయబడిచినవి, నా ఎముకల నీవు స్థానము తప్పియున్నవి. దేవాలయంలో వారు ఉచ్చన చేయు అదే కీర్తన. 800 సంవత్సరాల క్రితము దావీదు పలికిన అదే మాటలు అక్కడ అర్పణగా వెళ్లాడుతున్నది. అది చూడలేక ఎంతో గుడ్డివారైపోయారు. ఈ రోజు కూడా అదే దేవుడు రంగంపై ఉండి ఓ ఆయన ఏది చేస్తానని ఈ కాలాన్ని గురించి చెప్పున్నాడో అదే చేయుచున్నాడు. అది చూచుటకు వారంతో గుడ్డివారైపోయారు. అది అవిశ్వాసులుగా ఉండేది. అలాంటి దాన్ని నేను నమ్మలేను అని చెప్పి వెళ్లిపోయారు. దాని నేనడు నా జీవితంలో నేను వినలేను అని వింటారు అని అంటారు. దేవు వినదానికి ఏ వ్యత్యాసము చేయకు, అది ఇక్కడే ఉండునని బైబుల్ తెలియజేస్తున్నది. అది ఆయన యొక్క వాక్యము. వారు ఏనాడు దాని గురించి వినలేదు కూడా. అయితే అది అక్కడే ఉన్నది. చూశారా, నిజం. వారు అవిశ్వాసులై ఉన్నారు. హవ్వలే, ఆమె బహుశా చాలా భక్తిగా ఉండి ఉండెను. అయితే ఆమె నిజమైన వాక్యమును నమ్మలేదు. ఆమె యొక్క మతాన్ని చేసుకోవలసి ఉండెను. కనుక ఆమె కొన్ని అంజునపు ఆకులు చేసుకున్నది. చూశారా, అయితే అవి పనిచేయలేదు. మతమనగా ముసుగు. కయ్యూను అదే చేశాడు. అది నిజమని కయ్యూను నమ్మలేకపోయాడు. అతడు అన్నాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, దేవుడు సౌందర్యవంతుడు. కాబట్టి నేను కొన్ని పుష్పాలు తీసుకొస్తాను. నేను కొన్ని పుష్పాలు తీసుకుని వచ్చి అందమైన పెద్ద బలిపీఠము కడతాను. నా యొక్క భక్తికి, నా యొక్క భక్తిని ఆయనకు చూయిస్తాను. ఆయన ఎదురు నేను నిలబడతాను. ఆయన ఎదురు నేను సగిలపడతాను. దేవుని ఆరాధన చేస్తాను. నేను బలిపీఠమైన పుష్పాలు పెడతాను. ఎందుకనగా మీకు తెలుసా, ఏదైనా తోటలో నా యొక్క తల్లి తండ్రి కొన్ని ఫలాలు, ఆపిల్ ఫలాలు తిన్నారు. నేను బయటకు వచ్చిన కొరకై, నేను పుట్టిన కొరకై, అదే విషయం. కాబట్టి నేను బయటికి వెళ్లిపోయి దాన్ని అందంగా తయారు చేస్తాను. దేవుడు నా యొక్క పెద్ద ఆలయాన్ని పడగొట్టడు. ఎందుకంటే ఆలయాల అన్నిటిలో అది అతి పెద్దది. అందములో నివాసము చేసేవాడు సాతానుడు. లేఖనము ఖచ్చితంగా అదే తెలియజేస్తున్నది. ఆ కారణము చేతనే కొన్ని కొన్నిసార్లు అందమైన స్త్రీ సాతాను యొక్క ఎర్ర అవుతుంది. ఆమెను వాడు పట్టుకోగలిగినట్లయితే దేశంలోని సారాయి దుకాణాల కంటే అనేక మంది పురుషులను నరకములోకి వాడు పంపించగలుగుతాడు. అవునది, నిజం. అవునండి, కొందరు బాగా అందంగా ఉండే పురుషుడు తన నిజమైన పురుషత్వానికి నిలబడలేడు. అతడు ఆ స్త్రీలను దయ్యాలకు ఉయ్యల ఊపి నరకానికి వారిని పంపిస్తాడు. అవునండి, గమనించు, సాతాను అందములో ఉంటాడు. ఆదిలో వాడు ఏమి చేయడానికి ప్రయత్నం చేశాడు? మిఖాయలు కంటే చాలా అందమైన రాజ్యము తయారు చేశాడు. దక్షిణ ప్రాంతానికి కదలవెళ్లి దేవదూతల్లో 2/3 వంతును తన ప్రక్కకు చేర్చుకున్నాడు. చూస్తున్నారా, అలాంటప్పుడు ఎవరి కుమారుడు ఇతడు? అదే స్వభావము ఇతనిలో కలిగి ఉంటున్నాడు. సతాను యొక్క కుమారుడు నిజం, అది అదే. అతని బలిపీఠాన్ని కట్టి మోకరించి ఆరాధన చేశాడు. అతను వెళ్లిపోయి హెబెలు చేసినంతా చేశాడు. అయితే హెబెలకు తెలుసు అది కాదని. వారిని బయటకు తెచ్చినది రక్తం, అది అదే అని అతనికి తెలుసు. అది లైంగిక సంపర్కము, రక్తము. ఆ కారణం చేతని అతను చిన్న జంతువును తీసుకుని ఒక రాయి మీద అర్పణ చేసి దాని మెడను నరికివేశాడు. గమనించు, దేవుడు కయీనుతో చెప్పాడు, నీ సహోదరుని వలె నీవెందుకు ఆరాధన చేయకూడదు? నీవు సరైనది చేస్తావు. నీవది చేసినట్లయితే సత్క్రియ చేయదు. అయితే కాదు, దాన్ని గుర్చి అతనికి మరింత తెలుసు. గమనించు, అతడు అసలైన రుజువు చేయబడిన వాక్యాన్ని నిరాకరించాడు. అదే కదా ఈనాడు అతని కుమారుడు చేయచున్నది. చూశారా, ఇప్పుడు చూడు, దేవుడే సాక్ష్యమిచ్చాడు. అది బైబిల్ చెప్తుంది. హెబ్రీ 4:11 దేవుడు అతని అర్పణ గుర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు నీతిమంతుడుగా తీర్చబడెను. దేవుడు అతని అర్పణ గుర్చి రుజువు చేశాడు, అది ఆయన అంగీకరించాడని దేవుడు రుజువు చేశాడు. అది ఆయన వాక్యము, ఆయన ప్రణాళిక. అదే పని చేసి జీవించు అని కయ్యూనుకు చెప్పబడినది. అతడు తన ఆలోచనను మార్చుకున్నాడా అని అనుకుంటున్నావా? లేదండి, అతడు ఒక అవిశ్వాసి. అతడు వెంటనే వెళ్లిపోయాడు. అవును, కయ్యూను అదే విషయం చేశాడు. నిమ్రోదు అదే చేశాడు. అవిశ్వాసులు, అతడు నమ్మలేదు. బెల్తషాజరు అదే విషయం చేశాడు, కాదు నెబుకద్నెజరు. దానియేలుకు తన దేవత పేరు పెట్టుకున్నప్పటికీ దానియేలు దేవుని ఘనకార్యాలు చేశాడు. అతను బెల్తషాజరు నమ్మాడు. దానియేలు ఒక దేవతని, అతనికి ఒక విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టించి ప్రతి ఒక్కరూ ఆరాధన చేయమని అన్నాడు. చూసారా, అన్యుల రాజ్యం వచ్చటను, ఒక పరిశుద్ధుడైన మనిషిని బలవంతముగా ఆరాధన చేయటంతో అన్యుల రాజ్యము వచ్చినది. ఒక పరిశుద్ధమైన మనిషిని బలవంతంగా ఆరాధించడంతో అన్యుల రాజ్యము ముగుస్తుంది. చూసారా, ఒకే విధము అన్యుల రాజ్యము ఆరంభము అర్థం కాని భాష గోడ మీద చీవరాత్రగా ఉండి ఉండేది. ఒక్క ప్రవక్త తప్ప ఇతరులు అది చదవలేదు. ఈ రోజు కూడా గోడ మీద చీవరాత అవునది నిజమేనా? ఇంకా బోదు, వారి యొద్ నుండి గోడ మీద చీవరాత వెళ్లిపోయినది. గోడ మీద చీవరాత ఉన్నది. దేవుని ఆత్మములుగా పుట్టినవారు, ఆత్మ విషయాలు నమ్మువారు, ఆత్మ మనసు కలవారు చదవగలరు అది. ఆ వృద్ధుడైన బెల్తషాజరు వెళ్లిపోయి ద్రాక్ష త్రాగటానికి ఈ ప్రభు పాత్రలు తీసుకొచ్చారు. ఎందుచేత? అతడు అవిశ్వాసి. అతడు విశ్వాసి అనుకున్నాడు, అయితే అతడు అవిశ్వాసి. చూశారా, అవునది, అతడు వాక్యమును అపనమ్మకపడ్డాడు. అహాబు అతడు ఒక అవిశ్వాసి. అతడు అలాగూ కానట్టుగా నటించినప్పటికీ కాదు, అతడు విశ్వాసుల మధ్య ఉన్నాడు. అయితే అతడు అవిశ్వాసి. అతను ఏమి చేశాడు? ఒక విగ్రహార్థన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నేరుగా ఇస్రాయేల్లోకి విగ్రహార్థన తీసుకుని వచ్చాడు. అతడు అవిశ్వాసి. మనకది తెలుసు, దేవుని యొక్క వాక్యమంతా సత్యము అనేది అతను తృణీకరించాడు. జ్ఞప్తించుకో, చూశారా, అవిశ్వాసి. అతడు ఒక వేషధారి. ఆ విధంగా అతను నటించాడు. అతడు నమ్మానని చెప్పాడు. అయితే అతను దాన్ని తృణీకరించాడు. అతను అన్నాడు, అందులో అంతా బాగుంది, అయితే అదంతా సరికానట్లయితే అలాగైతే అది అతనిని అవిశ్వాసం చేస్తుంది. అందులో చెప్పిన ప్రతి సున్నా పొలును నీవు నమ్మవలసి ఉన్నది. అది సత్యమై ఉండవలసి ఉన్నది. అది సత్యమే కాకపోతే అది నేను నమ్మను అని చెప్పినట్లయితే అలాగైతే నీవు అవిశ్వాసవి. ఒక సేవకుడు ఒకసారి నాతో ఇలా అన్నాడు, మిస్టర్ బెనహాం, ఎంతమంది స్వస్థత పొందారని నీవు చెప్పినప్పటికీ నాకు లెక్కలేదు, నేనది నమ్మను అని అన్నాడు. నిజంగా అలా కాదు, నీవది నమ్మలేవు, నీవు అవిశ్వాసవి. అది నీకోసము కాదు, అది కేవలం విశ్వాసుల కొరకే. అది నీవు నమ్మవలసి ఉన్నది. అవునా? అవును, వారు అది నమ్మరు. కాబట్టి అందులోని వ్యక్తిని నీవు చూచినప్పుడు ప్రవక్తల గురించి పౌలు మాట్లాడలేదా? అతడు ఈ విధంగా చెప్పలేదా? వారు అహంకారులు, గర్వాంధులు, దేవుడి కంటే సుఖానమని ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి నుండి వాక్య శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు అని. అంతటి మార్పు జరుగును. గమనించండి, వాక్యం మొత్తాన్ని వారు తృణీకరిస్తారు. అయితే అన్నిట్లో వారు ఎంతో భక్తిగా ఉంటారు. సత్యమైన వాక్యంలో వారు అవిశ్వాసులు. అది రుజువు చేయబడినప్పటికీ కూడా ప్రతి ఒక్క కాలంలో కూడా నేను మాట్లాడుతున్న వీరిని, అనగా నోవు, ఆ తర్వాత మోషే, ఇంకా తదితర ప్రవక్తల మొదలైన ఈ ప్రజల వాక్యమును దేవుడు రుజువు చేశాడు. అతీతమైన దాని ద్వారా దేవుడు మాట్లాడి వాక్యమును రుజువు చేశాడు. అయినప్పటికీ ప్రజలు బయటకు వెళ్లిపోయారు. ఇక్కడ ఈ 70 మంది శిష్యులు నిలబడి ఉన్నారు. యేసు చేసిన కార్యాలు గమనిస్తూ ఉన్నారు. లేఖనాలు ఎరిగి ఉన్నారు. ఇది జరగవలసిన కాలము అని ఆయన వారికి చెప్పుట. గమనిస్తున్నారా? తర్వాత రొట్టె విరిచిన గుర్చి మొదలైన వాటి గుర్చి ఆయన వారికి చెప్పినప్పుడు, ఇంకా ముందుకు వెళ్లి గొప్ప విషయాలు ఆత్మ విషయాలు వారికి చెప్పినప్పుడు, ఓహో ఇది కఠినమైన మాట అని అన్నారు. ఆయన ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడు? ఆ పరలోకానికి ఆయన ఎక్కుపోవటం మీరు చూచినప్పుడు ఏమంటారు? అది శరీరమా లేక ఆత్మ జీవింపు చేస్తున్నది? చూసారా? అడి తర్వాత వారు వెళ్లిపోయారు. ఓ అదే కాదు, ఏది నమ్మను. చూస్తున్నారా? వాక్యం బయటికి వారు వెళ్లిపోయారు. ఏమి జరిగిందో కూడా చూడటానికి వారు నిలవలేదు. అది అవిశ్వాస విషయం. ఆ తర్వాత వారు ఏం చేస్తారు? మనం వారిని విధంగా చూడగలుగుతాము. ఈ విశ్వాసులు, ఈ అనుకునే విశ్వాసులు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి గుర్తించబడిన దేవుని వాక్య సత్యమును వారు చూడలేకపోతారు. ఎందుకంటే వారు నమ్మిన దానికి అది వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి. అవునా? నీవెంత నమ్మకస్తుడిగా ఉన్నా, నీవెంత భక్తిగా ఉన్నా, నీ నమ్మికకి ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఏ ఒక్కటి చేయలేదు. విధేయత దానికేమి ఇది పనిచేయలేదు. ఎంతో విధేయతతో ఉండే ప్రజలు నేను చూశాను. అన్యులు తమ బిడ్డలను మంటలో వేయటం నేను చూశాను. తల్లులు మోసలకు తమ బిడ్డలను ఆహారంగా వేయటం నేను చూశాను. అది క్రైస్తవుడు చేయదానికంటే ఇంకా విలువైనదిగా ఉన్నది. గమనిస్తున్నారా? విధేయత వారు నమ్ముతారు. విధేయతతోనే అయితే విధేయతతోనే అది తప్పు. ప్రజలు చెప్తారు, ఈ సంఘము నిలబడినదే. అదే నీ విధేయతతోనే తప్పు. అది వాక్యములకు విరుద్ధమైనట్లయితే చూడు, అలాంటి దాన్ని నేను నమ్మను. అది అలాగే నేను బైబిల్ చెప్తున్నా. నమ్మవా? గమనిస్తున్నారా? అది నేను నమ్మను. ఇది నేను చేయవలసి ఉన్నది. నీవేమనుకున్నా నాకు అనవసరం. నీవు చేయకూడదు. అది జరగవలసి ఉన్నది. దేవుడు చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. ఎంతవరకు? లోకమాంత వరకు. ఎవరికి? సర్వ సృష్టికి. చూశారా? అది అవుతున్నది. అవును అని కాదు, అది జరగబోతుంది. మనమిప్పుడు ఆనందిస్తున్న ఈ వర్తమానము దేవుని యొక్క సన్నిధి సాయంకాల సమయంలో దీపములు వెలుగుచుండగా తెరవబడిన సంగతులు రుజువు చేయబడిన వాక్యము సత్యమని నిరూపించబడి ఉన్నది. రెండు విధములుగా ప్రవచించబడి ఉన్నది, జరిగినది. విజ్ఞాన శాస్త్రము ద్వారా అన్ని విధాలుగా అది యేసుక్రీస్తు నిన్న నేడు యుగగల ఒక్కటి రీతిగా ఉన్నాడని నిరూపించబడి ఉన్నది. దానిని విడిచి ఒక మనిషి వెళ్లిపోతే అతడు అవిశ్వాసి. అతనికి నిరీక్షణ లేనేలేదు. సతానికి సంఖ్యలో అతడు ఉన్నాడు కాబట్టి అతనికి నిరీక్షణ లేవు. అతడు నిరీక్షణకు ఆవల ఉన్నాడు. అదేంటి? విశ్వాసి, అవిశ్వాసి. ఇప్పుడు మూడవ తరగతి తయారు చేసుకున్న విశ్వాసిని గురించి మనం మాట్లాడబోతున్నాము. అతనే అబ్బాయి తయారు చేసుకున్న విశ్వాసి. జ్ఞాపకం ఉంచుకోండి, అక్కడ ముగ్గురు ఉంటారు. వారి తండ్రి యొక్క యూదా చేసినట్లుగా వీరు చేస్తారు. అక్కడ పేతురు ఉన్నాడు, మిగతా అపొస్తలులు ఉన్నారు, విశ్వాసులు 70 మంది ఉన్నారు, అవిశ్వాసులు. ఇక్కడ ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అక్కడే వేలాడుతూ ఉన్నాడు. అతను తయారు చేసుకున్న విశ్వాసి. వారు ఏమి చేస్తారు? వారు ఒకటి చేస్తారు. అందులో ఒక తప్పును కనుగొనే వరకు ఈ రకం వారు ఆనుకుని ఉంటారు. ప్రతిసారి కూడా ఒక రంధ్రం వెదుగుటకు వారు చూస్తూ ఉంటారు. అది ఎలా జరుగుతుందా? అది చమత్కారమా? అది యుక్త్యా అని చూస్తూ ఉంటారు. వారు అమ్ముకుంటానికై ఎదురు చూస్తుంటారు. అందుకొరకే ఎదురు చూస్తారు. అవిశ్వాసి అతను ఎదురు చూడడు. దాన్ని అతను గద్దించి వెళ్లిపోతాడు. విశ్వాసి ఏమి జరిగినా పర్వాలేదు, అది అతడు నమ్ముతాడు ఎలాగైనా. ఎందుకనగా అది వాక్యము. అక్కడే నీ మూడు తరగతుల వారు ఉన్నారు. అవిశ్వాసి వెళ్లిపోతాడు. మొదటిగా చెప్పాలంటే అది అతను ఇష్టపడడు. సహోదరుడా, అప్పుడే అతడు తన రంగులు చూయిస్తాడు. అతడు అవిశ్వాసి. పౌలు చెప్తున్నాడు, వారు మనలో నుండి వెళ్లిపోయినారు. ఎందుకనగా వారు మనస్సంబంధులు కాదు, ఆరంభము నుండే మనతో బయలుదేరారు. ఓ మీరు బాగుగా పరిగెత్తి మిమ్మల్ని ఆటంకపరిచిన వాడు ఎవడు? చూశారా? వారు వెళ్లిపోయారు. ఎందుకంటే వారు మనస్సంబంధులు కారు. వాక్యం సంపూర్ణంగా కదలట వారు చూడగానే వారు చేయగా ఒక విధమైన చమత్కారాన్ని వారు కొరుతారు. చూశారా? నిజమైన విశ్వాసులు దేన్ని ప్రశ్నిపరు. అది వాక్యమందు వ్రాయబడి ఉన్నది. దానిని వారు నమ్ముతారు, దానితోనే వెళ్తారు. ఏ ఎల్లప్పుడు కూడా అదే. అది ఎలాగ వ్రాయబడి ఉన్నది? అది అలా వ్రాయబడకపోతే అది ఏమి జరిగినప్పటికీ దానికి దూరంగా ఉండు. అది వ్రాయబడవలసి ఉన్నది. చూసారా? వ్రాయబడిన వాక్యాన్ని వారు చూశారు, దానిని వారు నమ్మారు. దేవుడు ఆయన వాక్యం నందు కదలట వారు చూశారు. ఘడియను చూశారు, వర్తమానాన్ని చూశారు, కాలాన్ని చూశారు, దానితో నడిచారు. నేనేదేం చెప్పినట్లుగా పిల్లాతో బాధకరమైన మనస్సాక్షితో ఆ రాత్రి తాను శుద్ధినిగా చేసుకున్నట్టుకు ఆ నేల మీద ఎంతగా నడిచినప్పటికీ ఆ రాత్రంతతను ప్రార్థించాడుకుంటూ సందేహం లేదు. రాత్రంతా నా చేతులు కడుక్కున్నాను, ఆయనను నాకు అర్థం కాలేదు. చూశారా? అవి శుద్ధమైనవి కాదు. ఆయనను కలుసుకున్నట్టుకు నేను వెళ్ళలేదు. నా చేతుల పైన రక్తమున్నది. చూశారా? దాని నేరస్తునిగా ఉండగాక అది నీ చేతుల మీద ఉన్నది. దాని నుండి తప్పించుకునే మార్గం ఒకటే, అది దానిని అంగీకరించుట. అవునది నిజం, దానిలో భాగంగా మారుట. అందుకొరకు అది చిందించబడినది. ఇప్పుడు తయారు చేసుకున్న విశ్వాసి అక్కడే తగులుకుని ఉంటాడు, ఎంతో భక్తిగా నటిస్తాడు. అయితే అతని అంతరంగంలో నీవేమి చేస్తావో ఏం చేస్తావో అది కనుగొంటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఓ, దేశం అలాంటి వేషధారాలతో నిండిపోయినది. అవును, అది యూదా, అది ఖచ్చితం. అందుకొని ఉంటాడు, గుంపులో భాగమవుతాడు. అతని ఖజానాదారుడు, చూశారా, అతను నిలబడి ఉంటాడు. అతని చేతులు ఎప్పుడు డబ్బు కొరుకుంటవి అని నీవు చెప్పగలవు. ఒకటి నీవు చెప్పగలవు, డబ్బు కోసము అతనెప్పుడు వేటాడుతుంటాడు. దీని కొరకే అతని చేయి ఉంటుంది. అతడు తయారు చేసుకున్న విశ్వాసి, అతని విశ్వాసి వల్ల నటిస్తాడు. అయితే అంతరంగంలో గుర్తుంచుకో, అతని యేసును తమాషా చేయట్లేదు. 70 మంది వెళ్లిపోయిన తర్వాత విశ్వాసులు స్థిరత కూర్చున్నారు, చేకూర్చుకున్నారు. ఆయన విశ్వాసులేమో చూచి ఆయన అన్నాడు, ఇంకా మీలో ఒకటి ఉన్నది అన్నాడు. నేను 12 మంది ఏర్పరచుకోలేదా? అందులో ఒకడు దయ్యము. ఆరంభం నుండి యేసుకు తెలుసు, ఎందుకంటే ఆయన వాక్యమై ఉండెను. హృదయం యొక్క రహస్యాలు ఆయనకు తెలుసును. అదెంత కఠినమో! ఒక నిమిషం ఆగు, లోతుగా పొడవుగా నిఠారుగా ఆలోచించి ఆయన మీద అదెంత కఠినంగా ఉంటుందని. ఆ మనుషుడు ఆయనను సహోదరుడా అని పిలుస్తూనే అన్ని వేళల మొసగడయుండి ఆయన తలకిందులు చేస్తూ తలకిందులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. ఆయన అది గుండెల్లో ఉంచుకున్నట ఎంత కష్టమైంది. ఆయన స్నేహితుడు నడుచుచూ అక్కడికి వచ్చుట చివరికి ఆయన అన్నాడు, స్నేహితుడా, యూదాను స్నేహితుడిని పిలచుట, ఎల్లప్పుడూ నేను నీతో కూడా ఉన్నాను కదా. ఆయన హృదయంలో ఎరిగి ఉండి అది చెప్పలేకపోయాడు. ఆరంభం నుండి ఆయన ఎరిగి ఉండి ఆయనను ఎవరు అప్పచెప్పుదురో ఆది నుండి ఆయన ఎరిగి ఉన్నాడు. ఇది తయారు చేసుకున్న విశ్వాసి. ఊరికి ఎదురు చూచుట, అతనిది పాడుతాడు కూడా, నేను దీన్ని నమ్మియున్నాను, దీనిని నమ్మియున్నాను, మరియు నేను ఇది నమ్మియున్నాను అని. అయితే అది ఫలానా ఫలానా సమయంలో ఒకరు చెప్పుడు నేను వినియున్నాను. ఓ చూడు, పెద్ద చెవులతో ఒక నిజ విశ్వాసి వాక్యాన్ని తప్ప మరొక దాన్ని వినడు. అంటే అతని వాక్యని గమనిస్తాడు, ఎటువంటి రంధ్రాల కోసం ఎదురు చూడడు, ఎలాంటి తంత్రముల కొరకు అతడు ఎదురు చూడడు. అతడు దేవునే నమ్ముతాడు. ఇక అది అంతే, అది జరిగిస్తూ ముందుకు సాగిపోతాడు. గమనించారా, అక్కడే విశ్వాసి ఉంటాడు, అవిశ్వాసి ఒక్క నిమిషంలో నింపబడతాడు. 10 నిమిషాలు కూడా వర్తమానం వినడానికి నిలబడలేడు. అతడు వెళ్లిపోవలసి ఉన్నది. అతని యొక్క మూఢ భక్తికి అది విరుద్ధం. దానితో అతనికి ఏమీ పని లేదు. కాబట్టి అతడు వెళ్లిపోతాడు. తయారు చేసుకునే విశ్వాసి దానితోనే తగులుకొని ఉంటాడు. అది యూదా. హుషారా, అతడు మోసగాడు. నేను ఆ మాట చెప్పాలనుకుంటే అతడు బుద్ధులేని వాడు. యూదా దాని చుట్టూ తగులుకొని ఉన్నాడు. కొన్ని కొన్ని సార్లు ఈ తయారు చేసుకున్న విశ్వాసులు ప్రజల మధ్య బహు ప్రజాదరణ కలిగిన వారై ఉంటారు. అది ఇదే సమయం. అవునది వాస్తవం. ఈ తయారు చేసుకున్న విశ్వాసులు అలాగే ఉంటారు. చూశారా, వారిలో కొందరు బలవంతులు, విద్యావంతులు, డాక్టర్ డిగ్రీలు కలవారు, పెద్ద రాబడులు కలిగిన వారు. వారిలో కొందరు గొప్పవారు, తెలివైన వారు. ఏలైనగా సాతాను కుమారుల వల్లే ఉంటారు. చూడు, సాతాను అక్కడికి ఎలాగ వచ్చి వాక్యం యొక్క ప్రతి ముక్కతో అంగీకరించుట, హవ్వను మోసం చేసే ద్రోహం చేయుటకై తన బలమును ఎక్కడ చూపించగలడో అట్టి హవ్వ యొక్క బలహీన స్థానాన్ని కనుగొనటానికి అతను ఎదురు చూశాడు. అది సాతానుడు. ఇక్కడ ఆ కాలంలో యూదా యొక్క రూపంలో ఉన్నది. మొదటి కాలంలో అదే సాతాను చేసిన పని. అతను ఏమయ్యుండెను, చిన్న ఒక్క విషయం వచ్చే వరకు వాక్యముతో అంగీకరించాడు. ఎక్కడ బలహీన స్థానమున్నదో అది తెలుసుకోవటానికి అతను ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సాతానుడు అదే ఖచ్చితంగా చేస్తున్నది. అతని కుటుంబంలోకే వస్తాడు. ఓహో, అది అక్కడే ఉన్నది అని కనుగొనే వరకు అక్కడ ఉంటాడు. అదే అదే, చూశారా, ఆ విధంగా వాడు చేస్తాడు. అవునా? అది నిష్కర్షంగా ఖచ్చితము. అక్కడ ఆ మనిషి ఆ రాత్రిలో వేదిక ఎందుకు వచ్చి ఉన్నది మీలో అనేక మందికి జ్ఞాపకం ఉంటుంది. అతను అనుకున్నాడు, మానసికమైన విద్య వలన, మెంటల్ టెలిపతి, దాని ద్వారా ప్రార్థనాకారులు చదవబడని అతను అనుకున్నాడు. అతను ఏమని తలంచాడో అది అప్పుడే అతను పొందుకున్నాడు. సహోదరుడా, అతను నిజంగా పొందుకుని ఉంటాడు. అతను వచ్చాడు. అతడు వీటిని సంపూర్ణ సువార్తను నమ్మని సంఘానికి అతను సంబంధించిన వాడు. అతని వేదికపైకి వచ్చాడు. నేను అలసిపోయిన్నాను, నన్ను తీసుకుని వెళ్ళటానికి వారు సంక్షిప్తపడుతున్నారు. అది జరిగినది అంటారియోలోని విండ్సర్ లో, అమెరికా దేశం నుండి నేరుగా డెట్రాయిట్ లో నుండి విండ్సర్ లోని పెద్ద నాటకశాలకి వచ్చాము. ఇతడు బూడిద రంగు సూటు ధరించి ఎర్రటి టై కట్టుకుని అక్కడికి వచ్చాడు. తెలివి తేటగల వానిగా కనిపిస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు త్రిప్పగల తెలివిగల వానిగా అగుపిస్తున్నాడు. వేదిక ఎందుకు అతను వచ్చాడు, పైకి ఎక్కాడు. నీ చెయ్యిని పట్టుకుని అని అన్నాను. నేను అలసి ఉన్నాను, నేను అనేకమైన దర్శనాలు చూశాను, నీ చెయ్యి అలా నన్ను పట్టుకుని అని అడిగాను. నేను ఆ మనిషిని గమనించలేదు. నా మీద అతను చెయ్యి పెట్టాడు. నేను చెప్పాను, అయ్యా, నీలో ఏ పొరపాటు లేక ఎటువంటి బలహీనత లేదు, వెళ్ళు. అతను అన్నాడు, ఓ, ఇంకా ఉన్నవి, సరే, నన్నెక్కడ చూడనివ్ అని అన్నాను. లేదండి, ఏలాంటి ఒక సూచన కూడా లేదు. లేదండి, నీవు ఆరోగ్యవంతుడైన మనిషివి అని నేను చెప్పాను. వెళ్లి నా ప్రార్థన గారు చూడు అని చెప్ అనే అన్నాడు అతడు. నేను చెప్పాను, నీ ప్రార్థన కాడు పైన నీవు ఏం పెట్టా నాకు అనవసరం, ప్రార్థన కాదుతో నాకు అనవసరం అని నేను చెప్పాను. ఆలోచన చేయకుండానే చూశారా, నేనెంతో అలసిపోయినాను. అయితే చూడండి, దేవుని కృప ఇంకా ఉన్నది. జ్ఞాపకముచ్చుకోనండి, ఆయన నిన్ను పంపినట్లయితే నిన్ను జాగ్రత్త తీసుకోవటానికి ఆయన బాధ్యత ఉంటున్నది. అది నాది కాదు, అది ఆయనది. అది పంపినది ఆయనే. సత్యమేమైనదో దాని పక్షంగానే నేను నిలబడి ఉన్నాను. మోషే తన కర్రను కింద పడవేసినప్పుడు అది సర్పముగా మారినది. మాంత్రికులు అదే చేశారు. ఇక మోషే ఏమి చేయలేదు. ఏం చేయగలడు? కేవలం నిలబడి దేవుని కృప కొరకై కనిపెట్టాడు అంతే. అదే విషయం, ఆజ్ఞలను అతని కైకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? మీకు తెలుసా? ఇతడు అన్నాడు, అక్కడ ఉన్నది. ఇప్పుడే నా కాదు చూడు, నా ప్రార్థన కాదు చూడు. నేనన్నాను, సరే నీకు చాలా విశ్వాసం ఉండవచ్చు, బహుశా అది జరిగి ఉండవచ్చును. ఏ ఆలోచన లేకుండానే చూశారా, ఎటువంటి సంసిద్ధత లేకుండానే ఆ తర్వాత తన కోటు బటన్లు విప్పుకుని తన రొమ్ము చూయిస్తూ, అదిగో అక్కడే నీ ఉన్నావు అని సభలో ఉన్న వారితో అన్నాడు. ఇక్కడ ఏం జరగబోతుంది అని అనుకున్నాను. చెట్టు చూచి అక్కడే నీ ఉన్నావు అని అన్నాడు. చూశారా ఈ తమాషా? అక్కడే నీ యూదా భక్తి గల మనిషి గొప్ప సంఘర్షక బోధకుడున్నాడు అన్నాడు. అక్కడే నీ ఉన్నావు, నాకెంతో విశ్వాసం ఉన్నది. ఇప్పుడు అతడు ఎంతో బలహీనతలో ఉన్నాడు. అతడు తెలియపతిని చదవలేడు. చూశారా, ఇక అది ఎన్నడూ అతని ఎద్దుకు రాదు. అక్కడ అతను అన్నాడు, అది నా విశ్వాసం గొప్పది కాదు, కాని నేను ప్రార్థన కార్డు మీద అది ఉంచాను. ఇప్పుడు అతడు దాన్ని పట్టుకోలేడు. చూశారా, అదే తమాషా. ఏం జరగబోతుంది అని అనుకుంటున్నాను. తర్వాత దేవుని కృప దిగివచ్చినది. అయ్యా, దేవుని మోసం చేయడానికి సాతాను ఎందుకు నీ హృదయంలో అది పుట్టించినది అని నేను అన్నాను. ఒక నవీన యూదా, నీవు చర్చా క్రైస్తుకు సంబంధించిన వాడవు. క్షమించు, నేను చెప్పాను, నీవు ఒక చర్చా క్రైస్త బోధకుడవు. నీవు అమెరికా సంయుక్త రాష్ట్రంలోని చర్చా క్రైస్తుకు చెందినవాడవు. ఆ మనిషి నీలి రంగు సూటు వేసుకుని అక్కడ కూర్చున్నాడు. నీ భార్య, అతని భార్య అక్కడే ఉన్నారు. నీవు గత రాత్రి బలయుద్ధ కూర్చుని ఈ విధంగా కరవబడిన ఆకుపచ్చని దీని ముందు పెట్టుకుని ఉన్నావు. నీవు ఇది తెలిపతి అని తయారు చేసుకున్నావు. ఈ రాత్రి నీవి వచ్చావు ఇక్కడికి. ఆ మనిషి నిలబడ్డాడు. అతడు అన్నాడు, అది నిజంగా యదార్థం. దేవా, నన్ను కరుణించు. నేను అన్నాను, అయ్యా, నీవు ఆ కళ్ళు మీద టీబీ మరియు క్యాన్సర్ అని పెట్టున్నావు. ఇప్పుడు అది నీకున్నది, ఇప్పుడు అది నీదే. అతను నా ప్యాంట్ కాళ్లు పట్టుకుని నాకు లేదు అని అన్నాడు. నేను నీకు సహాయం చేయలేను, నీవు నేరుగా వెళ్లిపోవు. అది నీకు దేవునికి సంబంధించినది. నీ అంతం నీ కళ్ళు మీద రాసుకున్నావు. అది అతనికి వచ్చినది. అది అంతే. చూశారా, తయారు చేసుకున్న విశ్వాసులు, మొసగాళ్ళు, దేవుల్లోని ఆయన వాక్యములోను దేవుల్లో ఆయన వాక్యంలో ఒక తప్పు పట్టాలనుకునేవారు. అది యూదాలు. వారు వారే. యూదా ఎలా బయటకు వచ్చాడో చూడు, చూడు వాడు ఎలా బయటకు వచ్చాడో చూడు. ఆ విధంగా ఉంటుంది తయారు చేసుకున్న విశ్వాసులు అగుపించడం. చూశారా, తయారు చేసుకున్న విశ్వాసులు కొన్నిసార్లు అతి విద్యావంతులు. వాక్యానికి మూడు సిద్ధాంతానికి ఎంతో ఉత్కర్షము కల్పిస్తుంది. అది జరిగినప్పుడు వారి ముందుబడి చేసిన రీతిగా యూదా వలె ఖచ్చితంగా వారి సంఘశాఖలకు వారు అమ్మివేస్తారు. యూదా తన యొక్క సంఘశాఖకు అమ్ముకున్నాడు. వాక్యముగా యేసును అతని యొక్క సంఘశాఖకు అమ్ముకున్నాడు. అందులో భాగమని చెప్పుకుని యేసుకు ద్రోహము చేశాడు. కొన్నిసార్లు పరిచారకులు క్రీస్తు సేవకులు అని చెప్పుకుంటూ ఆ దినానికి రుజువు చేయబడవలసిన వాక్యము ఎంతగానో గుర్తించబడినప్పుడు ఆ గడియకు వర్తమానం అది. దానిని వారు ప్రజా పలుకుబడి కొరకు వారి సంఘశాఖలకు అమ్ముకుంటారు. ఖచ్చితంగా యూదా పరిషేలకు సద్దూకేలకు యేసుకు యేసును ద్రోహము చేసినట్లు వారు చేస్తారు. ఆత్మ చవదు. కాబట్టి విశ్వాసులు, తయారు చేసుకున్న విశ్వాసులు, అవిశ్వాసులు ఆ మధ్య ఉంటారు. చూశారా, అది ఖచ్చితంగా నేరుగా వచ్చే యేసును 30 వెండి నాణాలకు అమ్ముట, అనేక మంది ఒక ఆహారపు టికెట్ కొరకు వారానికి ఒక 100 ఎక్కువ $100 కొరకు అది చేస్తున్నారు. అవునా? వారి మధ్యనే ఉన్న దేవుని వారు మర్చిపోయి ఆయన వారికి ప్రాణమిచ్చినవాడు సంపూర్ణ వాక్యమై ఉన్నాడు. ఆయన మర్చిపోతున్నారు. వారు చెప్తారు, ఓ అద్భుత కార్యముల దినములు గతించిపోయినవి, లేక ఈ దినాన అలాంటి దేవునికి అవసరం లేదు. చూశారా, ఓ యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్ముతున్నాను అంటారు. దేవుని తల్లియగు మరియా, నీకు శుభము, స్త్రీలలో నీవు ధనురాలవు, ఇలాంటి తదితరమని వారు చెప్తారు. వారిలో కొందరు అంటారు, నేను అపోస్తల సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను, సర్వాధికారి తండ్రి దేవుని నేను నమ్ముతున్నాను, ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త, నేను పరిశుద్ధమైన రోమన్ కత్తలిక సంఘాన్ని నమ్ముతున్నాను. ఇవన్నీ కూడా అలాంటి మూడు సిద్ధాంతాన్ని ఒక అపోస్తులు ఎప్పుడైనా కలిగి ఉన్నాడేమో నాకు చెప్పు. అపోస్తులు ఏదైనా మూడు సిద్ధాంతం కలిగినట్లయితే అది అపోస్తుల కార్యం 2:38 అందులో చెప్పబడి ఉన్నది. మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందుదురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. వారికి ఏదైనా మూడు సిద్ధాంతం ఉన్నట్లయితే అది అదే అవుతున్నది. వారి మూడు సిద్ధాంతం లేదు వారికి, అది వాక్యమై ఉండెను. అది నిజం, అది ఇంకా అలాగే ఉంటున్నది. పాపపు వ్యాధి నివారణకు అదే వివరణ పత్రిక. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు, మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తము బాప్తిసం పొందుదురు, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అయితే వారు యూదావలే అమ్ముకుంటారు, వారే తయారు చేసుకున్న విశ్వాసులు. వారిలో కొందరు గొప్ప వరములు గల జొల్లై ఉంటారు, ఏ తయారు చేసుకున్న విశ్వాసులు. అతని గమనించు, అతడు బుద్ధి కుశలత గల వాడై ఉంటాడు. ఏ చిన్న ఈ వ్యక్తి త్వరగా నింపుకుని ఎగిరి గంతులు వేస్తూ పరుగులు తీస్తాడు. అతడు ఇష్టపడిన ప్రతి మాటకు అతని ఎడల నీవే శ్రద్ధ చూపవు. అతడు ప్రారంభం నుండి అవిశ్వాసే. అయితే ఈ అతుక్కున్న ఈ తయారు చేసుకున్న విశ్వాసని నీవు చూచినప్పుడు అది యూదా, అది అదే గొప్ప ప్రతిభ కలిగిన వరివలే. నేను కొన్ని పేర్లు చెప్పబోతున్నాను, నిజంగా నేను వాటిని చేయకూడదు, ఎలాగైనా నేను వాటిని చెప్పబోతున్నాను, మీరు తెలుసుకోలాగున. ఎల్విస్ ప్రెస్లీ, రెడ్ ఫోలీ, ఎన్నీ ఫోర్డ్, పాట్ బూనీ లాంటి వారు. ఎల్విస్ ప్రెస్లీ ఒక పెంతికోస్తు అతను, పాట్ బూన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అతను, రెడ్ ఫోలీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘ పరిచారకుడు, ఎర్నెస్ట్ ఫోర్డ్ ఒక మెథడిస్ట్ అతను అనుకుంటారు. వీరందరూ వారి ప్రతిభా జ్ఞానముల చేత టెలివిజన్ లో కనిపిస్తారు. ప్రజలు అంటారు వారు భక్తులు కాదా, వారు పాటలు పాడతారుగా, అది అర్థం లేనిది. అవునండి, లోకాన్ని మోసం చేయటం. ఎందుకై వారు వచ్చారు? యూదా 32 నాణాలు సంపాదించాడు, ఎల్విస్ అయితే కెడిలాక్స్ కారులో వేగంగా ప్రయాణం చేస్తున్నాడు. 100 రెండు 150 మిలియన్ల డాలర్లు రికార్డ్ చేయటం మొదలగినవి. ఫ్యాట్ బూమ్ తదితరులు వారు ఏ సంఘానికి సంబంధించిన నాకు అనవసరం. అది విషధరణ, అది తయారు చేసుకున్న విశ్వాసం, విశ్వాసి. అది వారి బ్రతుకు రుజువు చేస్తున్నది, అది సరికాదు. అవును, తర్వాత ఎవరైతే ప్రతిభలు కలిగి ఉంటున్నారో అవి గొప్ప స్థాపకులు. వారు లోక జ్ఞానవంతులు, వారు సువార్త ప్రకటించుతున్నాము అని చెప్పుకుంటారు. యుక్తి కలిగిన వారు, తెలివైన వారు. నేను ఆ పొలములో తరబీత పొందిన ఒక మనిషిడు. అతడు బోధకుడు కాదు, అతడు కళాశాల ఉపాధ్యాయుడు. అదే ఈనాడు మనకు ఉన్నటువంటి ఇబ్బంది. మనకు కళాశాల ఉపాధ్యాయులున్నారు. వెళ్లి ఇది చేటుకే తరబీతనివ్వండి అని యేసు ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పాడు, వెళ్లి సువార్త ప్రకటించుడి, బోధ వలన ఈ సూచికలు జరుగును. అవునా? అవునా. ఊరికి అలాగ నిలబడి పూల జల్లు కురిపించి ప్రధాన సన్నిధానంలో నీవు కూర్చున్నావా అని తలంపు కలుగు చేసే విధంగా నేర్పించడం కాదు. అది కాదు హైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి షరా. అదే కళాశాల బోధకుడు, కార్యదీక్షలు గల పరిశుద్ధాత్మ కాదు. ఒక చిన్నతను తన ఏబిసి తెలియకపోవచ్చును, వాక్యమందల విశ్వాసశక్తితో అతను రావచ్చు. మనుషుడు ఎరుగునటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాడు, అది తిరస్కరించును. షరా, అక్కడే నీ ఉన్నావు. గొప్పవారు, గొప్ప ప్రజలు. అవునండి, వారు సంఘముల నిర్మాతలు, వారు అభివృద్ధి చెందుతారు, జీవం పొందుతారు, లోక జ్ఞానమందు తెలివైన వారు. ఓ చిన్న నిస్సహాయురాలైన హవ్వకు సాతాను చేర్చినట్లుగా ఖచ్చితంగా అంతే. వాడు ఆమె వద్దకు నేరుగా వచ్చి ఆమెను దానికంటే ఇంకా తెలివైన దానిగా చేయు ఆలోచనను ఆమెకు అమ్ముటకు ప్రయత్నం చేశాడు. దానికే ఆమె ఎదురు చూస్తున్నది. వాక్యము ఏమి చెప్పినదో దాని మీద నిలిచినటకు బదులు ఆమె ఇంకా తెలివి తేటలు గల ఆలోచనకు వాడు ఆశపడ్డాడు. మరి అతని ఉత్పత్తికి ఆమె కొనుక్కున్నది. అలాంటిదే వారు ఈనాడు చేస్తున్నారు. ఏ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము. అవునండి, లేదండి. పరిశీలు ఏది అమ్మి వేశారో అదే వారు చేశారు. వారు కలిగి ఉన్న జ్ఞానముతో చేశారు. అయితే దేవుని సంపూర్ణ వాక్యమును వారు తృణీకరించారు. అది వారికి పరిపూర్ణంగా రుజువు చేయబడినది, అది వారికి ప్రత్యక్షత చేయబడినది కూడా. అయినప్పటికీ ఒకటి వారు తెలుసుకోవాలని యత్నం చేశారు, అది తమాషా అని అనుకుంటున్నాను. వారి మనస్సులో వారు తీర్మానించుకోలేదు, వారు అది నమ్మలేకపోయారు. నీవు ఎన్నైనా వారికి చెప్పు, వారు వెనుకనే ఉంటారు. వారికి నీవేదైనా చెప్పు, వారు వెనుకనే ఉంటారు. వారు లోతుగా వెళ్లలేరు. అవును, వారిని గమనించు. సమయం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం ఒక రంధ్రం, అదే వారికి కావాలి. అది దేవుని కృపకు కాకపోతే నా బలహీనతలన్నీ, నా రంధ్రాలన్నీ బయటపడతాయి. నాకు ఏమైనా ఉన్నట్లయితే చూశారా, అది దేవుని యొక్క కృపే కారణం. దేవుని వాక్యంలో ఇలాంటి రంధ్రాలు అనగా బలహీనతలు లేవు. అది కేవలము సరళతో కూడిన సువార్త, సరళతతో కూడిన సువార్త. నేను ఎవరితో కూడా ఎల్లప్పుడూ చెప్తుంటాను, నేను ఏదైనా వాక్యముతో ఖచ్చితంగా సరైనది కాదని ఏదైనా చెప్పినా లేక చేసినా అలాంటిది మీరు చూచినట్లయితే మీరు వచ్చి నాకు చెప్పండి, మీరు కనుగొట్టడానికి ప్రయత్నించే బలహీనతలు కప్పివేటకు ఇక్కడ ఇదిగో ఇది, దాని మీద మీ దృష్టి ఉంచండి. మీరు ఎలాంటి బలహీనతలు చూడలేదు, ఎందుకంటే అందులో ఏ బలహీనతలు లేవు కాబట్టి. ఇప్పుడు జ్ఞాపకండి, యూదా ఒకటి కనుగొనాలనుకున్నాడు, అతడు ఒకటి కనుగొన్నాను అనుకున్నాడు. చాలా సార్లు వారు అంటారు అనుకుంటారు, వారు ఒకటి తెలుసుకున్నాము అనుకుంటారు, అయితే అది కాదని రుజువు కాబడినది. అదే తయారు చేసుకున్న విశ్వాసులు, వేషధారులు. వాక్యం మీద వారు 190 పాలు ఉంటారు, అలాగే హబ కూడా ఉన్నది, అయితే 99 మంది 10లో 9 మంది, అయితే 1/10 సమస్త మరణానికి దుఃఖానికి హేతువైనది. ఆ ఒకటే సంస్థాపక సంఘాలను తదితరని మాటిన వాడిని గర్దిస్తున్నది, ఎందుకనగా వారు వాక్యం అంతా తీసుకోలేదు కాబట్టి. అదే తయారు చేసుకున్న విశ్వాసులు, అన్ని వేళల్లో అది ఉంటుందని మనం చూశాము, అయితే నిజమైన రుజువు చేయబడిన వాక్యం వారు తృణీకరిస్తారు. వీరు ప్రతి తరంలోనూ ఉంటారు, మనం వెళ్తున్న కొద్దిలో వారిని చూద్దాం, వారు ఎంతో భక్తిగా ఉంటారు. ఇప్పుడు నేను ముగించడం సంక్షిప్తపడుతున్నాను, ఎందుకంటే మరొక అర్ధగంటకు నేను తీసుకున్నాను. మనం ఎలా చూస్తున్నాము, యేసు ఆయన ఈ ఆఖరి దినాల్లో ఇలాంటి ప్రజలకు వ్యతిరేకంగా ఆయన మనలను హెచ్చరిక చేస్తున్నారు. వారు ఎంతో నిజమైన దానిగా కనిపిస్తారు, వారు ఖచ్చితంగా ఏర్పరచుకున్న వారిని మోసం చేస్తారు. ఏంటది అది? యూదా. ఇంతవరకు వచ్చే ప్రజలు వారు ఏడుస్తారు, కేకలు పెడతారు, దయ్యాలను వెళ్ళగొట్టామని చెప్పుకుంటారు, అన్ని చేస్తారు, మరలా వెనుకకు తిరిగి వాక్యం తృణీకరిస్తారు. ఖచ్చితం వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు, అచ్చంగా అలాగే ఉంటారు. యూదా ఎక్కడ వచ్చాడో చూడు, యూదా ఆత్మ సువార్తలోకి ఎక్కి వచ్చినది పెంతికోస్తు స్థలము యుద్ధానికి, యుద్ధకు. యేసుక్రీస్తు నమ్ములు అతని బాప్తీసం వద్దకు వచ్చినప్పటికీ, ఇంకా పరిశుద్ధాత్మ బాప్తీసం మొదలైన విషయాలకు వచ్చినప్పటికీ అతను బయటకు వెళ్లిపోయాడు. అతను తన రంగులు తాను చూయించాడు. ఆ సత్యం యుద్ధకు అది వచ్చే వరకు ఆ ఆత్మ ఆ సంఘ శాఖల్లో జీవించగలుగుతున్నది. ఆ తర్వాత ఆమె వెనుకకు వెళ్లిపోతున్నది. వారి మీద ఉన్న ఆత్మ వల్లే యేసు రాకడ ముందు యోహాను ఎలా ముందడివాడో అలాగే వీరు ముందడివారవుతారు. వారు సమీపంగా ఉంటారని యేసు చెప్పాడు. ఇప్పుడు ఏర్పరచుకునేవారు ఈ రకం వారు జగదుత్పత్తి మొదలుకుని జీవగంధ మందు వారి పేరులో వ్రాయబడి ఉన్న వారవుతారు. నమ్మిన వారు జీవవాక్యం అంతా నమ్ముతారు. అదే ఏర్పరచబడిన వారు. ఇప్పుడు విని గమనించు, నేను దీన్ని భయభక్తులతోనూ దైవ ప్రేమతోనూ చెప్పుతున్నాను. నాకు నేనుగా నాకు వేదిక పిలుపు కావలసి ఉన్నది. గమనించు, ఏర్పరచుకున్న వారి సహితము వారు మోసము చేస్తారు అని యేసు చెప్పాడు. అది మెథడిస్ట్ అయి ఉండదు, అది బాప్టిస్ట్ అయి ఉండదు. వీరు ఆరంభం నుండి అవిశ్వాసులని మనకు తెలుసును, అయితే అది పెంతికోస్తు, అది పెంతికోస్తు సంస్థాపకము. అది ఆ సంఘములోకి తీసుకెళ్లి వారి గీతలు గిచ్చుకుని, వాక్యము లేకుండానే గీత గిచ్చుకుని, వారి సొంత సంస్థాపక సంఘం పెట్టి వాక్యమునకు కంచె వేశారు. వారే అసలైన దాని వల్ల కనిపిస్తూ స్వాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేస్తారు. చెప్తారు, వారు ఏడుస్తారు, వారు కేకలు పెడతారు, వారు క్రిందికి పైకి గంతులు వేస్తారు, వారికి స్వస్థత కుటాలు ఉంటామని చెప్పుకుంటారు. యూదా అదే చేశాడు, వారిలో మిగతా వారు అదే చేశారు. చూడండి, గతించిన కాలంలో మృతులైన వారు, వారికి ఆ తనుము లేకపోయినది, వారు ప్రత్యేకితమైన వారవుతారు. అయితే జ్ఞాపకం ఉంచుకో, పెళ్లి కుమార్తె ఆ గుంపులో నుండి రాదు, ఆమె ఎత్తబట్టుకు వెళ్తుంది. న్యాయ తీర్పు ఏర్పాటు చేయబడుతుంది, గ్రంథాలు తెరవబడతాయి, దుష్టులది మరియు మరొక గ్రంథము జీవ గ్రంథం ఉన్నది తెరవబడుతుంది. అక్కడది తీర్పు తీర్చుటకు పెళ్లి కుమార్తె ఉండను. తుషారా తుషారా, మరొక గ్రంథం పడుతున్నది, అది జీవ గ్రంథము. గొర్రెల ఒకవైపు, మేకల ఒకవైపు. చూసారా, ఆ వెనుక చనిపోయిన వారికి ఆ తన్నము లేదు, వారు ప్రత్యేకితమైన వారవుతారు. అయితే ఇప్పుడు గమనించు, ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయవారు. వారిని కనిపెట్టు, ఆ వర్గమే నేరుగా దీన్ని వెంబడిస్తారు. అవును సహోదరుడా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ హృదయ లోపల వారేమి చేస్తున్నారో నీవు చూడు. ఒక గుంపు నీవు ఆకర్షించుకొనుటకై, ఒక గుంపును ఆకర్షించేటకై నీ సంఘాన్ని నీవు కలిగి ఉంటావు. వారి యొక్క ప్రతి చిన్న పైసా డబ్బును లాగుతారు, వారు త్రాగుతారు. అది నాకు తెలియదని నీవు తలుస్తావా? నాకు తెలుసని వారు తలంచకపోవచ్చు, అయితే అది నాకు తెలుసు. ఎవరు మోసగాడైనది ఆరంభము నుండి యేసుకు తెలియను. చూశారా చూశారా, అయితే ఆయన ఏం చేశాడు? ఆ సమయం వరకు ఆయన వేచి ఉన్నాడు. అదే మనం ఎల్లప్పుడూ చేయవలసి ఉన్నది. ఆ సమయం వరకు వేచి ఉంట, నీకు నీవే కదలు వెళ్లకు. ఆ సమయం వరకు కనిపెట్టు, రూపముగా నేరుగా వెళ్లి అది మోసపరచు గుంపు మోసగానికి కనిపెట్టు. ఆ గుంపును కనిపెట్టు, విశ్వాసిని కాదు, అవిశ్వాసిని కాదు, ఆ తయారు చేసుకున్న విశ్వాసిని. అయ్యో వారు ఏమి చేస్తారు వారు ఒకటి కనుగొనే వరకు ప్రజల్లో ఉండి ప్రతి పైసా వారు లాక్కుంటారు. ఆ తర్వాత ఈ పెద్ద పెద్ద సంస్థాపన కొరకై కట్టలు పేరుస్తారు. అది ఖచ్చితంగా విరోధమైనది. అది వారికి తెలుసు. హుషారా, అవి వారికి తెలుసు. నీవు చెప్పిన దానికి వ్యత్యాసం ఏమి ఉండదు. వారు ఎప్పుడు కూడా తమ వారికి నీవు రాకముందు అది వినవద్దు అని హెచ్చరికలు చేస్తుంటారు. ఒక మనిషి సహోదరి కిడ్ స్వస్థత పొందుకున్నప్పుడు ఓహియాలు నిశ్చయంగా వేదికపైకి వచ్చి నిలబడ్డాడు. నిజంగా అన్నాడు సహోదరు బ్రెనహాం ఒక ప్రవక్త. సందేహం ఏమీ లేదు. అతనిపై అభిషేకం ఉన్నప్పుడు. అయితే అతని మీద నుండి అభిషేకం వెళ్లిపోయిన తర్వాత అతను చెప్తున్నాడు, అతని మీద నుండి అభిషేకం వెళ్లిన తర్వాత అతని బోధన నమ్మకండి, ఎందుకనగా అది తప్పు. నా గదిలో అతను కూర్చుని ఉన్నాడు, అది అతనికి తెలియదు. ప్రభు దానిని నాకు బయలుపరిచాడు. నేనెక్కడికి దిగిపోయాను. మీలో అనేకులు అక్కడ ఉన్నారు. నేను అడిగాను, అలాంటి విషయం అతను ఎందుకు చెప్పాలి? నేను ప్రవక్త, నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అతను చెప్పాడు. ప్రవక్త మాటకు అర్థం దీర్ఘదర్శకుడు. ఆంగ్లంలో ప్రవక్త అనగా అర్థం బోధకుడు అని అర్థం. అయితే పాత నిబంధనలో దీర్ఘదర్శకుడు వాక్యం యొక్క దైవిక అనువాదములు కలిగి ఉన్న మనిషిని అవుతాడు. అతను ఎందుకు వచ్చున్నది, అతడు చూచున్నది వాక్యం వలన రుజువు చేయబడుతుంది. ఒక మనిషి ప్రవక్త అని చెప్తూ అతని యొక్క బోధ తప్పని చెప్తే అది డబ్బు సంపాదించే ఉపాధన. ఏంటది, రంగం మీద నుండి దానిని బయటకు తీసివేసే సమయం అవసరమైనది. అవును, అయితే తయారు చేసుకున్న విశ్వాసి ఆ రకానికి చెందినవాడు. వీపును కొడుతూ విదావలే సహోదరుడా అని నేను పిలుస్తాడు. అయితే జ్ఞాపకముచ్చుకో, ఆరంభం నుండి అతనికి తెలుసును, అతనికి ఇంకా తెలుసు. అవునండి, జ్ఞాపకముచ్చుకోనండి. ఈ టేపు వింటున్న అందరికి కూడా అవునండి, అది నిజం. ఆ తరగతుల్లో ఒకదానికి మీరు చెంది ఉన్నారు, అది ఖచ్చితంగా నిజం. మనమిప్పుడు ముగించబోతున్నాము. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ టేపు వినుచున్న ప్రతి ఒక్కరూ ఒక దినాన నేను ఈ లోకంలో విడిచిపెట్టవచ్చును, కానీ ఈ టేపులు ఇంకా జీవిస్తవి. అవునది నిజం. చూసారా, ఈ తరగతులలో ఒకదానికి మీరు చెంది ఉంటారు. అందులో ఒకదానిలో నీ ఉండవలసి ఉన్నది, అది ఖచ్చితం. నీవు దాన్ని తప్పించుకోలేవు. నీవు ఇందులో ఒక తరగతిలో చెందినవాడవుతావు. ఇప్పుడు ఏంటి, నమ్మిన వాళ్ళు ఉన్న బైబిల్ లక్షణాల్లో నీవు గుర్తింపు పొందుకో. నీవెక్కడ వాక్యములు నమ్మున్నావో అది ప్రత్యక్షపరచబడినప్పుడు నేను ఈ రాత్రి దాని రుజువు చేసిన రీతిగా అది ఎల్లప్పుడూ ప్రత్యక్షపరచబడిన వాక్యమైతున్నది. అనేక మంది ప్రజలు నమ్మకానికి విరుద్ధమవుతున్నది. నీవు నోహు దినాల్లో జీవించినట్లయితే, ఇప్పుడు నేను ఇది మిమ్మల్ని అడగనివ్వండి, నీవు నోహు దినాల్లో జీవించినట్లయితే ఏ ప్రక్కన నీవుంటావు, సంఘపక్షమునా లేక ప్రవక్త నోహు పక్షాన? మీరు మోక్ష దినాల్లో జీవించినట్లయితే తరువాత దేవుని ద్వారా రుజువు చేయబడి ప్రత్యక్షపరచబడిన మోషే వర్తమానమును నమ్మింటారా? నీ ఒకరు మాత్రమే పరిశుద్ధులు కావు. నీవు చేసే ఈ కార్యాలు ఇతర ప్రజలు కూడా చేయగలరు అని కోరహు. దాతోను వెంట నీవు వెళ్తావా? చూశారా, ఒకరిలో నీవుండవలసి ఉన్నది. నీవు ఈ రాత్రిలో లేక కానీతో నీవుండేవాడవా లేక అక్కడ లేక అక్కడ విందివబోతున్న నెబుకద్నెజరు ఆ సంగముతో ఉండేవాడవా? చూశావా, బయట ఉండేవాడవా లేక వారికి అక్కడ ఉన్న నాట్యాలు మొదలైన పెద్ద పెద్ద వాటిలో ఉండగోరేవాడవా? మతి తప్పిన వాడని లేక ఒక తిక్కల వాడని పిలువబడి ఒంటరి గల్లబడి ఉన్న ఏలియా వైపు ఉండేవాడవా? కొండ శిఖరం నిలబడి తన నన్నీటి ఎండకు మెరుస్తూ ఉండగా ఒక కర్ర తన చేతిలో ఉంచుకుని పక్షులు అతన్ని పోషిస్తున్నవి. ఒక కర్ర తన చేతిలో పెట్టుకుని ఉన్నాడు, పక్షులు అతన్ని పోషిస్తున్నవి. ఒక తిక్కలవాడు లేక ఎజబెల్తో ఉన్నటువంటి అక్కడ ఉన్న యాజకులతోనూ మిగతా నాగరికత వస్త్రధారులైన స్త్రీలతోనూ నీ ఉండగోరేవాడవా? ఎంతో కఠినంగా ఏలియా అక్కడ నిలబడి వారిని గద్దిస్తున్నాడు. నీ భార్యను నీవు ఏ వైపునకు తీసుకుని వెళ్లావు? ఆలోచించి ఆ పటము నీ రాత్రి తలంచు. యేసు యొక్క దినాలలో ఆ ప్రతిష్ట లేనిటువంటి ఆ అబ్బాయితో నీవు ఉండేవాడవా? ఆయనకి ఎటువంటి సంఘశాఖలు గుర్తింపులు లేవు. వారు అడిగారు, నీవు ఏ పాఠశాల నుండి వచ్చావు? మా యుద్ధన రికార్డుల్లో నీవు లేవే. నీకు ఈ జ్ఞానం ఎలాగ వచ్చినది? మేమీద నీకు ఉపదేశించకపోతే ఈ విషయాలు నీవెక్కడ నేర్చుకున్నావు? ఏ బడిలోని నీ వచ్చావు? నువ్వు మెథడిస్టువా, ప్రెస్బిటేరియన్వా లేక బాప్టిస్టువా? ఆయన దేనికి చెందినవాడు కాదు. అవును, ఆయన వాక్యమేడును, అది ఖచ్చితంగా నిజం సహోదరుడా. మరి నీవు లేక నవనాగరిక నమ్మకం గల పరిశీల పక్షంగా చెందినవాడవా? అక్కడ పెద్దవాడైన యాజకుడు దీనంగా ఎంతో సౌమ్యంగా ఎంతో బాగా ఉన్నాడు. లేక నిస్సియా సభ యొద్ద నుండి ఉండిన స్థాపక సంఘముతో నీ ఉండేవాడవా? లేక లూథర్ నిర్మాణం చేసినప్పుడు అక్కడ ఉన్నావా? లేదా ఏ గుంపులో నీవు ఉండేవాడవు? ఏ గుంపులో నీవు చెంది ఉండేవాడవు? వాక్యం నీవు చూచినప్పుడు అది రుజువు చేయబడి ప్రత్యక్షపరచబడగా నీ వాక్యం చూచినప్పుడు వాక్యముతో నీవు నిలబడి ఉన్నావా? అది ఆ దిన వర్తమానమైండును లేక సంఘ స్థానాన్ని తీసుకునేవాడవా? ఈ రాత్రి నీకు నీవే పఠాన్ని గిచ్చుకో. యేసును ఆ మరువైన కార్యాలన్నింటినీ బోధకులను మీరు సర్పముల గూడు అని అణుచినప్పుడు అపోస్తులు అక్కడ ఉన్నప్పుడు నీవక్కడ ఉండేవాడవా? ఆ విధులైన పెద్ద బోధకులు ఆ వాక్యాన్ని చదివారు. ఆయన అన్నాడు, మీరు దొంగల గుహ కాక మరొకటి కాదు, చచ్చిన వారి ఎముకలతో మీరు ఉన్నారు, మీరు సున్నము కొట్టిన గొడలు గాక మరొకటి కాదు. తుషరా, మీరు సర్ప సంతానము, అలాంటి బుర్ర వేడెక్కిన వ్యక్తితో మీరు నిలబడి ఉంటారా? అక్కడ నిలబడి గద్దించి ముక్కలు చెక్కలు చేస్తున్న వ్యక్తితో ఉంటారా? నాలో పాముడదని మీలో ఎవరు నేరారోపణ చేయగలడు అని ఆయన అన్నాడు. వారు అన్నారు, వినవద్దు, అతడు అపవిత్రాత్మ కలిగి ఉన్నాడు, అతడు పిచ్చోడు, అతడు వెర్రివాడు, దయపు ఆత్మత్రపై ఉన్నది. చూస్తున్నారా, అతను ఎలా అది చేయగలిగడో తెలుసా? సోది చెప్పు అనే ఆత్మత్రపై ఉన్నది. అతడెవరు? అతని తల్లి భర్తను పెళ్లి చేసుకోక ముందు అతన్ని కన్నది. తుషారా, తుషారా, ఏ బడిలో ఉండి అతను వచ్చాడు? అతను వేకన్న బడికి ఎప్పుడైనా వెళ్ళినట్లుగా మాకు ఒక్క వివరణ కూడా లేదే. అయినప్పటికీ ఆయన 12 సంవత్సరాల వయసప్పుడు దేవునికి వాక్యము చేత యాజకులను తబ్బిబులు చేసి ఆశ్చర్యపరిచాడు. అవునా, ఏ బడిలో ఉండి అతడు వచ్చాడు? పైనున్న బడిలో నుండి అతడు వచ్చాడు. చూశారా, మనిషి కుమారుడు ఎక్కడి నుండి దిగివచ్చున్నాడో మీరు దాన్ని చుట్టినట్లయితే చూస్తున్నారా, అదే ఆయన యొక్క పాఠశాల. వివరణ ఇచ్చినప్పుడు అది తలేచేటువంటి సమయం వచ్చినప్పుడు అటువంటి మనిషి యొద్ద అపోస్తులతో కలిసి నిలబడి ఉండేవారా మీరు? లేదా నిజంగా 70 మందితో కలిసి వెళ్లిపోయి ఉండేవారా? నీవు అలాగే చెప్తున్నట్లయితే, నీవు మనిషి కుమారుడు అని చెప్తూ ఉంటే మేము తిరిగి మా సంఘానికి వెళ్లిపోతాం అని చెప్పిన వారితో వెళ్లిపోతారా? నీవెంత, నీవెవరు? నాలాంటి మనిషివే, నేను నీతో తిన్నాను, నీవేదో ఒకటి చెప్తున్నావే, నేను నిన్ను కనిపెట్టాను, నేను నీ బలహీనతలు చూశాను, నీవు ఏడవడం నేను చూశాను, నీవు అది ఇది లేక మర్యాదో చేయడం చూశాను, మాతో కలిసి వరణ్యానికి రావడం నేను చూశాను, నీవు కేవలం ఒక మనిషివే, నీవు పరలోకముడు దిగివచ్చావని చెప్తున్నావే, అది నాకు మెచ్చిపోయినది. వారితో కలిసి నీవు వెళ్లిపోవాలని ఉన్నావా, లేక 70 మందితో నీవు వెళ్లి వెళ్లాలని ఉన్నావా, లేక అపోస్తులతో క్రీస్తుతో వెళ్లాలని ఉన్నావా? పరిశుద్ధుడైన మార్టిన్ సంఘంలో యేసుక్రీస్తులను బాప్తిస్మం ఉంచాలని ప్రయత్నించగా అద్భుతాలు సూచికలు మొదలైనవి ఇంకా ఉంచాలనుకున్నాడు. కేతలకు సంఘము అతని శిక్షించినది, అతని చివరి వరకు గుర్తించనే లేదు కూడా, అతని వెలివేసినది. కేతలికి 3 సిద్ధాంతపు స్థానమును నీవు స్వీకరించే వాడవా, లేక పరిశుద్ధుని మార్టిన్తో కలిసి నిలబడేవాడవా? ఈ విధమైన బొమ్మలన్నీ అతను పెట్ట నిరాకరించాడు, పెట్టుటకు నిరాకరించాడు. కలుపు చేసిన 3 నమ్మకాలను అతను తృణీకరించగా వాక్యమే సత్యముగు గాక అని అతను చెప్పాడు. దేవుడు తన్ని గొప్ప సూచికలతోనూ అద్భుతాలతోనూ రుజువు చేశాడు. అతను చెప్పినవి జరిగినవి. అతను చేసిన ప్రతిదీ అతను దేవుని ఆత్మతో నడిచి అది రుజువు చేశాడు. వారిలో ఏ పూజారి ఏది చేయలేకపోయాడు. అందును గూర్చి అతని ప్రక్కకి వచ్చి పరిశుద్ధుడైన మార్టిన్తో వెళ్లేవాడవా, లేక కేతరిక సిద్ధాంతంతో వెళ్లిపోయేవాడవా? ఇప్పుడు వాక్యము, దేవుని యొక్క వాక్యము, లేక సంఘ 3 నమ్మకాలు నీ యొద్ద ఉన్నవి, నీ ఎదుట ఉన్నవి. సంఘం యొక్క 3 సిద్ధాంతాన్ని నీవు అంగీకరించి తీసుకునగలవా, లేదా వాక్యము చెప్పిన దాన్ని స్వీకరిస్తావా? జ్ఞాపకముంచుకో, అన్ని కాలాలలో ఎలాగున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది. ప్రజా పలుకుబడిగల నమ్మకము ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉంటున్నది. నిజమైన వాక్యానికి కొద్ది వ్యతిరేకత ఎల్లప్పుడూ ఉంటుంది. జ్ఞాపకముంచుకో, అది ఎప్పుడు కూడా సంపూర్తిగా నిరాకరించబడదు. ఓ కాదు, లేదు, అంతక్రీస్తు వాక్యాన్ని తిరస్కరించాడు, నిజంగా అలా చేయడు. అతను అంటాడు, అది నమ్ముతున్నాను అని చెప్తాడు. అయితే అది ఇక్కడ వ్రాయబడినట్లుగా అంతా కాదు. చూశారా, చూశారా, సాతాను హవ్వకు చెప్పాడు. హవ్వ అది అంతా నమ్మినది. ఆమెకు వాడు చెప్పినది ఆ కొద్ది తప్ప. వారు దాన్నంతటిని తీసుకున్నారు, కొద్దిగా తప్ప. బహుశా కుంట యొద్దకు వెళ్ళుట అది మరొకటి కావచ్చును. నీవు ప్రతి చిన్నది కూడా తీసుకునవలసి ఉన్నది. ఇక్కడ ఎలాగున్నదో అదే విధంగా, ఇక్కడ ఏ విధంగా చెప్పబడి ఉన్నదో అదే విధంగా తీసుకునవలసి ఉన్నది. బహుశా తిరిగి మొదటి పిల్ల చేటుకు హెత్తుకునేమో, అయితే అది వాక్యము చెప్పింది సుమా. మొట్టమొదటిగా హవ్వ మీద సాతాను పనిచేయ ఆరంభించినప్పటి నుండి వారి తంత్రమైంది ఇది, వాక్యములో కొద్దిగా అపనమ్మకం పరచుట. వాక్యము ఎల్లప్పుడు కూడా ఈ 3 తరగతుల వారిని వేరు చేస్తుంది. ప్రతి ఒక్క కాలంలో అలాగే ఉన్నది, ప్రతి కాలంలో అలాగే ఉంటుంది. దేవుడు ఒకటి రంగంపైకి పంపించినప్పుడు ఆయన వాక్యం విశదంగా గుర్తించబడుతున్నది. తరువాత అది వెంబడించేవారు, విశ్వాసులమని చెప్పుకునేవారు వారు ఉన్నారు, వెనుకకు తిరిగిన వారు ఉన్నారు. వారు వాక్యమును నమ్ముతారు. నీవు వాక్యముతో నిలచినంత వరకు వారు దాన్ని నమ్ముతారు. అయితే వారు నమ్మిన దానికి అది కొద్దిగా వ్యతిరేకంగా వచ్చినప్పటికీ దాన్ని ఎంతగా దేవుడు గుర్తింపు చేసినా దాని గుర్చి మాకు తెలియదు అని వారు చెప్తారు. అదే అవిశ్వాసీ, ఓహో ఇక్కడే నీవు ఉన్నావు అని నీవు చూచి చెప్పు వరకు నీవు వెంబడిస్తావా? యూదా అతను చేసిన మాదిరిగానే ఒకరిని వెన్నుపోటు పొడుస్తాడు. అది త్వరగాను అలస్యగాను అది బయటకు వచ్చుట నాకు తెలియను. అక్కడేని ఉన్నావు. అదే తయారు చేసుకున్న విశ్వాసి. దానిలోని ప్రతి చిన్నదాన్ని దానిని బైబిల్లో మనం చూస్తాము. ఇక్కడే కింటుకు ప్రాంతంలో ఆ పర్వతాలలో ఒక చిన్న కుర్రవాడు పెంచబడ్డాడు. అద్దం తన చుట్టుపట్ల ఎక్కడ అతను చూడలేదు. అద్దాన్ని చెట్టుకు ఒక చిన్న ముక్క కట్టుకుని ఉంటారు ఉంచారు. అయితే అతను మాత్రమే అన్నాడు దాన్ని చూడలేదు. అతను ఇక్కడ లూయిస్విల్ కు తన చిన్నమ్మ వద్దకు వచ్చాడు. ఆమె పాతకాలపు నగిషితనంతోనున్న ఒక మంచి ఇల్లు కట్టుకుని ఉన్నది. ఒక తలుపుకు నిండుగా అద్దం పెట్టి ఉన్న ఒక పడగదిలోకి వారు వెళ్ళినప్పటికీ పైన క్రిందకు తలుపుకు అద్దం ఉన్నది. గమనిస్తున్నారా? ఆ చిన్నవాడు ఆ ఇల్లు చూస్తూ పరుగులు తీస్తున్నాడు. అతడు ఆగిపోయాడు. ఆ చిన్న జానీని చూశాడు. గమనిస్తున్నారా? అతని తల గీరుకున్నాడు. చిన్న జానీ అద్దంలో తన తల గీరుకున్నాడు. అతను నవ్వాడు. చిన్న జానీ అద్దంలో నవ్వాడు. అతడు పైకి క్రిందకు ఎగిరాడు. చిన్న జానీ అద్దంలో క్రిందకు పైకి ఎగిరాడు. చూస్తున్నారా? అతను దగ్గరగా నడిచి వెళ్లాడు. అతను చిన్న పిల్లవాడి కనుక ఆడుకోగలనని ముందుకు నడిచాడు. నేరుగా వెళ్లి అద్దానికి అతుక్కున్నాడు. అతని తల్లిదండ్రులు అతని గమనిస్తూనే ఉన్నారు. అతని వెనుకకు తిరిగాడు. అమ్మా అది నేనే అని అన్నాడు. నీవిందులో చుచ్చుకో, అది నీవే. ఏ చిన్న జానీలను నీవు అనుకరణ చేస్తున్నావు అందులో నీవెవరు? చూసారా, నీవు అందులో ఒకరివి. తిరిగి చూచిన వాటిలో ఒకటి అది. నీవు తెలుసుకున్న మొదటి తప్పిదము నీవు దాన్ని తప్పు అని పిలుస్తావు. చూస్తున్నారా? వాక్యముతో దాన్ని పరీక్ష చేయి, అది సరికాదో చూడు. వాక్యము అన్నిటినీ పరీక్షిస్తుంది. గమనిస్తున్నారా? వాక్యంతోనే సమస్తాన్ని పరీక్ష చేయండి. యేసు ఆ విధంగా చెప్పాడు. అవునండి, మేలైన దాన్ని చేపట్టుడి. అదే ఆయన నిశ్చయంగా చెప్పినది. దేవుని వాక్యమైన అర్థంలో చూడండి. ఇతర కాలాలలో ఈ మూడు రకాలలో నీవెందులో గుర్తించబడి ఉన్నావో చుచ్చుకో. నోహు దినాల్లో నీవు జీవించినట్లయితే, మోక్ష దినాలలో నీవు జీవించితే, యేసు దినాల్లో నీవు జీవించితే, లేక వారెవరెవరి దినాలలో నీవు జీవించితే, ఏ వర్గములో నీవు గుర్తించబడతావో ఆలోచించే. ఈ రాత్రి దాన్ని ఆలోచన చేయి. తరువాత ఇప్పుడు ఆలోచించే, ఇది ఎంతో నిగూఢమైనది. దాని పైకి పరిగెత్తవద్దు. ప్రస్తుతపు నీ యొక్క స్థితి వెనుకు నీవు ఏ వర్గానికి చెంది ఉన్నావు దూచేస్తున్నది. నీ స్వంత తీర్పులే నీవెవరైనా దూచేస్తున్నవి. రెవరెండ్ గారు, దైవ సేవకుడా, కఠినమైన ఆ వివరణను యేసు చేసినప్పుడు ఏ గుంపులో నీ ఉంటివి? ఏంటి ఆయన నిష్కర్షగా వాక్యమేనని గుర్తించబడిన తర్వాత చూశారా? ఆ వివరణ నీవింకా వెనకపోవచ్చును. మనిషి కుమారుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడకు ఎక్కిపోవటం మీరేమి చెప్తారు? ఆయన ఎక్కడ జన్మించాడో నాకు తెలుసు అని నీవు చెప్తావు. ఆయన తల్లి నాకు తెలుసు. ఆయన తల్లి నాకు తెలుసును. ఇక్కడైతే ఆయన చెప్తున్నాడు ఆయన ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడో అక్కడకు ఎక్కి వెళ్ళుచున్నాడు అని ఆయన చెప్పుచున్నాడు. అది నీకు మించినదిగా ఉండవచ్చును. అవునండి, కొంత అధికంగానేది నీకుంటున్నది. నీ కడుపునికి అది పట్టదు. రోజు అలాగుండవచ్చును. అయితే దేవుని వాక్యమైన అద్దములు చూడు. నీవెక్కడ నిలబడి ఉన్నావో, ఓ మనుషులు మోసం చేయవాడు, అదెన్నడూ నీవు చేయవద్దు. చూడు, నీవు ఏదో ఒక ఈ తరగతులకు చెందినవాడవుతావు. ఇప్పుడు నీ ప్రస్తుత స్థితి, నీ ప్రస్తుత స్థితిలోని మనస్సు, ఇక్కడ కాల్పించే సభకులున్న నీవు, ఇంకా ఈ టేపులు వింటున్న కనబడిన స్థితిలో ఉన్న నీవు, ఈ టేప్ విన్న తర్వాత నీ ప్రస్తుత మనస్సు యొక్క స్థితి నీవు ఏ తరగతికి చెంది ఉన్నావో రుజువు చేస్తున్నది. నీవు ఎక్కడి ఉన్నావో అది నీకు తెలియచేస్తున్నది. నీ వాక్యమందరి విశ్వాసివా, దానితో ఉంటావు, నీ వెళ్లిపోతేవా, టేప్ నిలుపు చేయి. నీవు చేసినది అది నీకు తెలియచేస్తున్నది. నీవది వినాలని ఇష్టం లేదా? అది నిలుపు చేయి. నేను దానిని వినను. అది ఆ అవిశ్వాసి. అది సత్యమో కాదో నీవు తెలుసుకోవటానికి నీవు దానిని నిలుపు చేయకు. అవునా? లేక దాని చుట్టూరా వెళ్ళాడుతూ దానిలో ఒక తప్పు కనుగొనాలనుకుంటే అప్పుడు నీవెక్కడ ఉన్నావో నీవు ఎరుగుతావు కూడా. అది నీకు తెలుపుతున్నది. దేవా, దానిని నమ్మి దానిపై నిలబెట్టడానికి సహాయం చేయి. దాని నమ్మకంగా ఉండటకు, వాక్యమునకు విధేయుడవుటకు. ఎందుకనగా ఆయన వాక్యము. మీరు దాన్ని నమ్ముతున్నారా? ప్రార్థించుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఇట్టి కలలలో ఈ విషయాలను చెప్పడం ఎంత కష్టమో. 10,000,000,000 మంది ఇది టేపు మీద విందురని, అది లోకమంతటికి వెళ్ళినప్పుడు వింటారని ఎరుగుతున్నాము. ప్రియ ప్రభువా, అయితే అది నిజం. మొదటిగా ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభువా, నన్ను పరీక్షించండి. ప్రభువా, నా వైపు చూడండి. నేను బలహీనుడను, నేను అలసి ఉన్నాను, నేను చిరిగి ఉన్నాను. నా గొంతుకు బొంగరు పోయినది, నా పెదవులు కలచబడినట్లున్నవి, నా శరీరము కృషించిపోయినది, నేను ముసలివాడినై పోతున్నాను. ప్రభువా, అనేక తరుణాలు ఉండకపోవచ్చును. బహుశా నేను వెళ్లే వరకు అనేకమైన సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఉండకపోవచ్చును. తండ్రి, నన్ను పరీక్ష చేయి. ఏదైనా నేను తప్పు చేసినట్లయితే అది నాకు తెలియదు. నీవే నాకు అది తెలియచేయవలసి ఉన్నది. ప్రభువా, నీవు నాకు చూయించు. నేను దాన్ని సరిచేసుకుని సంసిద్ధంగా ఉన్నాను. అక్కడ ఉన్న దేవుని ఒక అర్థములో నన్ను నేను చుచ్చుకుంటున్నాను. నేను ఎక్కడ నిలబడి ఉన్నాను? యేసుక్రీస్తులో నా ప్రతిమను, నా ప్రతిబింబాన్ని నేను చూడగలచున్నానా? అద్దంలో కనిపిస్తున్న వ్యక్తిని నేను ఆ వ్యక్తి అయినా? పాత నిబంధనలోని ఒక విశ్వాసిని నేను చూస్తున్నానా? కొత్త నిబంధనలోని ఒకరి నేను చూస్తున్నానా? తయారు చేసుకున్న విశ్వాసిని నేను చూస్తున్నానా? నిలబడి వాక్యం వినకుండా దానికి బదులు సంఘర్షక ఆలోచన తీసుకుంటున్న అవిశ్వాసిగా నన్ను నేను చూచుకుంటున్నానా? చిన్న రంధ్రాన్ని, చిన్న బలహీత చూచుకుంటుకై ప్రయత్నిస్తూ వ్రిలాడుతున్న వానిగా నన్ను నేను చూచుకుంటున్నానా? ప్రభువా, అలాగైతే ప్రభువా, నన్ను కడుగు. నా హృదయం నిర్మలంగా పరిశుభ్రంగా ఉండునుగాక. ఎందుకనగా ఇది నా జీవితం ప్రభువా, అది సరికావాలని నా యొక్క ఆశ. అది సగం చేయటం అక్కరలేదు. అది నిజంగా జరిగించబడి ఒక మార్గం ఉన్నట్లయితే తండ్రి, అది ఇప్పుడే నేను నిర్ణయించుకోవాలని ఆశపడుతున్నా అనుకుంటున్నాను. అది మాత్రమే కాదు, నేను పురుషులను స్త్రీలను తప్పుడుకు నడిపిస్తాను. నేను తప్పుడు వాడిని అయినట్లయితే నన్ను ప్రేమించే వారిని, నేను ప్రేమించే వారిని తప్పుగా నడిపించే వాడిని అవుతాను. తండ్రి, ఏదైనా ఉన్నట్లయితే ఏ సంఘర్షక సంఘము సరైనదేనని ఈ రాత్రి నేను తలంచితే, లేక సంఘముల సమాఖ్య సరైనదేనని నేను తలంచితే, గుంపు కలిగిన ప్రజలు సరైనదేనని నేను తలంచితే, ప్రభువా, దేవా, తగిన పురుషునిగా, తగిన క్రైస్తవుడుగా నేను ఉన్నట్లు నాకు సహాయం చేయము. నా తప్పిదాన్ని నేను ఒప్పుకుని ఏది సరైనదో అని నేను అనుకున్న స్థలమునకు వీరిని పంపుటకు నాకు సహాయం చేయము. నన్ను కడుగుము, నన్ను చూచుకునివ్వండి. అయితే ఈ సంగతుల వద్దకు వచ్చినట్లయితే నేను చూచిన కొలది, వాక్యము తృణీకరించు రూపములు ఉన్నారు, దాని వారికి చెప్పుము. అయినప్పటికీ వారంటారు, అది ఎలాంటి వ్యత్యాసము లేదు, దేవుడు దానికై ఎదురు చూడడు అని అంటారు. నీవు అదే యేసు అని నేను నమ్ముతున్నాను. నీవు ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుడు, నీవు ఇంకా దేవుడు, నీవు మారవు. ఏ బైబిల్? నీ యొక్క వాక్యమని నేను నమ్ముతున్నాను. నీవు, నీ యొక్క వాక్యము ఒకటే అని నమ్ముతున్నాను. దేవా, వాక్యమును జీవింప చేయుటకు, మాకు జీవించు శక్తి దయచేయుటకు నీ యొక్క పరిశుద్ధాత్మను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఒక దినాన జీవితం ముగిసిన తర్వాత నీవు మమ్మల్ని పరిసమాప్తం చేస్తావు. జగదుత్పత్తికి ముందే దేవుని యొక్క తలంపుల్లో మేము ఎక్కడి ఉంటేమో అక్కడకు, ఆ పరలోకానికి మేము మేల్కొని ఎక్కి వస్తాము. దేవా, అనుగ్రహం చూపము. తండ్రి, మా పాపములు క్షమించండి. నిజ విశ్వాసులు వాక్యములో కాకుండా ఎటువంటి పురుషుడు గాని స్త్రీ గాని ఉన్నట్లయితే దేవా, వారి హృదయాలు కడగండి. ఎవరైనా టేపు వింటున్నట్లయితే లేక వింటారో, నీవే వారిని కడగాలని, వారి హృదయాలు కడగబడట కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నశించిపోవటం నేను ఇష్టపడను. దేవా, ఆ ఒక్క తప్పిదాన్ని అర్థం చేసుకుంటానికి ఇంకొక తప్పిదము చేయకున్నట్లు సహాయం చేయము. అది చేయటకు ఒకే ఒక మార్గం ఉన్నది. రెండు తప్పిదాలు సరిచేయటకు మార్గం ఒక్కటున్నది. తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు వాటిని మాకు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను. మనం తలలు వంచుకుంటూనే మన హృదయాలను ఉంచుకుందాం. ఇప్పుడు కొన్ని నిమిషాలు మిమ్మల్ని నిలుపు చేయాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న పిల్లవానిగా నరకమును, దాని యొక్క బాధను కలిగిన దర్శనాన్ని నేను చూచినప్పుడు, అప్పుడు దీనిలో నేను పొరపాటు కావచ్చునేమో. బహుశా అది ముందు జాగ్రత్త విషయంగా చెప్పటమేమో, అది కావచ్చు, నాకు తెలియదు. నేను అక్కడికి పోయినట్లుగా నాకు అనిపించినది. అది ఎంతో ప్రకృతి సిద్ధమైనది. ఆ తర్వాత కొంతకాలానికి పరిశుద్ధుల యొక్క మండలమును నేను చూశాను. నశించిపోయిన వారి యొక్క మండలమును, అనగా వారి స్థానాన్ని నేను అక్కడ ఉన్నప్పుడు, ఉదేవా, ఎలాంటి వ్యక్తి కూడా ఇక్కడికి ఏనాడు రాకూడదు అని కేకవేశాను. అది ఎలాంటి హింసయో ఏ నాలుక వివరణ చేయలేదు. నీవు చేయలేవు. నీకు చెప్పడానికి నాకు వేరే మార్గమూ లేదు. నిండుగా అగ్ని గంధకాలతో మండుచున్న ఒక నరకమున్నదని నీవు నమ్మినట్లయితే, అది ఈ నశించిపోయిన వారికి, వారి వేదనలకు తత్సంబంధ స్థలానికి అది పచ్చని పచ్చిక నీడ వలె ఉంటున్నది. మానవ జ్ఞానానికి దూరంగా ఉన్న విషయాల గురించి నేను మీతో మాట్లాడక ప్రయత్నిస్తే, ధనులు చేరే స్థలాల గురించి నేను ఇంకా వివరణ చేయలేను. అది ఎంతో సౌమ్యంగా ఉంటుంది. మరణం లేదు, వృద్ధాప్యం లేదు, వ్యాధులు లేవు, ఎల్లప్పుడు యవనమే, ఎల్లప్పుడు ఆరోగ్యమే, చనిపోయేది లేదు, నిత్య జీవమే, యవ్వన స్థితి, పాపము లేదు, ఇంకొకటి లేదు. ఓ, దాన్ని వివరించడానికి వేరే మార్గం లేదు. చిట్టు చివరికి పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు, కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కాలేదు, చివరికి దాన్ని నీవు అర్థం చేసుకోలేవు కూడా, దాన్ని వివరించడానికి మార్గమే లేదు. దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి. ఇక్కడే ఉన్నవారు, ఇక్కడ కనిపించకుండా ఉన్నవారు, అది ఎలాగ నిజమవుతుందో ఈ రాత్రి వేళలో ఒక్క తరగతుల్లో మనము పటమును ఇక్కడ గిచాము. మనం నిజమైన విశ్వాసులమా? వాక్యం చేయదని పరీక్షించు. వాక్యం ఒక దాన్ని చెప్తే సంఘం మరి ఒక వ్యత్యాసమైన దాన్ని చెప్తుంది. నీవు ఏది తీసుకుంటావు? దేవుని వాక్యం అర్థములో నీవు చుచ్చుకుని నీవు ఏ తరగతిలో ఉన్నావో చుచ్చుకో. ఈ రాత్రి ఇక్కడ కనబడేడు, కనబడకుండా ఉన్న ప్రజలు, కనబడే ప్రజలు, మీరు నమ్మిన వారి తరహాకు చెందకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయినా, మీరు ఆ నమ్మిన వారి తరహాకు వచ్చువారు కొరకై మీ తలలు ఉంచుకోవడం ద్వారా, మీ హృదయాలు ఉంచడం ద్వారా, మీ కళ్ళను మూసుకోవడం ద్వారా దేవుని ఎదుట మీరు దాన్ని గుర్తింపు చేయగలుగుతారా? కొన్నిసార్లు జనులు కొద్దిగా భయపడతారు, అవునా? ప్రక్క వారికి భయపడి చేయత్రానికి భయపడతారు. వారు ఆ విధంగా ఉండవసరం లేదు, అయితే ఇష్టపూర్తిగా నిలబడి నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను అని చెప్పవచ్చును. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అవునా? పాపమనగా ఏంటి? అవిశ్వాసమే, వాక్యం మీద అవిశ్వాసమే. నీవు ఆతరగతులు లేనట్లయితే, నీవు కేవలము నీ జ్ఞానముతో బైబిల్ చూచినట్లయితే అది నీవు చూడలేవు. బైబిల్ ఇలాగని చెప్పినది నీవు ఎరుగుతావు, నీవు దాన్ని అర్థం చేసుకోలేవు, అయినా నీవు ఆశపడతావు. దేవా, నాకు గ్రహింపు శక్తి దయచేయి, నేను నీకు లోబడతాను అని చెప్పు. నీవు చేస్తావా? ప్రార్థిస్తూ ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని నీవు చెప్పగలవా? దేవుని నిన్ను దీవించును, దేవుని నిన్ను దీవించును. మంచిది, అవునా? దాని గురించి నిజంగా ఆలోచించేయి. నాకు అర్థం కనది బైబిల్ గ్రంథంలో ఒకటి ఉన్నదా? మిగతా తరహాలలో నేనొకటిగా కనుగొనబడతానేమోనని నేను భయపడుతున్నాను. బహుశా నేను 70 మందిలో కనబడదనేమో. దేవుడి విషయంలో ఎలాగూ చేస్తాడు, ఆయన ఎలాగూ చేయగలడు, యేసు ఎలాగూ ఒకే మాదిరిగా ఉండగలడు, అవి అర్థం చేసుకుంటూ నాకు కఠినంగా ఉన్నది. నేను దాన్ని అర్థం చేసుకోలేను. నేనది అర్థం చేసుకుని ఆశపడుతున్నాను, నేను నమ్మాలని ఆశపడుతున్నాను. దేవా, నా అవిశ్వాసానికి సహాయం చేయము. నేను అందులో భాగములు కావాలి, నేను వాక్యములో భాగస్థుడు కావాలనుకుంటున్నాను, అది నాలో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నాయందు నిలచుండి నా మాటలు మీయందు నిలచున్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి. యోహాను 15 అది నిజమని మనకు తెలుసును. చూడు, నేను నిలిచి ఉంటే లోపల బయట, లోపల బయట కాదు, అయితే మీరు నా ఎందు నిలిచి ఉంటే ఆయన వాక్యము అది మీలో నిలిచి ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును, మీరు అది పొందుకుంటారు. నా మాటలు స్వీకరించి నన్ను పంపిణి వాడి విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. కనుక మొదట వాక్యములు స్వీకరించగలవా? వాక్యమును, వాక్యమంతటిని స్వీకరించగలవా? క్రీస్తును అంతా, క్రీస్తు అభిషేకితమైన వాక్యం, ఆయనే వాక్యం, అభిషేకితమైన వాడు. క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థం. ఆ దినం నాకు అభిషేకితమైన వాక్యము రుజువు చేయబడిన రక్షకుడు, విమోచకుడు. అది ఆయన వచ్చినప్పుడు ఆయన అభిషేకితమైన వ్యక్తి అయ్యాను. ఆ స్థానమును స్వీకరించడానికి సంఘ శాఖల ద్వారా అనగదొక్కబడిన విశ్వాసమును తిరిగి తిరిగి పునరుద్ధరణ చేయటి కొరకు సాయంకాల వేళ వెలుతురు ప్రకాశింపు చేయటకు అది కడవర్దినాలు పరిశుద్ధాత్మ సంఘ శాఖల్ని గద్దిస్తూ ఆరంభ విశ్వాసానికి, ఆరంభ బైబిల్ విశ్వాసానికి తిరిగి వచ్చుచున్నది. ఆరంభ బైబిల్ దానిలోని ప్రతి మాటను నమ్ముట ఏదైనా కలుపుట కాదు, అది ఇది అని చెప్పి తయారు చేయటం కాదు. అది ఏ విధంగా చెప్పబడినదో అలాగే చెప్పుట. మరి నీవు ఆ విధంగానే నమ్మాలి. ఇంతవరకు ఎవరైనా చేయతని వారు ఉన్నారా? మీరు చేయి దేవా నన్ను జ్ఞాపకముచ్చుకో అని చెప్పగలరా? అమ్మా, దేవుని దీవించును. ఎవరి స్త్రీ, దేవుని దీవించుగాక. దేవుడు నిన్ను దీవించును. మంచిది, చిన్నవాడా, దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. నా సహోదరి, ఆయన నాకు కావాలి. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. నా కుడి ప్రక్కన ఉన్నవారు దీవించబడదు కాక వెనుకాల. యవనస్తుడా, దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ ఉన్న సహోదరి నీవు. ఆ ప్రక్కన ఉన్న సహోదరుడా, ప్రభు నిన్ను దీవించును. వెనుకాల ఉన్నవారు, దేవుడు మిమ్మల్ని దీవించును. ప్రభువా, నన్ను జ్ఞాపకముచ్చుకో. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోనండి, మీ చేతులు నా కొరకు కాదు, మీరెత్తేది ఆయన తట్టు. నేరుగా నా వెనకాల ఉన్నవారు, ప్రభు నీ చేయి చూస్తున్నాడు, నేను వదిలిపెట్టవచ్చు, ఆయన చూస్తున్నాడు. నీ హృదయం ఆయనకు తెలుసు, అక్కడ ఏమి కొట్టుకుంటుందో ఆయనకు తెలుసును. నీ ఉద్దేశం ఆయనకు తెలుసు, ఆ ఉద్దేశానికి ఏ ఆలోచన ఉన్నదో అది ఆయనకు తెలుసును. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. ఇంకా నేను వాక్యం అంతా నమ్మాలనుకుంటున్నాను. దేవుడు నిన్ను దీవించును. మంచిది, దేవుడు నిన్ను దీవించును. ప్రభువా, నాకు సహాయం చేయి, సహాయం చేయి. ప్రభు మీ హస్తాలు చూస్తున్నాడు. అవునండి, అది అదే. నేను అర్థం చేసుకునే విషయాలున్నవి. నేను అవిశ్వాసిగా ఉండడానికి ఇష్టపడను, అవి నాకు అర్థం కాకపోయినా అది నేను నమ్మాలనుకుంటున్నాను. ఎలాగైనా ప్రభువైన దేవా, నేను సంసిద్ధంగా ఉన్నాను, నేను అది చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను, నేను నమ్మాలనుకుంటున్నాను. ప్రభువా, నా అవిశ్వాసానికి సహాయం చేయము. దేవుడు నీతో ఉండను, దేవుడు నిన్ను దీవించును. అనేక మంది హస్తాలు పైకి లేచినవి, ఇంకా లేచుచున్నవి. సహోదరు బ్రహాం, అది నాకు సహాయపడుతుందా అనేవంటావు. నిజమైన మంచి ఉద్దేశంతో మరొకసారి నీ చేయి పైకెత్తు. దాని గురించి ఎలా ఉంటుందో చూడు. ఒక చిన్నది నీ బ్రతుకులో ఉన్నదని నీవే సాక్ష్యమిచ్చావు. అవునా? చిన్నది ఒకటక్కడ ఉన్నది. నీవు అక్కడ ఉండాలనుకోవట్లేదు, అయినా ఉన్నది. అది ఎలాగో జరుగుతుందని నీవు ఆశ్చర్యపోతావు. ప్రభువా, నేను యూదాను కాకుండా నన్ను తప్పించు. నేను వర్తమానమును వెంబడించులాగున చేయము. ఒకనొక దినాన ఒక చిన్న తప్పు మొలవక అలాంటి తలంపు రాకుండా తప్పించము. ఓ దేవా, నేను కాదు, నన్ను నీ వాక్యమందే నిలచిడులాగున చేయము. గమనించు, ఊరికి అనుకునే అవిశ్వాసీ అయిపోతానేమో, మిగతా వారు అలాగెందుకు చెప్పకూడదు. చూశారా, నేను ఆ రెంటిలో ఉండటానికి ఇష్టపడను. నేను విశ్వాసిగా ఉండటం కొరకే ఆశపడతాను. నేను ఉండాలనుకుంటున్నాను. కాలం యొక్క దేవుని వాక్యం నేను చూశాను, అందులో దేవుని నేను చూశాను. ప్రభువా, ఆ వాక్యంలో నన్ను భాగముగా చెయ్యి, అందులో నన్ను భాగస్థునిగా చెయ్యి. నేను అందులో భాగంగా కావాలని ఆశపడుతున్నాను. ప్రభు నేను దీవించును. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. నీకు నీవే ప్రార్థించుకో. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఇది తెలుసా, ఒకనొక దినాన లేక కొంతకాలమైన తర్వాత మనం ఇక్కడ ఉండము తెలుసా. కొందరు తీసివేయబడతారు, మనం కలిసి ఉండము. మనలో ఇక్కడ అనేక మంది, మనలో కొందరు ముసలివారైపోతున్నారు, కొందరు మనకు తెలియదు చివరికి ఎవరు చనిపోతున్నారు. ఏ వయసులో అయినా మనం చనిపోతాము. మనం వేరే పోవలసి ఉన్నది. ఈ విషయం తీర్మానం కావలసి ఉన్నది. ఏదో ఆదురాబాధగా అక్కడికి చేరలేము. నీవు మంచి మనస్సు కలిగి ఉన్నప్పుడే నీవు రావలసి ఉన్నది. నీవంటావు, సరే నేను చనిపోక ముందు నేను చూచినట్లయితే. కాదు, అలా చేయవద్దు. అప్పుడు నీవు మంచి మనస్సు కలిగి ఉండకపోవచ్చును. ఒక అపాయంలో నీవింటికి చేరక ముందే చనిపోదువేమో, నీవు గుండె ఆగిపోయి చనిపోదువేమో. ఏమి జరిగిపోతుందో మనకు తెలియదు. కేవలము దేవుడే దాన్ని పట్టుకుని ఉన్నాడు. నేను నమ్మునది. నేను బయట ప్రజల్ని గమనిస్తూ ఉంటాను. చివరికి కిటికీలో చేతులు పట్టుకున్నవారు. అవునా? అవును. దేవుడు దీవించును. నేను సరిగా ఉండాలి అనుకుంటున్నాను. నేను సరిగా ఉండాలి అనుకుంటున్నాను. ఇప్పుడే సరిచేసుకుందాము. ఇప్పుడే ఒక్కసారిగా నీవు అది నిర్ణయించుకోవచ్చు. నీ హృదయాంతరంగంలో నుండి ప్రభువైన యేసు, అది ఏమైనప్పటికీ, ఎవరు ఏది చెప్పినప్పటికీ, నీ వాక్యమే నా జీవితంలో ప్రప్రథం అని విధేయతో చెప్పు. నా జీవితంలో అది నాకు కావాలి. నీవే వాక్యము. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. బైబిల్ గ్రంథమే దేవుని వాక్యము నేను నమ్ముతున్నాను. మూఢ సిద్ధాంతాలు, తప్పు నమ్మకాలు అందులో చెప్పించారని నాకు తెలుసును. అది దాని వేషధారి గుంపుగా చేసినది. ప్రభువా, అలాంటి చెత్త నుండి నన్ను కడుగు. నేను నీవాడనై ఉంటాను. నా చేతులు నీవైపోయినే ఎత్తుచున్నాను, నా గుండె నీవైపోయి ఎత్తుచున్నాను, నా స్వరము నీవైపోయి, నా ప్రార్థన నీవైపోయి. దేవా, నా ఎందుకు కరిక్రమ చూపువా. నా చేతులు కూడా ప్రభువా నేను పైకెత్తాను. నా సమస్తమైన అవిశ్వాసం నుండి నన్ను కడుగు ప్రభువా. ఆయన నాకు హలుకువలే చనిపోకుండా నడవ శక్తి నాకివ్వకపోయినప్పటికీ మధ్యాహ్న వేళ లేక నడిచి ఆయనతో ఇంటికి వెళ్లిపోతాను. అయితే దేవా, అది జరుగును నేను నమ్ముతున్నాను. ఎందుకనగా కడవరి దినాన ఎత్తబడుట ఉన్నదని నాకు తెలుసును. పని సంక్షిప్తమై ఉండవలసి ఉన్నది. తండ్రి, మా క్యాలెండర్ అలాగే చెప్తుంది. 36 మరికో సంవత్సరాలు పని సంపూర్తి అయిపోతున్నది. అందులోపలనే నీవు రావలసి ఉన్నది. లేదా ఏ శరీరం రక్షింపబడడు. తరువాత అలాంటి విషయాలను పరిశోధించు వారి ద్వారాను, దినవృత్తాంతాలు తెలుపు వారి ద్వారాను మాకు తెలుపబడినవి. మేము నిశ్చయంగా ఎన్నో ఎన్నో సంవత్సరాల ముందుకు జరిగి ఉన్నామని క్యాలెండర్ ద్వారా మాకు చెప్పారు వారు. దానికంటే ముందే మేమున్నామని, బహుశా 15-20 సంవత్సరాలు మిగిలి ఉన్నామని నాకు తెలియదు తండ్రి. అయితే చివరికి మా క్యాలెండర్ ప్రకారంగా మేము అసలు అక్కడే ఉండి ఉన్నాము. ప్రభువా, ఎటువంటి నిరీక్షణ ఇక మిగిలి ఉండలేదని నేను చూస్తున్నాను. వారు ఆ బాంబులు ఒకరిపై ఒకరు విడిచిపెట్టుట ఆరంభమైతే, ప్రభువా, ఇక యుద్ధం ముందు ఉండేటి వారు ఉన్నారు. ఒకరినొకరు వారు నాశనం చేసుకుంటారు. ప్రభువా, అది అక్కడే వెళ్లాడుతున్నది. అయినను బైబిల్ చెప్తున్నది, ఆకాశములు భూమి అగ్నితో కాల్చివేయబడినని. దేవా, ఆ గడియ సమీపించడం చూస్తున్నాను. అధ్యక్షుడు హత్య చేయబడటం, ఆ తర్వాత మరొకరు చెడ్డవాడు రావడం, ఆ మనుషుడికి తీర్పు తీర్చబడకుండగానే అతని కాల్చి చంపి రక్త మడుగుల్లో హత్య చేశారు. ఓ దేవా, ఒకడు మరొకరు మారిగానే తప్పిదస్తుడైపోయాడు. అది చేటుకు వారికి హక్కు లేదు. క్రైస్తవ దేశంగా అనుకునే మా దేశంలో కిడు ఉన్నది. క్రైస్తవానికి ఎంత దిగజారిన మాదిరే ఉన్నాం మేము. ప్రభువా, మా పాపాలు క్షమించండి. ఓ దేవా, ప్రత్యేకించి మీ సంఘమును, మరువైన క్రీస్తు శరీరంలో నీకు బాప్తిసం పొందిన వారికి మాకు సహాయం చేయండి, ఆత్మీయ జీవింపు చేయను అని నీవు చెప్పి ఉంటేవి. మనిషి కుమారుడు పైకెక్కిపోయిన రీతిగా ఆ శరీరం పైకెత్తబడును, ఆయన శిరస్సు అయ్యున్నాడు. ఆయన సంఘము, ఓ దేవా, శిరస్సే శరీరాన్ని నడిపించేది. వాక్యం యొక్క శిరస్సు అధికారము క్రీస్తు శరీరాన్ని నడిపించుడు కాక అందులో నేను భాగమైందుని కాక ప్రభువా, ఇక్కడ చేతులెత్తిన వారి కొరకు, ఇక్కడ ఉన్నవారు, ఇంకా టేపులు ఉంచుకున్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభుని దేవా, విధేయత్తు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు వారిని స్వీకరించండి, వారి హృదయాలు చూడండి. అవేవో నీకు తెలియను, అయితే నీ దాసునిగా నీ ప్రజల కొరకై నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా, నేను వారిని ప్రేమిస్తున్నాను, నేను వారిని ప్రేమిస్తున్నాను. నేను మాత్రమే ఇది చేయ ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకనగా అది చేయటకు నీ ఆజ్ఞను పొంది ఉన్నానని నేను నమ్ముతున్నాను. కాబట్టి తండ్రి, ఇక్కడ నేను చేయగలిగినంతా నేను చేస్తున్నాను. ప్రభువా, నా బలహీనత తప్పిదాలు క్షమించు. నేను ప్రజలకు ఎక్కువ విశ్వపరచువానిగా శక్తి కలిగి ఉంటానికి నాకు బలము దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను, నీకు ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి మందిరంలో మాతో ఉండండి. మందిరములు ఎవరైతే చేతి ఉన్నారో వేరువైపు చూడం. ప్రభువా, ప్రభువా, నన్ను పరిశోధించి పరీక్షించు. నాలో ఏదైనా తప్పిదమున్నట్లయితే నన్ను కడగండి తండ్రి. ఏ సంఘాన్ని కడుగు. ప్రభువా, వాక్యం మా మధ్య శరీరధరి అయి లోకానికి మేము తెలియబడిలాగున మమ్ము కడగండి తండ్రి. దయచేయండి ఈ పాఠముతో నాకు నేను మా ఆత్మ లక్ష్యార్థమై నీ వాక్యముతో నీ వాగ్దానముతో యేసుక్రీస్తు నామములో ఇది నీకు అప్పగించుచున్నాను. దయచేయండి ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన, సంఘ కాపరి మొదలు సంఘంలో పనిచేసే చిన్న పని వరకు దేవుని యొక్క శక్తి మా పైకి వచ్చి మమ్మల్ని అభిషేకించుడు కాక, పరిశుద్ధాత్మ వచ్చి మా హృదయాలు తన స్థానాన్ని స్వీకరించుడు కాక, దేవుని యొక్క ప్రతి వాగ్దానము తీసుకుని నీ వాక్యమే సత్యమని మాకు బయలుపరచుడు కాక. యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను. మనం తల వంచుకుందాము. పాటు నడిపించేవారు ఆర్గనిస్ట్, ఆమె ఈ పాట మీద స్వరకల్పన చేస్తారా? నా రక్షకుని పిలుపు నేను వినుచున్నాను, ఆయన నన్ను ఎక్కడికి నడిపించినా నేను వెళ్ళదను, నన్ను ఎక్కడికి నడిపించును నేను వెళ్తాను. నా రక్షణ పిలువుగా ఆయన ఎవరు? వాక్యము. నా రక్షకుడి పిలుపు నేను వినగలుగుతున్నాను, నా రక్షకుడి పిలుపు నేను వినగలుగుతున్నాను. ఇప్పుడు నీ మూడు సిద్ధాంతాలు విసర్జించు. నీ సెలవును ఎత్తుకుని, తన సెలవును ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు, వాక్యమును వెంబడించిన వాడు నా శిష్యుడు అగుటకు యోగ్యుడు కాదు. బైబిల్ వద్దకే, ఆయన నడిపించును. ఆయనలో తీర్పు గుండా ఏ వైపు నీ ఉంటావు? కనబడుతున్న దేవుని అద్దమైన బైబిల్ గ్రంథములోని నీ ప్రతిబింబములో ఏం చూస్తున్నావు? వాక్యము ద్వారా తీర్పు తీర్చబడతావా? ఎంత భారమైనా నాకు లెక్కలేదు, నేను వాక్యముతోనే వెళ్తాను. దేవుని యొక్క తీర్పు లేకుండా నేను వెళ్తాను. అందులో ఒక స్థలాన్ని నేను తీసుకోవాలట్లయితే ఇప్పుడే నన్ను విశ్వాసంగా చేయి. వాక్యములో ఇప్పుడెంతో సమీపంగా ఆలోచించేయి.